ॐ अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः यम् प्रव्रजन्तमनुपेतमपेतकृत्यन्द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिम् आनतोऽस्मि निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतम् पिबत भागवतं रसमालयं मुहुर्हो रसिकाः भुवि भावुकाः
జగద్గురువుల కటాక్షంతో ప్రారంభించుకున్న ప్రవచనంలోకి అడుగు పెడుతూ జగద్గురుణ్ణి శ్రీకృష్ణుణ్ణి ధ్యానం చేసుకుందాం.
వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచ ద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం.
ఆదినారాయణుడు భూమండలాన్ని ఉద్ధరించడానికి స్వయంభూమును చేత శతరూపచేత సృష్టి కొనసాగించడానికి ఇక బ్రహ్మదేవుని ప్రార్థన ప్రకారంగా పునఃసృష్టి ప్రారంభం అవ్వడానికి అన్నిటికీ మించి దుష్ట సంహారం చేయడానికి మహాత్ముడు సంకల్పించుకున్నాడు. ఆ విశేషాలు మనం చెప్పుకున్నాం. అందులో భాగంగా బ్రహ్మ దగ్గరకి దేవతలంతా వెళ్ళగా దితి యొక్క గర్భంలో ఉన్నటువంటి వాళ్ళు సాక్షాత్తు జయ విజయులు, వాళ్ళు శ్రీ మహావిష్ణువు యొక్క వైకుంఠ ద్వారపాలకులు, కాని సనకసనందనాథుల శాపం వల్ల దితి గర్భంలో ప్రవేశించారు, అందుకే వారి తేజస్సు చేత దేవతల తేజస్సు కూడా హరింపబడింది అన్నాడు బ్రహ్మ. ఆ తర్వాత హిరణ్యాక్ష హిరణ్యకశిపులు పుట్టడం, అందులో హిరణ్యాక్షుడు దేవతల్ని ముఖ్యంగా వరుణుణ్ణి ధిక్కరించి పాతాళానికి వెళ్లి వరాహ రూపంలో ఉన్న స్వామివారిని నోటికొచ్చినట్టు తిట్టాడు. అయినా స్వామివారు ఏమీ పట్టించుకోలేదు. పట్టించుకోకుండా చిన్న పూలమాలతో కొడితే మదపుటేనుగు ఎలా చలించలేదో అలా చలించకుండా ముందుకు వెళ్ళాడన్నారు. ఇప్పుడు ఇలాంటి పూలమాలతో మంచి మదించిన ఏనుగుని కొడితే ఆ ఏనుగుకి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. అందుకే ఏమాత్రం చలించకుండా పైకొచ్చి భూదేవిని నిలబెట్టి భూదేవికి ఆనందం కలిగించడానికి కౌమోదకి అనే గదని ధరించి అప్పుడు యుద్ధం ప్రారంభించాడు. రే, నువ్వన్నది నిజమేరా? నేను పందినే, అందులో వనవరాహాన్ని నీలాంటి ఊరకుక్కల్ని పిచ్చి కుక్కల్ని చీల్చి చెండాడేటటువంటి వనవరాహాన్ని కాసుకోమన్నాడు. ఆ ఇద్దరికీ మధ్యలో అత్యద్భుతమైనటువంటి యుద్ధం జరిగింది. 8 అడుగులు వెనక్కి వెళ్లడం, ముందుకొచ్చి ఢీ అంటే ఢీ కొట్టేవారట. ఈ గదలు రెండూ తగులుతూ ఉంటే కణిల్లుమని శబ్దం పుట్టి సముద్ర జలాలు ఉప్పొంగిపోయేవి. ఆ రెండు గదల యొక్క తాపిడికి రాకిడికి నిప్పురవ్వలు పుట్టడం మొదలుపెట్టాయి. ఆకాశంలో నుంచి ఉల్కలు రాలిపడ్డాయి. మొత్తం మీద కాసేపు దుశ్శకునాలు ఎక్కడ చూచినా బాగా తోచాయి. దేవతలు కొంచెం భయపడ్డారు. శ్రీ మహావిష్ణువు అంటే వాళ్ళకి తెలిసినా పక్షపాతంతో వీడిని చంపడేమోనని. ఏమిటి పక్షపాతం? ఒకప్పుడు ఆయన ద్వారపాలకుడు, వీడు ఎంత చెడ్డాను ఆ ద్వారపాలకుడే అని ఏమైనా ప్రేమ వహించి పక్షపాతం వహించి సరిగ్గా యుద్ధం చేయక దెబ్బలు తింటున్నాడేమో. ఈ ప్రేమ వల్ల వాడిని సంహరించకపోతే వాడి బలం ఇంకా పెరిగితే మనకెక్కడ ప్రమాదం వస్తుందో అని వాళ్ళు భయపడ్డారు. పరమాత్ముడికి పక్షపాతం ఏమిటి? సద్గురువులకి జగద్గురువులకి అందరూ ఒకటే. కాకపోతే ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో అది ఇస్తారు. ఒక వ్యక్తి మీద ఇవాళ ప్రేమ చూపించడానికి గల కారణం పక్షపాతం కాస్తుమా? ఆ వ్యక్తికి ఈ వ్యక్తి యొక్క అవసరం ఉంది కాబట్టి. ఒక్కొక్కప్పుడు ఎవరైనా కష్టంలో ఉంటే మనం పలకరిస్తాం, కష్టం లేనప్పుడు ఎందుకు ఎడతాం? సాధారణంగా ఎక్కడికి కదలకుండా ఇంట్లోనే కూర్చునేటటువంటి నిష్ఠాగరిష్ఠులైన వ్యక్తులు కూడా ఒక వ్యక్తికి అవసరం అనుకుంటే వెళ్ళడం ఒక ధర్మం. నిజం చెప్పాలంటే ఒక క్షణం కదిలితే వ్యాపారానికి చాలా ఇబ్బంది వస్తుందని తెలిసినా అనేక ధర్మకార్యాలలో ట్రస్టులలో నిమగ్నీకృతుడై ఉన్నా మా అమ్మగారు కాలం చేశారని తెలియగానే పని కొట్టుకు వచ్చారు హరిగారు. ఎందుకు వచ్చారు అంటే ఈ పనులన్నీ నేను లేకపోయినా సాగుతాయి కానీ అదొక ధర్మము అని. సాధారణంగా ఇతరుల ఇళ్లకు వెళ్ళడం చాలా తక్కువ ఆయన. అందులో పండితుల ఇళ్లలో నేను ఎరిగి బుహాయితే కోటేశ్వరరావు గారింటికి మా ఇంటికి వచ్చుంటారు ఆయన ఇన్నేళ్లలో. ఎందుకు వచ్చారంటే అదొక ధర్మం, సమయం తెలుసు గనక. అక్కడ అది కేవలం వీళ్ళ మీద పక్షపాతం, మిగతా వాళ్ళ మీద ద్వేషం కాదు. ఆ అవసరం అక్కడ ఇక్కడ ఉంది గనుక అలా వెళ్ళడానికి ఒక ధర్మము అంటారు. ఆ ధర్మంతో పరమాత్ముడు ఒకవేళ తాత్కాలికంగా వాళ్ళకి ఏమైనా సాయం చేస్తున్నాడేమో అని దేవతలు దాన్ని పక్షపాతంగా భావించారు. వెంటనే బ్రహ్మగారు కూడా వచ్చి, ఏమిటి స్వామి యుద్ధం, నువ్వు తలుచుకుంటే ఈ రాక్షసుడు ఎంతసేపు నిలబడగలడా, నువ్వు మంచి గరుత్మంతుని యొక్క ముక్కు చేత పాములు ఎలా చీల్చబడతాయో అలా వీణ్ణి కూడా చీల్చి చెండాడక, గరుత్మంతుడు తలుచుకుంటే పాములు అవుతాయా, ఆయన ముక్కు పెట్టి సేమ్యాలు తిన్నట్టు దీని అవతల పారేస్తాడు, అలాగే వీణ్ణి తీసి అవతల పారే లేకపోతావా, అయినా ఎందుకో చంటిపిల్లాడితో యుద్ధం చేసినట్టు యుద్ధం చేస్తున్నావు, చాలు పరమాత్మ ఇంతసేపు వీణ్ణి పట్టి పాలార్చకుండా యుద్ధం చేయకుండా ఆడుకున్న ఆటలు చాలు, మరి కాసేపట్లో సంధ్యా సమయం వస్తున్నది అసుర సంధ్య, ఆ సంధ్యాకాలంలో రాక్షసులకి బలం పెరుగుతుంది, అప్పుడు వాడు రేపటిదాకా చావడు, ఇంకా విజృంభించి యుద్ధం చేస్తాడు, అంతవరకు ఆగకుండా వీణ్ణి తొందరగా చంపితే భూదేవికి ఆనందం కలుగుతుంది, దేవతలకు ఆనందం కలుగుతుంది, వేదాలు ఉద్ధరింపబడతాయి, వేదనలు తగ్గుతాయి, అందువల్ల నిష్పక్షపాతంగా వీణ్ణి సంహరించి యుద్ధం చెయ్యి అంటూ ఉంటే ఆయనకి ఎందుకో లీలగా ఇంకా కాసేపు యుద్ధం చెయ్యాలని ఉందిట, అందుకని వాడితో కాసేపు ఆడుకోవడం మొదలుపెట్టాడు. వీళ్ళు ప్రార్థిస్తున్నారు, ఇంతలో ఈ రాక్షసుడి ప్రార్థన విని దేవతల మీద మరింత కోపం తెచ్చుకుని స్వామి భుజం మీద గదతో ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి శ్రీ మహావిష్ణువు చేతిలో ఉన్న గద జారి నీళ్లల్లో పడిపోయింది. ఇంతవరకు శ్రీ మహావిష్ణువు యొక్క చరిత్రలో ఆయన చేతిలో ఉన్న గదని కింద పడగొట్టినవాడు ఎవ్వడూ లేడు. ఎన్నో కల్పములు గడిచాయి, మరెన్నో తర్వాత గడిచాయి, కానీ ఎవ్వడూ కూడా ఆ ఆది మనువు కాలంలో, స్వయంభవ మనువు కాలంలో స్వామిని కొట్టి పడగొట్టినవాడు లేడు. ఆ దెబ్బకి గద పడిపోగానే నీళ్లల్లో దేవతలు హాహాకారం చేసి మేము అనుకున్నంతా అయిపోయింది, వాడిని కొడుకు కింద భావించాడు, ప్రేమ ఎక్కువ చూపిస్తున్నాడు ఈయన, అందుకే సరిగ్గా యుద్ధం చేయడం లేదు, ఇక మనల్ని ఎవరు రక్షిస్తారు, స్వామి చేతిలో గదయే నీళ్లల్లో పడిపోతే ఇంక యుద్ధం ఏం చేస్తాడు అనుకుంటున్నారు. పైనుంచి ఏడవడం మొదలుపెట్టారు, ఆర్తనాదాలు చేశారు, హాహాకారాలు చేశారు, స్వామి ఏమిటి పక్షపాతం అన్నారు. అయినా స్వామి చిరునవ్వు నవ్వుతూ అలాగే ఉండిపోయేట కాసేపు చూద్దామని. ఇంతలో ఈ రాక్షసుడు ఏం చేశాడు, నేను ధర్మం కలిగిన వాణ్ణి, ఆయుధం లేని వాణ్ణి నేను యుద్ధరంగంలో ఆక్రమించి చంపను, శ్రాంతే భీతే త్యక్త శస్త్రే, మా రాక్షసులకి కొన్ని నియమాలున్నాయి, శ్రాంతే అలిసిపోయిన వాళ్ళ మీదకి మేము ఆయుధం ఎత్తాం, అలిసిపోయాం బాబోయ్ అన్నవాణ్ణి విశ్రాంతి తీసుకుని మళ్ళీ యుద్ధానికి రమ్మంటాం కానీ వాళ్లతో యుద్ధం చెయ్యం, భీతే భయపడిన వాడితో యుద్ధం చెయ్యం, త్యక్త శస్త్రే ఆయుధం విడిచిపెట్టిన వాణ్ణి, ఆయుధం కింద పడేసిన వాణ్ణి మేము యుద్ధం చేసి చంపం, ప్రస్తుతం నీ చేతిలో ఆయుధం లేదుగా, నీళ్లల్లో వెతుక్కుని ఆయుధం తెచ్చుకుంటావా, భూమిని తేవడం కాదు నీ గదం తెచ్చుకుని వస్తే అప్పుడు యుద్ధం చేస్తాను, లేదా ఇంకేదైనా ఆయుధం ధరించు, లేదా నీకు తెలుసున్న వాళ్ళు చాలామంది ఉన్నట్టున్నారు పైన ఆకాశంలో, వాళ్ళని యాచించి ఆయుధం తెచ్చుకో, అప్పటిదాకా నేను యుద్ధం ఆపుతానన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వి వెంటనే చక్రాయుధాన్ని పిలిచాడు, చక్రం చేతిలోకి వచ్చింది. వెంటనే వీడు మరొక్కసారి గదని ఆయనకేసి విసిరెట్ట, ఈసారి ఆయన ఆ మీదకొస్తున్న గద దగ్గరికి వెళ్ళి ఎడంకాలతో ఒక్క తన్ను తన్నాడు. ఆ దెబ్బకి గద ఎక్కడికో వెళ్ళిపోయి ముక్కలు ముక్కలై ఆకాశంలో తునాతునొక్కలై పిండి కింద పడిపోయింది, వీడికి మతిపోయింది. ఎడంకాలతో తన్నితే నా ఉక్కు గద తుక్కు తుక్కై ముక్కలు ముక్కలై నీళ్లలో కలిసిపోయింది. అంటే ఇందాక నేను కొట్టిన దెబ్బకి నిజంగా ఈయన చెయ్యి కదల్చాలని కదిల్చి పారేశాడా గద, లేదా నిజంగా దెబ్బ తగిలిందా? దెబ్బే తగలాల్సి వస్తే ఇప్పుడు కాలు విరిగిపోవాలి కదా గదకి, కానీ కాలి దెబ్బకి గద ముక్కలయ్యింది. ఇదేదో కొంచెం ఆలోచించవలసిన విషయం అనుకుని వెంటనే మరో గద తీశాడు, ఆ గదని కూడా నరికాడు. ఆయన చేతిలో చక్రం ఉరికి అలా పట్టుకున్నాడు, కానీ చక్రాన్ని మాత్రం ఆయన ప్రయోగించలేదు, కేవలం పట్టుకున్నట్టువంటి బెదిరించడానికి అన్నట్లుగా. ఇంతలో వాడు మంచి భయంకరమైన త్రిశూలం, ఎర్రని రంగుతో మెరిసిపోతున్న త్రిశూలాన్ని విసిరాడు. ఆ త్రిశూలాన్ని చక్రంతో మొక్కలు చేశారు స్వామివారు. ఈ ఘోర యుద్ధం జరుగుతూ ఉండగా వాడు ఇలా కాదు మాయతో వీణ్ణి జయిద్దామనుకుని ఆకాశం అంతా కటిక చీకటి వచ్చేలా చేశాడు తన రాక్షస మాయతో. దాంతో ఆ సముద్రము ఆకాశము నల్లని చీకట్లు లుముకుని భయంకర యక్ష రాక్షసుల వంటి వాడు పుట్టారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చేతిలో చక్రం విడిచిపెట్టాట. నీచక్రముడైన యామినీచరునెదురన్, ఆ నీచుడైన మహాభయంకరమైన దోషములతో స్త్రీలని పిల్లల్ని చంపే లక్షణం కలిగిన హిరణ్యాక్షుడి యొక్క మాయ నాశనం చెయ్యడానికి చక్రం విసరగానే ఆ చక్రం దెబ్బకి ఆ మాయంతా పటాపంచలైపోయింది, చీకటంతా పోయింది, మళ్ళీ కొన్ని కోట్ల సూర్యులు వచ్చిన కాంతి వచ్చేసింది. అప్పుడు స్వామివారు దగ్గరికి వెళ్ళి, ఒరే ఇంక చాలే యుద్ధం చేసింది, ఇంతసేపు కాసేపు ఆడుకున్నాను, మరీ ఎక్కువసేపు ఆడుకోవడం బాగుండదు, టెస్ట్ క్రికెట్లా ఉండకూడదు, యుద్ధం అంటే యుద్ధంలా చూపిస్తాను అని కరేణ కర్ణమూలేహం యథాత్వాష్ట్రం మరుత్పతి, కుడి చేతి పిడికిలు బిగించి ఈ గోప దగ్గర, ఈ కర్ణమూలం దగ్గర కొట్టాట. చెవి యొక్క ఈ మూల ప్రాంతం అంతటిని కర్ణమూలం అంటారు, ఇంచుమించుగా దవడలాంటిది. ఇక్కడొక్క కిక్ ఇచ్చాడు, ఫటక్కర ఒక పోడు పొడిచాడు. ఆ దెబ్బకి అసలు నిజానికి ఇక్కడ కొడితే ఇది విరగాలి, ఇది కాదట, వాడి తల మొత్తం ముద్ద ముద్ద అయిపోయింది. చలివిడి ముద్ద అంటారు, శ్రావణ మాసంలో చలివిళ్ళు పంచిపెట్టేటప్పుడు చూడండి దాన్ని ఎలా ముద్ద చేస్తారే, అలా అయిపోయిందట వాడు మొత్తం మూతి. అసలు కళ్ళు లేవు, దంతములు లేవు, చెవులు లేవు, జుట్టు లేదు, అసలు తలకాయ ఏమైందో తెలియదు. చాలా కాలం క్రితం ఏడుకొండల పైకి మెట్లెక్కెడుతూ ఉంటే ఒక ఆవిడ మంచి బలంగా కొబ్బరికాయ కొట్టింది మెట్ల మీద. ఆ దెబ్బకి అసలు కొబ్బరికాయ ఎక్కడైనా ఉంటే ఒట్టు, ఇంత ముక్కలు ముక్కలు అయిపోయి మొత్తం మెట్ల మీద దొల్లింది. ఆ కొబ్బరికాయ మెట్ల మీద పగిలినట్టు వాడి తల పగిలిపోయింది అన్నారు స్వామివారి యొక్క చేతి దెబ్బకి. ఆ తర్వాత నాకు ఆవిడకి అనుమానం దగ్గర వచ్చి, అమ్మ మీ పేరేమిటంటే గజలక్ష్మి అండి అంది ఆవిడ. అంత దెబ్బకు ఒక్క దెబ్బకి ఎలా పగలగొట్టే కొబ్బరికాయ అంటే నాకు మా ఆయన అంటే మంటండి, నిజంగా చెప్పిన మాట చెప్తాను, నేనే అసత్యం చెప్పట్లా. అందుకని కొబ్బరికాయ కొట్టే ముందు మా ఆయన తలకాయ అనుకుని కొట్టానండి అంది. అదృష్టం ఆయన తలకాయ ఎక్కడ లేదు. నేను చెప్పింది మీకు హాస్యంగా అనిపించవచ్చు కానీ జరిగిన వాడు చెబుతున్నాను అనమాట. అంటే ఆవిడకి ఆ భర్త మీద ఎంత కోపం వచ్చి ఆ కొబ్బరికాయ కొడితే అలా పగిలిందో ఆలోచించండి. ఆ భర్త మహాయోగ జాతకుడు. అలాంటి భార్యలు కూడా భూలోకంలో అప్పుడప్పుడు అవసరం అనుకోండి, లేకపోతే ఈ భర్తలు కూడా మాట వినరు. సరే మొత్తం మీద ఇలా తలంతా ముక్కలు ముక్కలు అయిపోయింది. ఆ విధంగా వాడిని సంహరించగానే దేవతలంతా భక్తి శ్రద్ధలతో, ఏమి ఆశ్చర్యకరం ఇది, స్వామి నీవెక్కడ, ఈ నీచ రాక్షసుడెక్కడ, ఆ దుర్మార్గుడు ఏదో కుక్కలా చచ్చిపోతాడు అనుకుంటే నీ చేతి దెబ్బ తిని ఎంత హాయి అయిన మరణం పొందాడా, నీ చేతిలో చచ్చిపోయాడంటే వైకుంఠం వస్తుంది, ఏదో ఉంది వీడి యోగం అని మళ్లీ పొగిడారు. అంటే అన్నీ తెలుసు వాళ్ళకి, జయ విజయులలో ఒకడు హిరణ్యాక్షుడని తెలుసుండి కూడా మళ్లీ నీ చేతిలో వాడికి చావేళ వచ్చిందంటారేమిటి మరి అంటే, ఒక్కొక్కప్పుడు మాయ కప్పుతూ ఉంటుందిట. అందుకే వాడు ఆశ్చర్యపోయి, స్వామి నీ పవిత్ర హస్తంతో వాడిని కొట్టావు, దాంతో గుడ్లు గిరగిరా తిరిగాయి, వాడు చచ్చిపోయాడు, ముక్కలైపోయాడు, వాడి తలంతా పిండి పిండి అయిపోయింది, సముద్ర జలాలలో కళేబరం కూడా కనబడకుండా పోయింది, తద్వారా వాడు వైకుంఠానికి పోయి ఉంటాడు. ఆహా, పాపాత్ములు కూడా నీ హస్తస్పర్శకు నోచుకుని నీ దర్శనం చేసుకుని తరిస్తున్నారు, ఇక నిరంతరం నీ నామస్మరణ చేసి నీ కథలు వినేవాళ్ళు వాళ్ళు ఏ యోగ జాతకులు అవుతారో తెలియదు అనగానే వెంటనే బ్రహ్మదేవుడు అన్నాడు, స్వామివారు యజ్ఞవరాహమూర్తిగా అవతరించి ఆ అవతారంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూదేవిని రక్షించిన ఈ చరిత్ర ఈ రోజు నుంచి ఎవరైనా భక్తితో వింటే, అందులో సంధ్యా సమయంలో వింటే వారికి సకల సంపదలు లభించుగాక. ఏతన్మహాపుణ్యమలం పవిత్రం ధన్యం యశస్యం పదమాయురాశిషాం ప్రాణేంద్రియాణాం యుధి శౌర్యవర్ధనం నారాయణోంతే గతిరంగ శృణ్వతాం శృణ్వతాం అన్నాడు. తద్వారా మనకి ఈ చరిత్ర వినడం వల్ల, చెప్పడం వల్ల, మహాపవిత్రమైన యజ్ఞవరాహమూర్తి చరిత్ర గనక ఆ క్షణమే విన్నవాణ్ణి చెప్పినవాణ్ణి ధన్యుణ్ణి చేస్తుంది. అంటే సకల సంపదలతో వాడి జీవితం పవిత్రంగా సాగేలా చేస్తే అలాంటి జీవితానికి ధన్య జీవితం అని పేరు. నిజంగా ధన్య వాడు ధన్యుడు లేక వాడి జీవితం ధన్యం అంటున్నామే, ధన్యం అంటే ఏమిటి అని చాలామందికి ధర్మ సందేహం వస్తోంది. ధన్యం అంటే ఉన్నంతకాలం ఎవరి దగ్గరికి వెళ్ళి యాచించవలసిన అవసరం లేకుండా, ఉన్నంతకాలం సాధ్యమైన తురికి ఎక్కువ దుఃఖములు పొందకుండా సుఖంగా జీవిస్తూ 10 మంది చేత శభాష్ అనిపించుకుంటూ తర్వాత చచ్చిపోయేటప్పుడు కూడా కాస్త అనాయాసంగా చచ్చిపోతే అటువంటి జీవితమునకు ధన్య జీవితం అని పేరు. ముఖ్యంగా యాచనతో జీవించవలసిన కర్మ లేకుండా చేస్తట ఆయన. అలాంటి జీవితం ధన్య జీవితం. కాబట్టి ఈ కథ విన్న వారికి ముందు జీవితం ధన్యమవుతుంది. యశస్యం, ఈ కథ విని వినగానే కీర్తిని పెంచుతుంది. అపకీర్తి వస్తున్నప్పుడు ఈ కథ వింటే వెంటనే వాడికి తిరిగి కీర్తి వస్తుందని, చెడ్డకీర్తి తొలగిపోతుందని ఇందులో స్వయముగా బ్రహ్మ చెప్పాడు. ఇంకా ఆయువు పెరుగుతుంది, పదవులు లభిస్తాయి, ప్రాణాలు ఇంద్రియాలు ఇవన్నీ చైతన్యం పొందుతాయి. అంటే నీరసంగా కళ్ళు తిరిగిపోతూ ఎప్పుడు చూసినా ఈశ్వరం అనే వాళ్ళకి ఉత్సాహం వస్తుంది. శౌర్యం పెంచుతుంది, యవ్వనంలో ఉన్నప్పుడు ఉన్న ఉత్సాహం పొందుతాడు. శరీరం సహకరించినా సహకరించకపోయినా మళ్ళీ వీడికి నవయౌవనం వస్తుంది. శరీరం విడిచిపెట్టాక అంతే నారాయణ గతీహి అంగ, అంటే శరీరం విడిచిపెట్టగానే శ్రీమన్నారాయణుని యొక్క దివ్య స్థానానికి వెడతాడు. అంత గొప్పది ఈ కథ. అందులో ఎప్పుడైనా వినొచ్చట, సంధ్యా సమయములలో వింటే ఈ కథ మరింత గొప్పది. ఎందుకంటే సరిగ్గా సంధ్యా సమయములోనే, సాయం సంధ్యా సమయంలో హిరణ్యాక్షుణ్ణి వరాహస్వామి సంహరించాడు. అందువల్ల సాయం సంధ్యా సమయంలో తప్పక వినాలి. మనకు అన్ని కలిసి వస్తున్నట్టుగా సరిగ్గా సాయం సంధ్యా సమయంలో ఈ కథ మళ్ళీ ప్రారంభించవండి. లేకపోతే ఏ 8 చెప్పచ్చుగా నిన్న, ఇవాళ దాకా ఎందుకు ఆగింది అంటే, సంధ్యా సమయంలో వింటే మీకు యోగం పడుతుంది, నాకు యోగం పడుతుంది, పట్టించడానికి ఆయన ఈ పని చేస్తాడు. ఈ విధంగా హిరణ్యాక్ష వధ అయ్యింది, భూదేవి మళ్ళీ రక్షింపబడింది, సముద్ర జలాల మీద చేరింది. బ్రహ్మదేవుడు ఏం చేశాడు, ముందు నేను కొంతకాలం సృష్టి చేస్తాను, ఆ తర్వాత నా సృష్టికి సాయం చెయ్యమని స్వయంభవమనువుని ఆజ్ఞాపించి సృష్టి కొనసాగించాడు. ఆ కొనసాగిస్తున్నప్పుడు మళ్ళీ ఆయన శరీరం నుంచి వరుసగా సత్త రజస్తమో గుణములనే 3 గుణములు పుట్టుకొచ్చాయి. గుణములు లేకపోతే సృష్టి నడవదు గనక, అందుకని ఈ త్రిగుణాలు పుట్టుకొచ్చాయి. ఈ త్రిగుణముల యొక్క లక్షణం ఏమిటి, ఒక్కొక్కప్పుడు సత్వం శాంతం ఇవ్వడానికి, రజస్సు తన పౌరుషాన్ని తెలియజేయడానికి, సృష్టి కొనసాగించడానికి, తమస్సు విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు అవి చెడ్డ పనులు కూడా చేయిస్తాయి. నిజానికి తమోగుణం మానవుడు విశ్రాంతి తీసుకోవడం కోసం పరమాత్మ సృష్టించాడు. ఒక్క విశ్రాంతే కాకుండా అది మళ్ళీ మనిషిని ఎవరి మాట వినకుండా మూర్ఖుణ్ణి కూడా చేస్తుంది. రజోగుణం సృష్టి కోసం ఆరంభమయ్యింది, సృష్టితో పాటు మనిషిని అహంకారపూరితుణ్ణి కూడా చేస్తుంది. ఈ త్రిగుణములతో జగత్తును సృష్టించడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఆయన శరీరం నుంచి నల్లని ఎర్రని రంగులో ఉన్న 2 జాతుల వాళ్ళు పుట్టుకొచ్చారు, కుడివైపు నుంచి కొందరు, ఎడమవైపు నుంచి కొంతమంది. ఈ ఎడమవైపు నుంచి పుట్టినటువంటి వాళ్ళంతా నల్లని తుమ్మముద్దు వంటి ఆకారాలతో ఉన్నారు. వాళ్ళు పుట్టి పుట్టడంతో ఆకలి ఆకలి అని కోరలు తెరిచారు. కుడివైపు నుంచి పుట్టిన వాళ్ళేమో కొంచెం ఎర్రగా ఉన్నారు. వాళ్ళేమన్నారు, జక్ష జక్ష అంటే తినేద్దాం తినివేద్దాం అన్నారట. ఆ పక్కనున్న వాళ్ళేమన్నారు, మా రక్ష అంటే రక్షించద్దు రక్షించద్దు అన్నారు. అంటే బ్రహ్మని తినేద్దామని కొందరు, తినేసేటప్పుడు ఆయన్ని రక్షించవద్దని కొందరు అన్నారు. దాంతో బ్రహ్మదేవుడు వణికిపోయాడు. ఇదేమిట్రా, పుట్టి పుట్టగానే తినేస్తామని కొంతమంది, రక్షించద్దని కొంతమంది అంటున్నారు అని వెంటనే రక్ష అనే మాటకి మా అని చేర్చటం వల్ల మా రక్ష రక్షించవద్దు అన్న వాళ్ళని రాక్షసులు అని పిలిచాడు. భక్షించండి భక్షించండి అన్న వాళ్ళని యక్షులు అన్నారు. జక్ష అనే శబ్దమే యక్ష అయ్యిందనమాట. అనగా తినివేద్దాం తినివేద్దాం అన్న వాళ్ళని యక్షులుగా, రక్షించద్దన్న వాళ్ళని రాక్షసులుగా పేర్కొని, ఇప్పుడు ఈ శరీరంలో ఉన్న దోషం వల్ల వీళ్ళు పుట్టారు, ఈ శరీరం విడిచిపెడదామని ఎప్పటికప్పుడు ఆయన చాలా శరీరాలు విడిచిపెట్టేశాడు. ఈ పాత శరీరం విడిచిపెట్టి దీన్ని వీరు తినేయండి, మళ్ళీ కొత్త శరీరం పొందాడు. అంటే ఆ పాత శరీరం పోయింది, కొత్త అవతారం ఎత్తాడు. ఈ కొత్త శరీరం రాగానే మళ్ళీ ఈయనలో అనవసరంగా శరీరాలు విడిచిపెడుతున్నానేమో అని కొంచెం బాధ కలిగింది. దాంతో నడుము దగ్గర ఇలా చేతులు వేసుకున్నాడు. వెంటనే నడుము నుంచి భయంకరాకారులైన మరికొంతమంది పుట్టుకొచ్చారు. వాళ్ళు పుట్టి పుట్టడంతో పకపక నవ్వి కామం కామం అంటూ బ్రహ్మని కౌగిలించుకోబోయారు, బ్రహ్మ మీద అత్యాచారం చేయబోయారు. ఆయన ముందు నవ్వాడు, ఇదేంటి దౌర్భాగ్యులు మీదకొచ్చేస్తున్నారు అనుకుని హడిలిపోయి పరుగు పరుగును విష్ణువు దగ్గరికి వెళ్ళి, వైకుంఠవాస మహాత్మా రక్షించు, నా సృష్టిలో ఏ లోపముందో, దౌర్భాగ్యులు పుట్టుకొస్తున్నారు, వీళ్ళెవరండి నన్నే కౌగిలించుకుంటున్నారు, స్త్రీ పురుష భేదం లేకుండా పోయిందన్నాడు. అప్పుడు ఆయన పకపకానవి, నువ్వు నడుం దగ్గర చేతులు వేసుకోవటం వల్ల నీ నడుం ప్రాంతం నుంచి పుట్టారు వాళ్ళు, వాళ్ళకి అసురులు అని పేరు పెడుతున్నాను. అసురుల యొక్క లక్షణం వావి వరస లేకుండా నిత్యం కామంతో ఉండడం. వాళ్ళు నిన్ను చూస్తే తినేస్తారు. కాబట్టి నీ పాత శరీరం విడిచిపెట్టు, కొత్త శరీరం ధరించు అని వీపు మీద తట్టి ఆ పాత శరీరాన్ని తీసేసి మళ్ళీ కొత్త శరీరం ఇచ్చాడు. ఈ దోషపూరితమైన శరీరాన్ని వాళ్ళు పట్టుకుపోయారు. ఆ శరీరం నుంచి అప్పుడే ఒక పరమసుందరి పుట్టుకొచ్చింది. ఆవిడ ఒక రకమైన ఎరుపు రంగులో ఉంది, ఎర్రని కళ్ళతో ఉంది, నల్లని ఒత్తేను జుట్టుతో ఉంది, చేతిలో మధ్యపాత్ర పట్టుకుంది. ఆవిడే సంధ్యాసుందరి, అంటే సూర్య అస్తమయము సూర్యోదయ సమయంలో వచ్చే సంధ్య అధిష్టాన దేవత. ఆ సంధ్యాసుందరి పట్టుకొచ్చి, రాక్షసుల్లారా మీరు బ్రహ్మని కాదు పట్టుకోవడం, నన్ను పట్టుకోండి అని వాళ్ళని పట్టుకుపోయి వాళ్ళ చేత తాగించి తందనాలాడించి కాముకుళ్ళు చేసింది. అందుకే సంధ్యా సమయం అంటే రాక్షసులకు నిలయం. ఆ సమయంలో మనం తిరగకూడదన్నారు. తిరిగితే మనకు కూడా ఇలాగే ఈ కామము మద్యపానము అలవాటు అవుతాయి. నిజంగా ఇప్పటికి కూడా సరిగ్గా సంధ్యా సమయంలో తాగుడికి వెళ్లే వాళ్ళంతా రాక్షసుల యొక్క అంశతో పుట్టినవారు. కలియుగంలో 190 మందిని రాక్షసులు పట్టుకుంటారు, 10 మందిని మాత్రం పట్టుకోరు. ఎందుకంటే ఆ 10 మంది ఇలా భాగవతం లాంటివి వింటారు గనక. మీరు చూడండి, 200,000,000 జనాభా ఉంటే అందులో వినేవాళ్ళు ఎంతమంది ఉంటారు? అంచేత మహా అయితే భక్తులు 100 శాతమే ఉంటారు. ఆ మిగతా వాళ్లలో ఇంత భక్తి ఉండదు. ఏమైనా సంధ్యా సమయంలో అత్యాచారాలు చేసేవాళ్ళు, వ్యసనాలకు వెళ్లే వాళ్ళందరూ అసురులై తద్వారా ఉసురు కోల్పోతారు అని భాగవతం చెబుతున్నది. ఇప్పుడు బ్రహ్మగారు మరీ కొత్త శరీరం ధరించాడు, అసుర సుందరిని వాళ్ళకి అంటగట్టేశాడు, మద్యాన్ని వాళ్ళకి అంటాడు. ఆ తర్వాత ఏం చేశాడు ఆయన? ఎప్పుడు చూసినా ఏదో ఒక తేడా వస్తోంది నా సృష్టిలో, చచ్చ ఇలా కాదనుకుని దంతముల నుంచి కొంతమందిని సృష్టించాడు. ఆ దంతాలలో నుంచి రుభులు అని పేరు కలిగిన దేవతలు పుట్టుకొచ్చి వేదాలు చదవడం మొదలుపెట్టారు. ఈ విధంగా క్రమక్రమంగా అనేకమైన పుట్టుకొచ్చాయి. 84,00,000 జీవరాశులు ఆయన శరీరం నుంచి పుట్టుకొచ్చాయి. పుట్టినవేవి నిలబడడం లేదు, అంటే ఎక్కువ కాలం బ్రతకడంలా, అలా పుట్టడం, ఏదో కారణంతో నశించిపోవడం లేదా ఈయననే చంపడానికి సిద్ధపడడం జరుగుతున్నాయి. అప్పుడు ఆయన ఇది కాదనుకుని వెంటనే స్వయంభువ మనువుని పిలిచాడు. ఓ మను, కేవలం నా సృష్టి వల్ల నాకేం పెద్దగా ఉపయోగం అనిపించడం లేదు, బహుశా నాలో అహంకారం ఉందేమో. శ్రీ మహావిష్ణువుని తలుచుకుని నీవు నీ భార్య ఈ సృష్టిని కొనసాగిస్తే ధర్మబద్ధమైన సంసారపూర్వకంగా పుట్టినటువంటి సంతానం లోకానికి మేలు చేస్తుంది, ఆ పని చెయ్యి అనగానే వెంటనే విదురుడికి అనుమానం వచ్చింది. ఎందుకంటే అసలు ఈ భగవంతుడికి సృష్టే కాకుండా మళ్ళీ బ్రహ్మదేవుడు అంతటి వాడు సృష్టి చేస్తూ ఉంటే ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి అన్నట. నాయనా, దైవేన దుర్వితర్కేణ, భగవంతుడు మన తర్కానికి వితర్కానికి అందడు. ఆయన తర్కాలకి దొరికితే మనం రోజు ఎన్నో ఆలోచనలు చెయ్యొచ్చు. ఏ ఆలోచనకి దొరకని వాడినే పరమాత్మ అన్నారు. ఆయన పరాత్పరుడు, కాలస్వరూపుడు. కాలమునకు ఒక లక్షణం ఉన్నది, దాని లక్షణం ఏమిటి? కదులుతూ ఉండడం. భగవంతుడికి సృష్టి చెయ్యాలనే కోరిక ఎందుకు వచ్చిందంటే ఆయనలో కూడా జాతక్షోదాత్ జాతక్షోభాత్ భగవతః మహానాసీత్ గుణత్రయాత్. ఆయనలో ఒకప్పుడు ఒక క్షోభ్యత అంటే కదలిక వచ్చింది. సముద్రం గిర్రం తిరిగినట్టుగా ఆయన మనస్సు కూడా తిరిగింది. ఆ తిరగడంతో లీలలు చెయ్యాలి అనిపించింది. ఆ క్షోభ్యత వల్ల, క్షోభ వల్ల, గుణత్రయములతో ఈ సృష్టి పుట్టింది. ఈ సృష్టి ఆయన ఎందుకు పుట్టించాడు? ఒకప్పుడు మంచి, ఒకప్పుడు చెడ్డ, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, పాపాత్ములు వ్యసనములు విషము అమృతం ఇవన్నీ ఉంటేనే సృష్టి యొక్క రహస్యం. ఆ సృష్టిని నడపడం కోసమే ఆయన కాలం అనే దాన్ని ఆవాహన చేసుకున్నాడు. ఆ కాలము నిమిషములుగా, కాష్ఠగా, కలగా, రేయింబవళ్ళుగా, దినములుగా, మాసములుగా, ఋతువులుగా ఇలా పరిభ్రమిస్తూ సృష్టిని పుట్టిస్తూ నశింపచేస్తూ ఉంటుంది. ఆ కాలాన్ని మాత్రం ఎవ్వరం ఏం చేయలేం. ఆ కాలమే పరమాత్ముని యొక్క దివ్యస్వరూపం. ఆ కాలం ఎంత గొప్పదో తెలిసినా దానికి ఎంతటి పరమాత్ముడైనా లొంగిపోతాడు. ఒక్క శ్రీమన్నారాయణుడు తప్ప ఆయన దగ్గరున్న దేవతలు కూడా కాలానికి లొంగవలసిందే. ఇంద్రుడు కూడా పదవి శాశ్వతంగా అట్టే పెట్టుకుని ఉండే వ్యక్తి కాదు, ఆయనకి ఆ పదవి పరిమితమే. ఇంతెందుకు? భగవంతుని సృష్టిలో భగవంతుండొక్కండు తప్ప తక్కిన వాళ్ళంతా కూడా కాలప్రభావానికి లొంగవలసిందే. రెండేళ్ల క్రితం ఉన్నవాడు అలాంటి రూపంతో ఇవాళ్ళు ఉండడం, ఇవాళ్ళు ఉన్నవాడు అసలు రూపమే లేకుండా కూడా పోవచ్చు. మనం చూస్తున్నాం కదా, కిందటి సంవత్సరం ఒక రకంగా ఉంటాడు, ఈ సంవత్సరం ఒక రకంగా ఉంటాడు, ఆ తర్వాత సంవత్సరం ఇంకో రకంగా ఉంటాడు, ఇంకా కొంతకాలం పోయిన తర్వాత పటాలు పటాలకి దండ. ఇప్పుడు పురాణం చెబుతూ ఉంటే చక్కగా మల్లెపూల దండ నాకు మెళ్ళో వేశారు, కొంతకాలం పోయాక మెళ్ళో వేస్తారు ఓ 100 ఏళ్ళు నిండాక. కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు ప్రతి వ్యక్తికి ఈ సృష్టిలో ఈ మార్పు తప్పదు, అందులోంచి బయటపడేవాడు ఒక్కడు లేడు. అలా బయటపడడం కోసమే భగవంతుణ్ణి తర్కించకుండా పూజించాలట. ఎందుకు సృష్టించావు అని అడగకుండా పూజించటమే వేదము యొక్క సమ్మతం. అందుకే జ్ఞానులు ఏం భగవంతుడు నాకు ఎందుకయ్యే జన్మ అని అడగద్దు. ఎందుకేమిటి ఆ ఎందుకో ఏమిటో నీకు తెలియదు, ఆయనకు తెలుసు. కాబట్టి తెలియని దాని గురించి పదే పదే ఎందుకు పుట్టించాడో, ఆ దేవుడికి ఇది ఆట అని ఆయన మీద పళ్ళు కొరకడం వల్ల నీ పళ్ళు ఉడతాయి తప్ప ఈ ఒంటికున్న కుళ్ళు పోదు కదా. కాబట్టి భక్తితో శ్రద్ధతో శాస్త్ర సమ్మతమైన కథలు వింటూ గడపడమే సాధన. కాబట్టి ఇంకా దాని గురించి ఆలోచించకు, ఆయన తర్కమును కనివాడు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. భగవంతుణ్ణి ప్రార్థిద్దాం అనుకున్నారట కొంతమంది, ప్రార్థించారు కానీ ఈ వాక్కులు ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయాయి. ఇక్కడ వీడు మొదలెట్టిన ప్రార్థన ఆయన దాకా వెళ్ళలేక మనస్సుతో పాటు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాయి. అడ్డంగా దారి కట్టి దారికి అడ్డంగా ఏదైనా పెట్టారనుకోండి, టేక్ డైవర్షన్ అని పెడతాడు, అప్పుడు ఏం చేస్తాం, ముందుకు వెళ్ళడానికి ఉండదు, పక్కకి పోవాలి. అలా దారి మూసుకుపోయినప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేటటువంటి ప్రయాణికునికి మళ్ళీ మన వాక్కులు ఆయన్ని చెందలేక వెనక్కి వస్తాయి. కాబట్టి ఆ భగవంతుణ్ణి వాక్కుతోటి మనస్సుతోటి దేనితోటి పొందలేము, కేవలం భక్తి శ్రద్ధలతో ఆరాధించగా ఆయన కరుణించి అనుగ్రహించవలసిందే అనగా విదురుడు ఇప్పుడు స్వయంభవమను యొక్క చరిత్ర కొనసాగించమన్నాడు. అప్పుడు మైత్రేయుడానికి చెబుతూ స్వయంభవమనుకి ఇద్దరు కొడుకులు పుట్టారని చెప్పాను, ఒకడు ప్రియవ్రతుడు, రెండోవాడు ఉత్తానపాదుడు. ఆ తర్వాత వరుసగా 3 కూతుళ్ళు పుట్టారు, దేవహూతి, ఆకూతి, ప్రసూతి. అందులో దేవహూతిని కర్దముడు అనే ఒక ప్రజాపతికిచ్చి పెళ్లి చేశాడు, ఆకూతిని రుచి అనే ప్రజాపతికిచ్చి పెళ్లి చేశాడు, ఇంక 3వది ప్రసూతిని దక్ష ప్రజాపతికిచ్చి పెళ్లి చేశాడు. దక్షుడికి ఈ ప్రసూతి వల్ల 60 మంది కూతుళ్ళు పుట్టారు. అందులో ఆఖరి 16 మంది చాలా విచిత్ర చరిత్ర కలిగిన వాళ్ళు. ఆఖరి 16 మందిలో 13 కశ్యప ప్రజాపతికి ఇచ్చాడు, 1 ఇద్దరిని ధర్మదేవతకి ఇచ్చాడు. 16 అమ్మాయి సతీదేవి, ఆవిడ అమ్మవారు. ఆ అమ్మవారిని మాత్రం బ్రహ్మగారి ఆజ్ఞ ప్రకారంగా శివుడికిచ్చి పెళ్లి చేశాడు. అందులో పెద్ద ఆవిడ పేరు దేవహూతి అని చెప్పాడు కదా, చివరావిడ ప్రసూతి, మధ్యలో ఆవిడ ఆకూతి, పెద్ద ఆవిడ దేవహూతి. ఈ దేవహూతికి పెళ్లి ఎలా చెయ్యాలా అనుకున్నాడు స్వయంభవమును. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయనకి ప్రత్యక్షమై, ఈ అమ్మాయి సామాన్యురాలు కాదు, ఈ స్త్రీ కడుపును నేను పుట్టాలి, నేను విష్ణుమూర్తిని స్వయంగా అవతరించాలనుకున్నాను, అందుకే నీకు ఈ దేవహూతిని భార్య కూతురుగా ఇచ్చాను, ఈమెని పరమ పూజ్యుడు ఉదారుడు అయిన కర్దముడనే ఒక ప్రజాపతి ఉన్నాడు, బ్రహ్మ మానస పుత్రుడు, ఆ కర్దమ ప్రజాపతికిచ్చి పెళ్లి చెయ్యి, నేను వారిద్దరికీ ఒక కుమారుడిగా జన్మిస్తాను, లోకంలో ధర్మ సంస్థాపన కోసం సాంఖ్యయోగాన్ని వ్యాపింపచేస్తాను అన్నాడు. వెంటనే స్వయంభవమును తన కూతుర్ని వెంట పెట్టుకుని, శతరూపని వెంట పెట్టుకుని ఈ కర్దమ ప్రజాపతి ఎక్కడున్నాడా అని బయలుదేరాట. అప్పటి వరకు ఆయన రథమెక్కి తన కూతురికి ఎన్ని సంబంధాలు చూశాడో, భూమి అంతా తిరిగట్టాకంగా ఆయన భూమి అప్పుడప్పుడే తయారవుతూ కొంతమంది జనం పుట్టారు, ఎక్కువ జనం లేరుగా, ఉన్నవాళ్లలో ఇంద్రుడు బాగుంటాడా చంద్రుడు బాగుంటాడా ఇలా వెతుక్కున్నాడు ఆయన. కానీ విష్ణువేమన్నాడు, వీళ్ళ కోసం వెతకద్దురాని ఆయన, వీళ్ళందరికంటే అతీతుడైన కర్దముడని పేరు కలిగిన ఒక ప్రజాపతి ఉన్నాడు, బ్రహ్మ మానసపుత్రుడు, ఆయనైతేనే నీ కుమార్తెకి తగిన భర్త అవుతాడు, వాళ్ళకి పెళ్ళైతే నేను పుడతాను అనగానే ఇప్పుడు కర్దమ ప్రజాపతి దగ్గరికి బయలుదేరాడు. ఈ కర్దమ ప్రజాపతి బ్రహ్మ మానస పుత్రుడు, ఆయన సరస్వతీ నదీ తీరంలో 10,000 సంవత్సరాలు ఒకనొకప్పుడు విష్ణువు కోసం మహాతపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చుకుని గరుత్మంతుని వాహనం మీద శ్రీ మహావిష్ణువు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి, నాయన నీకేం కావాలంటే, నాకేం వద్దు శాశ్వత వైకుంఠం ఇమ్మన్నట్ట. అది అప్పుడే ఎక్కడొస్తుంది, వైకుంఠం రావాలంటే నేను నీకు కొడుకునే పుట్టాలి, అది నీకు ఇష్టమేనా అన్నట్ట. ఎందుకంటే అదృష్టం ఏముందండి, నీ అంతటా నువ్వు నాకు పుత్రుణ్ణి వస్తానంటే మహాయోగం, కాకపోతే నాకెందుకో సంసార వ్యామోహం లేదు, వైరాగ్యంతో ఉండాలనిపిస్తోంది అన్నట్ట. అది ధర్మశాస్త్రం ఒప్పుకోదు. నీవు పెళ్లి చేసుకో, సంతానం పొందేంత వరకు భార్యతో కాపురం చేయి, ఆ తర్వాత కావాలంటే తపస్సుకి వెళ్ళి నన్ను తలుచుకుని మోక్షం పొందు. నీకోసం స్వయంభవ మనువు వస్తున్నాడు. మనువు తన పెద్ద కూతురు దేవహూతిని వెంట పెట్టుకొస్తాడు. ఆమెను మారు మాట్లాడకుండా పెళ్లి చేసుకో, నీ జీవితం ధన్యమవుతుంది అని శ్రీ మహావిష్ణువు గరుత్మంతుని మీదెక్కి మహావేగంగా వెళ్ళిపోయాడు. ఆ గరుత్మంతుని వేగానికి ఆ సరస్వతీ నదీ తీరంలో ఉన్న చెట్లన్నీ గజ 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 వణిగిపోయాయి, అంత వేగంగా వెళ్ళిపోయాడు. మృదువుగా పలికిన శ్రీ మహావిష్ణువు మాటలు విని ఎప్పుడొస్తాడా స్వయంభవ మనువు అనుకుంటున్నట్టు ఆయన. సరిగ్గా ఆ సమయానికి స్వయంభవ మనువు తన కుమార్తెను వెంట పెట్టుకుని సరస్వతీ నదీ తీరంలో ఉన్న ఈ కర్దమ ప్రజాపతి దగ్గరకు వచ్చాడు. రాగానే స్వాగతమిచ్చి మనువుకి ఆయన భార్యకి ఆ ఎదురుగుండా ఉన్న ఆయన కూతుర్ని కూడా చూశాడు. బంగారం కంటే ఎక్కువ మెరిసిపోయే పరమ సౌందర్యవతి దేవహూతి అంటే లక్ష్మీదేవి యొక్క కళతో పుట్టిందామె. ఇంతటి వైరాగ్య సంపన్నుడైన కర్దమ ప్రజాపతి కూడా ఆ సౌందర్యానికి పరవశుడైపోయాడు. నేను వివాహం చేసుకోకుండా తపస్సు చేసుకుందామనుకున్నవాడు కూడా ముగ్ధుడైపోయాడు. దేవహూతి కూడా ఆయన్ని చూచింది, ఆవిడ ముగ్ధురాలైపోయింది. స్వయంభూమను ఇది కనిపెట్టాడు. ఓహో, వచ్చిన పని చాలా వరకు అయిపోయినట్టే. పెళ్లి చూపులు అయిపోయాయి, ఎందుకంటే అమ్మాయి ముఖంలో వెలుతురు, అబ్బాయి గారి ముఖంలో వెలుతురు అనుకుని, మహాత్మా కర్దమ బ్రహ్మమానస పుత్రుడివి, నీ దగ్గరకి ఒక పని మీద వచ్చాను నేను. యవుద్యతమనాదృత్య కీనాశమభియాచతే క్షీయతే తద్యశస్ఫీతం మానశ్చావజ్ఞయ హతః. సాధారణంగా పని మీద వచ్చేవాడు ఎప్పుడు దాత దగ్గరికి వెళ్ళాలి, బుద్ధిమంతుని దగ్గరికి వెళ్ళాలి. కీనాశ అంటే పిసిని కొట్టుంటాడే, పిసిని కొట్టాడు దగ్గరికి వెళ్ళి ఏదైనా అడిగితే వాడు ఏమిస్తాడు? లోభి దగ్గరికి వెళ్ళి ఏదైనా అడిగితే వాడిని లాల్చి అడిగితే బాల్చి తన్నంటాడు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళడం వల్ల ఏ ఉపయోగం లేదు. కాబట్టి జ్ఞానులు ఎప్పుడూ కూడా అవతల వాడు మన కోరిక తీరుస్తాడా లేదా అని గ్రహించి మాత్రమే అడగాలి. ఆ వ్యక్తిని ఎంత అడిగినా వాడి వల్ల మనకి ప్రయోజనం లేదనుకున్నప్పుడు, మన కోరిక తీరనప్పుడు అడగడం కూడా దండగ. అడగడం వల్ల అవమానమే కలుగుతుంది. అందుకని మానహాని కలిగేటప్పుడు అడగకూడదు. అడిగామంటే తప్పక పని అవ్వాలి. నా అదృష్టవశాత్తు నేను అడిగితే ఆ పని అయిపోతుందని అర్థమయ్యింది. నిన్ను అడిగితే కాదనవు, నువ్వు గొప్ప దాతవి, కానీ నేను కూడా దాతగా వచ్చాను. నేను నిన్ను అడిగి ఒక వరం పొందాలి, అంటే నువ్వు నాకు వరం ఇవ్వాలి. నేనేం చేస్తాను, ఒక వస్తువు దానమిస్తాను, ఇద్దరం దాతలమవుతాం అనగానే ఆయన చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు, ఏమిటి మీ కోరిక అన్నట్ట. ఏముంది, నా కుమారి పరమ సుకుమారి, ఈ సుకుమారిని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు, నువ్వేమంటావు అనగానే ఆయన సంతోషపడి, ఇదే విష్ణుమూర్తి నాకు చెప్పాడు, నువ్వు అడుగుతున్నావు, నీ కుమార్తె కూడా ఎంతో ప్రేమగా నన్ను చూస్తోంది, పైగా ఆవిడ కూడా కనకాంగి పరమ సౌందర్యవతి, ఎంత సౌందర్యవతి, తనయంత తాను నన్ను వరిస్తే కాదంటానా, నేను మాత్రం మూర్ఖుణ్ణా. కాకపోతే నాకు ఒక నియమం ఉన్నది, ఆ నియమాన్ని ఆవిడ పాటిస్తుంది అంటే నేను చెప్పే షరతులకి నీ కుమార్తె ఒప్పుకుంటే అప్పుడు పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఆయన. ఏమిటి అన్నాడు ఈయన, నేను ఎక్కువ కాలం మీ కుమార్తెతో కాపురం చెయ్యను, సంతానం కలిగేంత వరకు మాత్రమే దేవహూతి నాకు భార్య అవుతుంది, సంతాన ప్రాప్తి అయ్యాక నేను ఎక్కడొకొక చోటకి వెళ్ళి తపస్సు చేసుకుని నా శరీరాన్ని విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నాను, దీనికి నీ కుమార్తె ఒప్పుకుంటే తప్పక పెళ్లి చేసుకుంటానగానే ఆయనకు ఒక క్షణకాలం మతిపోయింది. కూతుర్ని వదిలేసిపోతానంటున్నాడు కదా ఈయన, అందుకని ఎందుకైనా మంచిదని తన ముందు భార్యకేసి తిరిగాడు. భార్య అంది, నేను మాత్రం ఏం చెబుతానండి, అమ్మాయినే అడగండి అంది. అమ్మాయి గారిని పక్కకి తీసుకెళ్లాడు, నీ సంగతి ఏమిటమ్మానని. ఆయనతో 5 రోజులు కాపురం చేసిన చాలు, అంతటి మహాత్ముడు ప్రజాపతి, ఆయన నాకు భర్త అయితే చాలు, ఆయన ఎంతకాలం ఉంటే అంతే చాలు అంది ఆవిడ. ఇంతకంటే ఇంకా కావలసిందే ఉందనుకుని ఆయన వెంటనే బ్రాహ్మము అని పేరు కలిగిన పద్ధతిలో బ్రాహ్మ వివాహం చేశాడు. 8 రకాల పెళ్ళిళ్ళు ఉన్నాయి, అందులో బ్రాహ్మ్యమనేటటువంటి పేరుతో ఉన్న పెళ్లి చేశాడు స్వయంగా. ఆ సమయంలో బార్హస్పదము అని కొన్ని రకాల వస్త్రాలుంటాయి, ఆ వస్త్రాలు ఈయన బృహస్పతిని అడిగి తీసుకొచ్చి అల్లుడి గారికి ఇచ్చి అపూర్వ రీతిలో కళ్యాణం చేశాడు. 5 రోజుల పాటు ఆ కళ్యాణం సాగింది. కళ్యాణం పూర్తయ్యాక స్వయంభవమును కూతుర్ని అక్కడ వదిలేసి భార్యాసమేతంగా తిరిగి వెళ్ళిపోయాడు. బర్హిష్మతి నామ పురీ సర్వసంపత్ సమన్విత న్యపతన్ యత్ర రోమాణి యజ్ఞస్యాంగం విధున్వత. బర్హిష్మతి అని ఒక నగరం ఉన్నది. ఆ నగరాన్ని రాజధానిగా చేసుకుని భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు స్వయంభువ మను. ఆ నగరానికి వెళ్ళిపోయాడు. ఆ నగరం గొప్పతనం తెలుసా? భూదేవిని ఉద్ధరించి సముద్రం మీద పెట్టి ఆ తర్వాత యజ్ఞవరాహస్వామి భూదేవి పైకెక్కి తన శరీరాన్ని ఒక్కసారి ఇలా దులిపాడు. అలా దులపగానే ఆయన శరీరం మీద ఉన్న కొన్ని వెంట్రుకలు రోమములు అక్కడ పడ్డాయి. అందుకని దానికి బర్హిష్మతి అని పేరు వచ్చింది. ఆ యజ్ఞవరాహస్వామి వారి శరీరము మీద ఉన్న వెంట్రుకలు పడ్డంతో ఆ ప్రదేశంలో దర్భలు పుట్టాయి. అంటే దర్భలు సాక్షాత్తు వరాహస్వామి వారి వెంట్రుకలే. అందుకే వాటిని యజ్ఞంలో బాగా భక్తితో వాడతాం, శ్రద్ధతో వాడతాం. యజ్ఞం చెయ్యాలంటే దర్భలు ఉండి తీరాలి. ఎందుకంటే దర్భలు కావు, యజ్ఞవరాహస్వామి వారి యొక్క శరీర రోమములు. ఆయన పేరే వరాహస్వామి. మామూలు వరాహమా? యజ్ఞవరాహం. యజ్ఞమునకు సంబంధించిన శరీరం అది. ఆ శరీరం నుంచి పడినటువంటి రోమములు దర్భలయ్యాయి కాబట్టి దర్భలకి అతి పవిత్రత వచ్చింది. అటువంటి పవిత్రమైన నగరంలో ఆ దర్భలు పడినటువంటి రోమములు పడినటువంటి పవిత్ర ప్రదేశంలో నగరాన్ని నిర్మించుకున్నాడు స్వయంభువ మనువు. అక్కడే ఉండి పరిపాలన చేసి భార్యాసమేతంగా భక్తితో శ్రీ మహావిష్ణువుని తపస్సు చేసి మెప్పించాడు. 100 సంవత్సరాలు చేసిన ఆయన తపస్సుకి మెచ్చుకుని ఆ క్షణమే విష్ణుమూర్తి శాశ్వతంగా వైకుంఠానికి వచ్చేయన్నాడు. వైకుంఠానికి వచ్చి కూడా నువ్వు ప్రళయం వరకు కూడా, అంటే మన్వంతరకాలం అంటాం దాన్ని, ఈ 43,20,000 సంవత్సరాలు పైన నుంచి నువ్వే పరిపాలించు అనగా స్వయంభవమును ఒప్పుకుని శతరూపాసమేతంగా పరంధామానికి వెళ్ళిపోయాడు. అది స్వయంభవ మనువు యొక్క మొట్టమొదటి మనువు యొక్క చరిత్ర. ఆయన వెళ్ళిపోయాక కర్దమ ప్రజాపతికి ఎంతో ప్రేమతో సేవ చేసుకుంటూ, దేవహూతి మా నాన్నగారు స్వయంభవ మనువు నన్ను నీకు కన్యాదానం చేశాడు, నువ్వే నా దైవం అని రేయింబవళ్ళు సేవ చేసింది. ఆయన పొద్దున్నే స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవడానికి నీళ్లు పెట్టేది, బట్టలిచ్చేది, భోజనం పెట్టేది, పడుకుంటే కాళ్ళొత్తేది. ఒక్కనాడు కూడా ఆయన మాటకి వ్యతిరేకంగా నడుచుకోలేదు. 100 ఏళ్లు గడిచిపోయాయి. ఈ 100 ఏళ్లు కూడా శరీర సుఖం లేకుండా కేవలం ఆయనకి సేవ చేసింది. ఈ 100 ఏళ్లు తనను పట్టించుకోకుండా భర్తకి సేవ చేసింది. ఆవిడ శరీరం అంతా చిక్కిపోయింది పాపం, జడలు అట్ల కట్టేశాయి. అసలు ఒళ్ళు ఎలా ఉందో కూడా పట్టించుకోలేదు. రేయి లేదు, పవలు లేదు, అలా సేవ చేస్తూనే ఉంది. ఈ 100 ఏళ్లు పరీక్షించేట భర్త గారు అసలు ఈవిడ ఎలా ఉంటుందో చూద్దామని. ఆవిడ చెక్కు చెదరకుండా సేవ చేస్తోంది. ఆవిడ మనస్సులో ఎక్కడ భర్త మీద వ్యతిరేక భావం లేదు. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి, సుందరి ఎంత అందగత్తెవి, మహారాజు కూతురివి, ఈ పిచ్చి బ్రాహ్మడికి ఇచ్చి ఆ రాజుగారు నిన్ను పెళ్లి చేశాడు, పోనీ నా వల్ల నీకేమైనా సుఖముందా? అదీ లేదు. మట్టి కొట్టుకుంటూ కటిక నేల మీద ఆశ్రమంలో నే పడుకున్నాక నా కాళ్ళొత్తుతూ పడుకోవడం తప్ప గట్టిగా పడుకున్నది కూడా లేదు. అయినా ఏమాత్రం విసుక్కోకుండా పరమ పతివ్రతమై సేవ చేశావు, నీ సేవకి మెచ్చుకున్నాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ఆవిడంది, నువ్వు మహాయోగివని నాకు తెలుసు, నీ మహిమ నాకు తెలుసు, కావాలనే నన్ను పరీక్షిస్తున్నావు. ఇన్నాళ్ళు 100 ఏళ్ళయింది, నీ వల్ల నాకు శరీర సుఖం లేదు, అందువల్ల నీ ద్వారా శరీర సౌఖ్యం, తద్వారా సంతానం కావాలని నా కోరిక. ఇది భార్యగా నా ధర్మమే కదా అంది పైగా. ఓ సింతే కదా నీ కోరిక అని అన్నాడో లేదో ఆ క్షణమే ఒక తమాషా జరిగిందిట. అదేమిటంటే, శ్రీ మహావిష్ణువు ఈ కర్దమ ప్రజాపతి యొక్క తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షమయ్యాడని చెప్పాను కదా, గరుత్మంతుని మీద నీకు దేవహూతి భార్య అవుతుందని చెప్పాడు. అప్పుడు కర్దమ ప్రజాపతి కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు వచ్చాయి. ఆ ఆనంద బాష్పాలతో ఆ ప్రదేశం అంతా నిండిపోయింది. కంటి బిందువులతో సరోవరం ఏర్పడడం వల్ల దానికి బిందు సరస్సు, బిందు సరోవరం అని పేరు. ఇప్పటికి కూడా హిమాలయాల్లో ఉంది. బిందు సరోవరంలో చాలా గొప్పగా చల్లని నీళ్లలో స్నానం చేసి తరించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. మేము కూడా చాలాసార్లు స్నానం చేశాం. ఆ బిందు సరస్సులోనే గంగానది వచ్చి పడి అక్కడి నుంచి 7 పాయలు అవుతుంది. ఆ 7 పాయల్లో సీత, సుచక్షువు, సింధువు అనే 3 కూడా తూర్పు దిక్కుకి ప్రవహిస్తాయి. పావని, హరాదిని, నళిని, ఈ 3 పాయలు పడమర దిక్కుకి ప్రవహిస్తాయి. 7వ పాయ భాగీరథీ గంగ ఇప్పుడు మనకి హృషీకేశం, హరిద్వారం గుండా వచ్చి ప్రయాగ దగ్గర చేరి యమునానదిని కలుపుకుని కాశీ వెళ్లి, కాశీ నుంచి బీహారు వెళ్లి పాట్నా, పాటలీపుత్రం అంటారు పూర్వం దాన్ని, అక్కడి నుంచి బయలుదేరి పశ్చిమ బెంగాల్ వెళ్లి అక్కడి నుంచి బంగాళాఖాతంలో కలుస్తుంది. అంటే 7 పాయలు అయింది గంగ. ఆ 7 పాయలు అవడానికి మూలం ఈ బిందు సరస్సు అన్నమాట. అందులో పడి గంగ అక్కడి నుంచి 7 పాయలైంది. ఆ బిందు సరోవరం చాలా గొప్పది. ఆ బిందు సరోవరంలో నిరంతరం నారదుడు తాండవం ఆడతాడు, పాటలు పాడతాడు, స్నానం చేస్తాడు. ఆ సరస్సులో నుంచి 1000 మంది అందగత్తెలు పుట్టుకొచ్చారు. వాళ్ళు వచ్చి, అమ్మాయి మట్టి కొట్టుకున్న శరీరంతో భర్త దగ్గరికి ఏం పెడతావులే అని ఆవిడ సరోవరం దగ్గరికి తీసుకెళ్లి పన్నీరు పట్టుకొచ్చి, బంగారం లాంటి కుండలు పట్టుకొచ్చి, ఆ కుండలతో నీళ్లు పట్టుకొచ్చి, ఆవిడ ఒళ్ళంతా పోసి నలుగు పెట్టి చందనం పూసి అద్భుత స్నానం చేయించారు. మంగళ స్నానం ఆ మంచి నీటితో స్నానం చేయించి ఒళ్ళంతా గంధం పూయగానే ఆవిడ శరీరం ఎలా ఉంది, పులుగడిగిన ముచ్చెంలో ఉంది, తుక్కంతా పోయిన ముచ్చెంలో ప్రకాశించింది. స్నానం అయ్యాక ఇంకో 1000 మంది వచ్చారు ఆ సరస్సులో నుంచి. వాళ్ళు వచ్చి రకరకాల నగలు అలంకరించారు. కొందరు వేళ్లకు ఉంగరాలు పెట్టారు, కొందరు బంగారాలు పెట్టారు, మెడలో గొలుసులేశారు, నడుముకు వడ్డాణం పెట్టారు. ఆ తర్వాత ఒక ఆవిడొచ్చి చిక్కులు తీసి చక్కగా జుట్టు దువ్వింది, అందంగా జడ వేసింది. పూర్వం భార్యలకి పెళ్ళయ్యాక 3 జడలు వేసేవారు. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ కలిసి విమానంలో తిరిగేటప్పుడు 2 జడలు వేసేవారు. భార్యాభర్తలిద్దరూ ఒకే చోట కలిసి ఉండకుండా భర్త ఒక్క చోట భార్య ఒక చోట ఉంటే అప్పుడు 1 జడే వేసుకోవాలి. ఇప్పుడు కలియుగంలో అసలు జడ అంటే ఏమిటి అని అడుగుతున్నారు. మెడ లేదు, జడ లేదు, ఇది కలి ప్రభావం. జుట్టు విరబోసుకుని అమ్మవారి శక్తుల్లాగా పిశాచాల్లాగా తిరుగుతున్నారు. అలా తిరగడం మహాదోషమని నేను చెప్పలే ఈ మాట, మళ్ళీ నా మీద పడకండి, ఇది వ్యాసుల వారు చెప్పిన మాట చెబుతున్నాను, మీకు అనుమానం వస్తే ఆయన అడగండి. ఇలా జుట్టు విరబోసుకుంటే పిశాచాలు పట్టుకుంటాయి. అందుకే ఉత్తిష్టంతో భూత పిశాచాహన మంత్రం వీళ్ళ కోసమే పెట్టారు. పరమ దోషం. ఒక్క మొగుడి చచ్చిపోయినప్పుడు, భర్త చచ్చిపోయినప్పుడును, లేదా ద్రౌపదిలాగా ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు, ఏ దుశ్శాసనుడో జుట్టు ఈడ్చుకొచ్చినప్పుడు మాత్రం విడదీయాలని, తలంటుకున్నప్పుడు పొద్దున్నుంచి సాయంకాలం మాత్రం వరకు జుట్టు విరబోసుకోవచ్చని, సూర్యాస్తమైన తర్వాత జుట్టు విరబోసుకోకూడదని, అలా విరబోసుకున్నవారు నరకానికి పోతారని చూడండి, మీకు పురాణాల్లో మంత్రశాస్త్రాల్లో ఉన్నది. అందువల్ల మీకు ఏదైనా కోపం ఉంటే చెప్పిన వ్యాసుడి మీద ఉండాలి తప్ప, మధ్యలో నేను కేవలం మైకు ద్వారా చెప్పిన కారణం చేత నా మీద పడకండి, ఇందాక కొబ్బరికాయ పగలగొట్టినట్టుగా ఎప్పుడు పగలగొట్టకండి, కొండ పగలగొట్టకండి. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, ఆవిడకి 3 జడలు వేసి ఇప్పుడు భర్త దగ్గరికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఒక దివ్య విమానం వచ్చింది. మంచి తళ్ళ 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 బంగారపు రంగులో మెరిసిపోతున్న విమానం. ఆ విమానంలో అనేక మంది స్త్రీమూర్తులు ఉన్నారు. వాళ్ళంతా నవయౌవనంలో ఉన్న సుందరీమణులు. వాళ్ళు దాసదాసీ జనం కింద వచ్చి ఈవిడిని తీసుకెళ్లి మంగళహారతి ఇచ్చి ఒళ్ళంతా ధూపం వేసి సుగంధ ద్రవ్యాలు పూసి ఇంకా ఏమైనా కాస్తో కొస్తో మిగిలితే అలంకారాలు చేసి విమానం ఎక్కించారు. ఆ విమానంలో ఒక దివ్య పురుషుడు దేవేంద్రుడి కంటే సౌందర్యంతో ఉన్నాడు. ఈవిడికి మతిపోయింది. ఇంతకీ ఆ పురుషుడు సాక్షాత్తు కర్దమ ప్రజాపతి. అప్పుడు అర్థమైంది, నా భర్త యోగ బలం ఇంత గొప్పది, యోగ బలంతో ఇంత గొప్ప పురుషుడైపోయాడు అనుకున్నది. గెడ్డాలు మేసాలు తీసేసిన అవయవనంలోకి వచ్చాడనమాట క్షణాల్లో ఆయన. అరగంట క్రితం ఉన్న రూపం వేరు, ఇప్పుడున్న రూపం వేరు. ఆ భర్తతో లీలగా 1000 సంవత్సరములు ఆకాశ మార్గంలో హాయిగా విహరించింది. ఈ 1000 ఏళ్ళు పూర్తవుతూ ఉండగా ఆయన 9 రూపములు ధరించాడు. ఈ 9 రూపములతో ఒక్కొక్కసారి ఆవిడకు ఒక్కొక్క గర్భం ప్రసాదించాడు. ఒకేసారి ఆవిడ గర్భంలో 9 మంది పిల్లలు పుట్టుకొచ్చారు. ఇలా 9 మంది పడగానే ఆయన సిగ్గుపడుతున్న భార్యతో, ఏకకాలంలో 9 మంది పిల్లలు పుట్టే యోగం ఉన్నది, నేను నీకు ముందే చెప్పాను కదా నా వల్ల సంతానం కలుగుతుందని చూసుకో అన్నట్ట. ఆ క్షణమే ఆవిడ, మన సహజంగా కవల పిల్లల్లో 3 పిల్లల గురించో విన్నాం, 9 మంది ఆడపిల్లల్ని కన్నది. ఆ 9 మంది కర్దమ ప్రజాపతి పోలికతో ఉన్నారు. తండ్రి పోలిక కూతురికొస్తే ఆ కూతురు యోగ జాతకురాలు అవుతుంది. అలాగే తల్లి పోలిక కొడుక్కొస్తే వాడు యోగ జాతకుడు అవుతాడు. అలాగ 9 మంది తండ్రి యొక్క పోలికతో పుట్టుకొచ్చారు, పరమ సుందరీమణులు పుట్టుకొచ్చారు. ఆ 9 మందికి కళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భువు, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి అని పేర్లు పెట్టాడు. ఈ తర్వాత ఇంకా మీకు పిల్లలు పుట్టారు కదా, మళ్ళీ నేను వెళ్ళి తపస్సు చేసుకుని శరీరం విడిచిపెట్టేస్తాను, వెళ్ళొస్తా అన్నాడు ఈయన. ఆవిడ భర్త దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుని, నేను ఎంత పొరపాటు చేశానండి, నీలాంటి మహాయోగిని
కేవలం కామవాంఛ తీర్చమని అడిగాను. అంటే అది అధర్మము కాదు, ధర్మమే. శరీర ధర్మం అంటారు దాన్ని. సంతానం పొందడం కూడా ధర్మమే. కానీ మోక్షం లేనప్పుడు శరీరం వల్ల వచ్చే లాభమేమున్నది? ఈ శరీరం భగవంతుడు దేనికి ఇచ్చాడు? కేవలం కామవాంఛ కోసమో సుఖం కోసమో కాదు, కైవల్యం పొందడానికి, పరాత్మరుణ్ణి పొందడానికి శరీరం అవసరం. అటువంటి శరీరము ఇంతవరకు సుఖములే పొందింది. నాకు మోక్షం కావాలి. మోక్షం కొడుకు ద్వారా వస్తుందని మా నాన్నగారు చెప్పారు, మీరు చెప్పారు, విష్ణువు చెప్పాడు. మోక్షమిచ్చే కుమారుణ్ణి ప్రసాదించి అప్పుడు కావాలంటే మీ దారిని వెళ్ళండి. నాకిక తుచ్ఛమైన శరీర వాంఛలు లేవు, సంపదల మీద వ్యామోహం లేదు, కామక్రోధాదులు లేవు, కేవలం నన్ను ఉద్ధరించే ఒక కొడుకు కావాలని కోరుతున్నానగానే అప్పుడు విష్ణు మాటలు గుర్తుకొచ్చాయనికి, నేను పుడతానన్నాడుగా అలాగే అని ఆవిడ చేత సంవత్సరం పాటు గొప్ప వైష్ణవ వ్రతం చేయించాడు. ఆ సంవత్సర కాలం కేవలం పాలు తాగుతూ శ్రీమన్నారాయణ నామస్మరణ చేసింది, హరికథలే వింది. అప్పుడు ఆవిడ శరీరంలో ఈ మహాత్ముడు కర్దముని ద్వారా విష్ణు ప్రవేశించాడు. ఆ తర్వాత మహాపర్వదినము నాడు, అది కూడా శ్రావణ మాసంలో, నల్లని శరీరంతో, నల్లని మేఘం ఎలా ఉంటుందో అటువంటి ఛాయతో, నీలమేఘఛాయ శరీరంతో కపిల మహర్షి పుట్టుకొచ్చాడు. ఆ కపిలుడు విష్ణువు యొక్క దివ్యావతారం, అంశావతారం. ఆయన పుట్టడంతో భూమండలం అంతా పులకించిపోయింది. దేవతలు పుష్పవృషం కురిపించారు. బ్రహ్మదేవుడు వచ్చి, నాన్నగారు ఇక్కడున్నారా అని ఆయన పాదాలు పట్టుకుని ఆయన మీద పువ్వులేసి కాళ్ల మీద తలపెట్టి నమస్కరించాడు, నాలుగు తలలు పెట్టి నమస్కరించాడు. అప్పుడు కర్దమ ప్రజాపతి ఆయనకి కపిలుడు అని పేరు పెట్టాడు. ఆ తర్వాత భార్యని, ఇక నేను ఎక్కువ కాలం ఉండను, ఒక క్షణం అబ్బాయితో ఏకాంతంగా మాట్లాడతాను, నువ్వు పక్కనుండని చెప్పి భార్యని పక్క గదిలోకి పంపేసి, ఆ తర్వాత ఎందుకని భార్య ఎదురుగుండా కొడుక్కి దండం పెట్టడానికి నామోషి వచ్చింది ఆయనకి, అందుకని ఆవిడ పక్కకి పంపి కొడుకు కాళ్ళ మీద పడి నమస్కరించాడు. తండ్రి అయినా కొడుకు విష్ణు అని తెలిసినప్పుడు నమస్కరించాలి. కానీ తన భార్య సామాన్య స్త్రీ ఏమో, ఇలా నమస్కరిస్తే ఆవిడ ఏమనుకుంటుందో, ఎందుకు వచ్చిందనుకుని కొంచెం భార్యని ఇంకా పూర్తిగా ఆయన యోగ జాతకురాలిగా, యోగినిగా గుర్తించక, ఆవిడ ఏమైనా అనుకుని భవిష్యత్తులో కొడుకుని ప్రేమగా చూడదో, లేక కొడుకుని ప్రేమగా చూడడం మాట పక్కన పెట్టి తండ్రి చేత నమస్కారం పొందినవాడా అని తిడుతుందనో, లేక ఇప్పుడే వైరాగ్యం వస్తుందనో, ఏదో ఒక భావన మనస్సులో పెట్టుకుని ఆవిడ దూరంగా పంపి ఆ తర్వాత కొడుకు కాళ్ళకి నమస్కరించి, తండ్రి వస్తుని ఇచ్చా, నేను తండ్రిని, నువ్వు కొడుకువి, నాకు నమస్కరించాలి. కానీ జ్ఞానదృష్ట్యా నీవు సర్వలోక వ్యాపక అనంతుడివి, విష్ణువువి, నేను నీ సృష్టిలో ఒక పరమాణువుని, ఎక్కడి ఆది విష్ణువు, ఎక్కడి ఆది విష్ణువు యొక్క అనుగ్రహం పొందిన అంశతో పుట్టిన ఒక సామాన్య ప్రజాపతి, నాకు ఈ ప్రజాపతి పదవి వద్దు, వైకుంఠమియ్యి, నన్నేం చేయమంటావో చెప్పు అనగానే టక్క నా పిల్లవాడు శంఖచక్ర గదా పద్మాలు ధరించిన విష్ణువుగా లేచి నిలబడి, నీకు జ్ఞానం లభించింది గనుక ఇప్పుడే వరమిస్తున్నాను, బిందు సరోవరము యొక్క మధ్య భాగంలో అదృశ్యంగా ప్రవేశించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని విడిచిపెట్టకుండా జపించు, మోక్షం పొందుతావు అన్నాడు. వెంటనే ఆయన మళ్ళీ కుమారుడికి నమస్కరించి బయటకు వచ్చి భార్యకి చెప్పి ఇక వెళ్ళిపోతున్నాను అనగా, మరి నా దిక్కేమిటండి, ఈ ఆడపిల్లలకి పెళ్లిళ్ళు ఎవరు చేస్తారండి, కన్యాదానం చెయ్యాలంటే మీరుండద్దా అండి అనగా, నేను ఉన్నా లేకపోయినా పోలీస్ హెట్టి హరిప్రసాద్ గారు కళ్యాణ మండపం ఇస్తారులే, ఆ మాత్రం సహకారం చేస్తారులే, పర్వాలేదు అని ఆయన నచ్చజెప్పాడు. అబ్బాయి లేదండి, అయినా మీరు ఉండండి అండి, కళ్యాణ మండపం ఆయన ఇచ్చిన కన్యాదాత మీరే అంటే అప్పుడు ఆయన మళ్ళీ ఏం చేశాడు, వెంటనే బ్రహ్మ మానసపుత్రుని పిలిచాడు, మరీచి మహర్షిని పిలిచి కళ అనే కూతుర్ని ఇచ్చాడు, కళని మరీచికి ఇచ్చాడు, అనసూయాదేవిని పిలిచాడు, అత్రి మహర్షికి ఇచ్చి పెళ్లి చేశాడు, శ్రద్ధని పిలిచాడు, అంగిరస మహర్షికి ఇచ్చి పెళ్లి చేశాడు, హవిర్భువుని పిలిచాడు, పులస్త్య ప్రజాపతికిచ్చి పెళ్లి చేశాడు, గతిని పిలిచాడు, పులహునికిచ్చి పెళ్లి చేశాడు, క్రియ అనే కూతుర్ని పిలిచాడు, క్రతు అనే ప్రజాపతికిచ్చి పెళ్లి చేశాడు, ఖ్యాతిని పిలిచాడు, భృగు మహర్షికిచ్చి పెళ్లి చేశాడు, అరుంధతిని పిలిచాడు, వశిష్ట మహర్షికిచ్చి పెళ్లి చేశాడు, శాంతిని పిలిచాడు, అధర్వునికిచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు అర్థమైందా మీకు, అరుంధతి స్వయముగా కర్దమ ప్రజాపతి కూతురు. ఆ తర్వాత కొంతకాలం పోయిన తర్వాత ఆవిడ మతంగ మహర్షి దగ్గర వశిష్ఠుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు పెరిగింది. వశిష్ఠుడు తపస్సు కొడుతూ పెడుతూ భార్యని ఇంట్లో అట్టే పెట్టక ఆవిడకి ఇచ్చాడు. అందుకని మతంగుని దగ్గర పెరగటం వల్ల మతంగ కన్య అన్నారు తప్ప పుట్టుకతో దేవహూతికి కర్దముడికి పుట్టింది. భాగవతంలో తృతీయ స్కందంలో ఉంటుంది ఇది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ 9 మంది కూడా కర్దమ ప్రజాపతికి దేవహూతికి పుట్టినవాళ్ళు. అంటే స్వయంగా అనసూయ, అరుంధతి, భృగు మహర్షి భార్య ఖ్యాతి, సొంతక్క చెల్లెళ్ళు, ఒకే తల్లి పిల్లలు, ఒక తండ్రికి పుట్టినటువంటి వాళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా అందరికీ పెళ్లిళ్ళు చేసేసి ఇంకా నువ్వు నన్ను ఆపే అవకాశం లేదు. కన్యాదానం చేసేసాను కదా, అన్ని పనులు పూర్తి చేశాను కదా, ఆఖరికి కరెంటు బిల్లుతో సైతం కట్టేసి మరిగిపోతున్నాను, నేను వెళ్ళిపోయాక నీకు నాకు ఏ బంధం లేస్తామా అని చెప్పి ఆవిడ్ని విడిచిపెట్టి హాయిగా బిందు సరోవరంలో కూర్చుని వాసుదేవ స్మరణ చేసుకుని వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మళ్ళీ అంది, మీరు వెళ్ళిపోతారు మరి నాకు మోక్షము అంది, నాకు ఇంకా పనులు లేవు, పిల్లల పెళ్లిళ్ళు చేశారు, ఇక పిల్లల పురుళ్ళు నాకెందుకు. ఆవిడ చాలా గొప్పదండోయ్, ఆవిడ అన్న మాట ఏంటో తెలుసా, పిల్లలకి పెళ్ళయ్యాక ఇంకా పిల్లల్ని తీసుకురావటం, మనవలు మనవరాళ్ళు నాకు ఈ పెచ్చలేదు, ఈ మనవలు నన్నేం చేస్తారు, ఎవరిని వాళ్లే ఉద్ధరించుకోవాలి, ఉద్ధరించేందుకు మార్గం చెప్పండి అంది. అందుకేగా నీకు కొడుకునిచ్చాను, ఇంట్లో ఉన్న అబ్బాయి అబ్బాయి అనుకుంటున్నావేమో, వాడు అబ్బాయి కాదు, ఈ అబ్బాయిలందరికీ కూడా శాశ్వతమైన మోక్షం ఇచ్చే విష్ణు, ఇక నీవు కొడుకుని పట్టుకో నాకు సంబంధం లేదు అని వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు ఆవిడ కుమారుడి దగ్గరకు వచ్చి, నాయన మీ తండ్రి గారు చెప్పారు, తద్వారా నీవే ఆది విష్ణువి పరంధాముడి అని గ్రహించాను, నన్ను కూడా ముక్తికి పంపించు. మీ నాన్నగారు ఎలాగో వైకుంఠానికి వెళ్ళిపోయారు, ఆయనంటే జ్ఞాని, తపస్సు చేసుకు వెళ్ళిపోయాడు, మధ్యలో నేను ఒక్కదాన్నే మిగిలా. అదేమిటో తెలియదు కానీ భర్తలు ఎప్పుడూ భార్యను విడిచిపెట్టి ముందు వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు. ఈ భార్యలు ఒంటరిగా ఎలా బతుకుతారో పట్టించుకోరు, పైగా మీ తండ్రి గారు మోక్షానికి నన్ను అర్హురాలని చెయ్యాలని సంకల్పించి అదేదో కొడుకు ద్వారా పొందు అన్నారు. నువ్వా సామాన్యుడివి కాదు, వాసుదేవుడివి, అందువల్ల నిన్ను ప్రార్థిస్తున్నానంటే, అప్పుడు ఆయన తల్లిని కూర్చోబెట్టి అపూర్వ రీతిలో ఒక బోధ చేశాడు. దానికి సాంఖ్యయోగం అని పేరు, కపిల సాంఖ్యం. ఆ సాంఖ్యయోగాన్నే మళ్ళీ కృష్ణుడు కొంచెం క్లుప్తం చేసి భగవద్గీతలో సాంఖ్యయోగం అనే పేరుతో చెప్పాడు. అందరికీ మూలం సాంఖ్యయోగం ఇచ్చినవాడు కపిలుడు, విష్ణువు యొక్క దివ్యావతారం అది. ఆ చెప్పిన స్థానమే ఇప్పుడు మనకి బిందు సరోవరం దగ్గర సిద్ధపదం అంటారు, సిద్ధాశ్రమం సిద్ధపదం అంటారు. అక్కడికి ఆది శంకరాచార్యులు వారు వెళ్లారు, శిష్య సమేతంగా వెళ్లారు. అక్కడ కూడా సాంఖ్యయోగం యొక్క మహిమని వివరించారు. శంకర విజయంలో వస్తుంది అది. ఆయన మొట్టమొదటి చెప్పిన మాట ఏమిటో తెలుసా, అసలు మానవుడికి దుఃఖానికి మూల కారణం లేక మోక్షం పొందడానికి మూల కారణం మనస్సే అన్నాడు ఆయన. చేతః కల్వస్య బంధాయ ముక్తయే చాత్మనో మతం గుణేషు సక్తం బంధాయ రతం వాపుంసి ముక్తయే. మనస్సే బంధమునకు మోక్షానికి మూలం, దాన్నే మరో రకంగా మనయేవ ప్రధానం హి కారణం బంధమోక్షయో ఆయన చెప్పిన శ్లోకాన్ని కొంచెం మార్చి చెప్పారు. ఈ మనస్సే ఇటు సంసారంలో బంధం పొందడానికి, ఇరుక్కుపోవడానికి, సంసారం నుంచి విముక్తి పొందడానికి మూలం. ఈ మనస్సు ఏం చేస్తుంది, ఇతరుల మాట వినకుండా తన మాట తాను వినడం మొదలు పెడితే అప్పుడు ఈ సంసారంలో ఉన్న వ్యామోహాల వెంట పడుతుంది. అలా కాకుండా ఈ విషయాల మీద ఆసక్తి విడిచిపెడితే, విషయాలంటే ఏమిటనమాట, గృహం, భార్య, భర్త, పిల్లలు, ఆ తర్వాత మనవలు, మనవరాళ్ళు, ఆస్తులు, షేర్ మార్కెట్లు, మద్యపానాదులు, ఇలాంటి వాటి వెంట పడుతుంది. వీటిల్లో ఇరుక్కున్నంతసేపు అందులోంచి బయటికి రాలేదు. ఈ విషయముల మీద ఆసక్తమైతే దానికి బంధం అని పేరు. ఒక తాడుతో కాళ్ళు కట్టేస్తే ఆ తాడు తెంచుకోవడం తేలికట, సంకెళ్ళు చేతులకి కాళ్ళకి వేసినా సంకెళ్ళు కూడా తెగగొట్టుకోవడం తేలికే. కానీ సంసారంలో ఉన్న వస్తువుల మీదకి మాత్రం మనస్సు వెళ్ళిందా, ఆ బంధం అంత తేలిగ్గా తెగదు. అందుకే ఇంట్లో కూర్చున్నా సరే ఇంత పురాణం వింటామా, మళ్ళీ బయటికి వెళ్ళగానే ఇదిగో మనవడు ఎలా ఉన్నాడు, మనవరాలు ఎలా ఉంది అని మళ్ళీ ఫోన్లో అడుగుతారు. ఇదన్నమాట బంధము యొక్క లక్షణం. ఈ బంధమును అందులోంచి బయటికి తీసుకురావడానికి ఒకటే మార్గం, పరమాత్మ మీద ఆసక్తం అయితే మనస్సుకి మోక్షం వస్తుంది. అందుకే సంసారములో ఉంటూ కూడా అందులోంచి బయటపడడానికి వీలున్నంత వరకు భగవంతుని యొక్క కథలు వినాలి, నామస్మరణ చెయ్యాలి, భగవద్భక్తులతో స్నేహం చెయ్యాలి. ఎప్పుడు సాయంకాలం ఆరవుతుందా, ఎప్పుడు మనం శారదా పరమేశ్వరి సంస్థానానికి వెళదామా, ఎప్పుడు భాగవతం మొదలవుతుందా అనుకుంటే కూడా చాలట, అప్పుడు బంధ విముక్తి అవుతుంది. తద్వారా మానవుడికి దుఃఖం రాదు. అసలు బంధం వల్లే దుఃఖం. ఎప్పుడైతే అందరినీ నా అనుకుంటున్నామో, ఈ నా అనుకున్న వాడికి ఇంత తేడా రావడం వల్ల దుఃఖం వస్తుందిట. కొడుకు నావాడు అనుకున్నాం, కొడుకు పెళ్ళి, కోడలు రాగానే ఈవిడికి ఏమనిపిస్తుంది తల్లికి, ఇంతవరకు కొడుకును పెంచాను, కోడలు వచ్చింది, ఆ కోడలు లాక్కుపోతోంది, ఈ కొడుకు నాకు దూరం అయిపోతాడని ఒక రకమైన ద్వేషం మొదలవుతుంది. ఆ ద్వేషం వల్ల దుఃఖం వస్తుంది. లేదా ఈ కొడుకుని కోడల్ని వేరు చెయ్యాలనే దుర్బుద్ధి పుడితే అది తనకి దుఃఖంగా మారుతుంది. ఆ తర్వాత కొంతకాలానికి ఈ కోడల ద్వారానో లేకపోతే అల్లుడి ద్వారానో సంపదలు రాకపోతే దుఖం వస్తుంది. లేదా వీళ్ళ మీద ప్రేమ ఎక్కువడం వల్ల వీళ్ళలో ఎవరికైనా దుఃఖం వస్తే ఆ దుఃఖం తనదిగా భావిస్తుంది. ఇక్కడ నుంచి ఈ పరంపరగా దుఃఖాలు మొదలవుతాయి. ఒక పిచ్చుక అలా తిరుగుతోందిట. ఇంతలో ఆ పిచ్చుకను ఒక పిల్లి వచ్చి కొరికి చంపేసి వెళ్ళిపోయింది. పిల్లి పిచ్చుకను తినేస్తే ఇంట్లో ఉన్నవాళ్ళు ఏం బాధపడలేదట. అయ్యో అన్నారు కొంతమంది, కొంతమంది అది కూడా అలా, పిచ్చుకి చచ్చిపోయిందా, పిల్లి కొరికేసిందా అని నవ్వారట కూడా కొంతమంది. ఆ మర్నాడు ఈ పిల్లి వీళ్ళు కష్టపడి పెంచుకుంటున్న కోడిని కొరికేసింది. ఇంకా చూడండి ఆ ఇంట్లో వాళ్ళు ఏడ్చారు, అమ్మ బాబోయ్ మా కోడి జీడిపప్పు పెట్టాం, జీడి పెట్టిన కోడి బోడైపోయింది అని బోడుమని ఏడ్చారట. ఎందుకని, ఘన బిడాలంబుచే కాటుపడిన కుక్కుటంబునయందున్న మమట పిచ్చుక ఎందు కలదే. భయంకరమైన పిల్లి చేత చంపబడిన కోడి మీద ఉన్న వ్యామోహం, ప్రేమ పిచ్చుక మీద ఎందుకు ఉండడం లేదంటే పిచ్చుక నీది కాదు అనుకున్నావు, దాన్ని నువ్వు పెంచలేదు, కానీ కోడినో నువ్వు పెంచావు. నిజం చెప్పాలంటే సంసారంలో అందరం అంతేట, కొందరం పిచ్చుకలం, కొందరం కోడి లాంటి వాళ్ళం. కోడి మనదనుకోవడం వల్ల ఏడుపు వచ్చింది, పిచ్చుక మంది కాదనుకోవడం వల్ల, దూరంగా ఎక్కడో ఉన్న వస్తువడం వల్ల వ్యామోహం లేదు. అలాగే మీ ఇంట్లో మీకు సంబంధించిన వాళ్ళకి దెబ్బ తగిలితే వాళ్ళని మీరు పెంచారు గనక, వారితో బంధం ఉంది గనక, మా వాళ్ళు అనుకున్నారు గనక, వాళ్ళకి దెబ్బ తగిలితే మీకు దుఃఖం వచ్చింది. అదే పద్మాకర్ గారికి దెబ్బ తగిలితే మీకే తగిలిందా అండి అంటే అడగచ్చు, లేదా అది కూడా అడగకుండా ఓహో దెబ్బ తగిలిందా పర్వాలేదు రండి రేపు తగ్గిపోతుందిలేండి అంటాడు. వీడికి ఈ పద్మాకర్ గారికి దెబ్బ తగిలితే రేపు తగ్గిపోతుందిలేండి అన్నావు. అదే మీ మనవడికో మీ అబ్బాయికో తగిలితే అయ్యి బాబోయ్ మా మనవడికి తగిలేసిందని మళ్ళీ ఈ పద్మాకర్ గారి దగ్గరికి వచ్చి దెబ్బ తగ్గడానికి మంత్రం ఉంటే చెప్పరా అంటాడు. అంటే ఎంత ఎక్కడుంది తేడా, వాడేమో నా ఇది నాది కాదు అంటే మమత, ఎందెందు మమత ఉంటే ఆ మమత వల్ల మనకి దుఃఖం కలుగుతుంది. ఆ మమత తెంచుకోవడానికి మనస్సే మూలం. కాబట్టి మనస్సును ఏం చేయాలి, ఇది నాది అనే బంధం నుంచి బయటపడేయాలి. మనస్సు నాది అనే బంధంలో ఉన్నంత వరకు అది సంసారం, అది దుఃఖం. అందులోంచి బయటపడితే అది మోక్షం. అందుకని ఈ బయటపడడానికి పరమాత్మ మీద ఆసక్తి పెంచుకోవాలి, కథల మీద ఆసక్తి పెంచుకోవాలి. ఏ కథలు, భగవత్ కథల మీద, భగవద్భక్తులతో స్నేహం పెంచుకోవాలి. అప్పుడు క్రమక్రమంగా మోక్షం లభిస్తుంది. నీకు మొదట్లో నా భర్త అనే ప్రేమ ఉన్నది, ఆ తర్వాత నా కూతుళ్ళు అనుకున్నావు, ఇప్పుడు నన్ను కొడుకు అనుకున్నావు. ఇప్పుడు రాను రాను ఏమవుతుంది, ఎవరి బతుకు వాళ్ళదే, కూతుళ్ళు ఏమిటి, కొడుకు ఏమిటి, భర్త ఏమిటి, ఎవరితో బంధం లేదనుకోగానే నీలో ఎంతో మార్పు వచ్చింది. ఈ మార్పే మోక్షమంటే. అహం సర్వేషు భూతేషు భూతాత్మావస్థిత సదా తమవజ్ఞాయ మామర్త్యః కురుతేర్చా విడంబనం. అమ్మా ఒక్కటి గుర్తు పెట్టుకో, ఈ చరాచర జగత్తులో ప్రతి ప్రాణి నేనే. నేనే కోడి, నేనే పిచ్చుక, నేనే సింహం, నేనే పులి, నేనే మనిషి, నేనే సకల జీవులు. ఈ చరాచర జగత్తంతా నా చేత నింపబడి ఉన్నది. అందుకే ఉన్నాడు అహం సర్వేషు భూతేషు భూతాత్మ అవస్థిత సదా. సదా ఎల్లప్పుడూ నేను అన్ని ప్రాణుల యందు ప్రాణము అనే పేరుతో ఉన్నాను. కాబట్టి మీరంతా బతుకున్నారంటే ఆ ప్రాణం ఆయనే. మనం కదులుతున్నామంటే ఆ చైతన్యం, ఆ పరమాత్మ, ఆయన ఉంటేనే చైతన్యం, అది ఉంటేనే శివం, అది లేకపోతే శవం. ఇప్పుడు నువ్వు ఆలోచించు, అందరిలో నేనే ఉన్నాను కదా, అప్పుడు ఎవరు నేను అవమానిస్తే ఎవరిని అవమానించినట్టు, నన్ను అవమానించినట్టే. అందుకని తమ్ అవజ్ఞాయ, ఈ ప్రాణులు ఎవరినైనా నువ్వు అవమానం చేస్తే మాం నన్నే అవజ్ఞాయ అవమానించినట్టు భావించు. ఈ విషయం తెలుసుకోక రాతిని ప్రతిష్ఠించి దానిని పూజించి ఆ రాతికి ఎదురుగుండా నిలబడినటువంటి ప్రాణుల్ని అసహ్యించుకుంటే అప్పుడు ఆ రాతిలో నేను ఎలా కనపడతాను. అందుకని కురితే అర్చా విడంబనం, కేవలం రాళ్లని మాత్రమే పూజిస్తే అంటే మళ్ళీ పూజించొద్దని కాస్తుమా, అక్కడ మళ్ళీ అజ్ఞానంలో పడకూడదు మనం. భగవంతుడనే పేరుతో విగ్రహమునే పూజించి ఆ విగ్రహము నుంచి వచ్చిన ఇటువంటి ప్రాణుల్ని అవమానిస్తే అప్పుడు ఈ పూజ వ్యర్థమైపోతుంది. యో మాం సర్వేషు భూతేషు సంతం ఆత్మానమీశ్వరం హెత్వార్చాం భజతే మౌఢ్యాత్ భస్మంయేవ జుహోతి సహ. ప్రాణులందరిలో నన్ను చూడడం మానేసి అందరిలో ఈశ్వరుడున్నాడని గ్రహించి గౌరవించక సాటి ప్రాణిని హింసించి తిట్టి బాంబులు పెట్టి చంపి నామతం మాత్రమే గొప్పదనుకుంటూ ప్రచారం చేసే దౌర్భాగ్యులు ఎటువంటి వాళ్ళు అంటే యజ్ఞం అనే పేరుతోటి బూడిదలో నెయ్యి పోసినటువంటి వాళ్లతో సమానం. యజ్ఞం చేసేటప్పుడు అగ్నిలో వెయ్యాలి నెయ్యి, అలా కాకుండా అక్కడ బూడిద ఉంది, బూడిదలో నెయ్యి పోసి మంత్రం చదివితే దానివల్ల ప్రయోజనం ఉన్నదా? అలాగే సాటి ప్రాణుల్ని ప్రేమించక జీవుల్ని అసహ్యించుకుంటూ కేవలం మేము భగవంతుణ్ణి పూజిస్తున్నామన్న వాళ్ల పూజ కూడా ఈ విధంగా భస్మములో వ్రేల్చబడిన నెయ్యి వలె వ్యర్థమైపోతుంది. కాబట్టి నిరంతరం ప్రతి ప్రాణిని ప్రేమించు. నిర్వైర సర్వభూతేషు, అన్ని ప్రాణులతో వైరం లేకుండా ఉండు. వైరం లేకుండా ఉన్నాము కదా అని ధర్మద్రోహుల్ని మళ్ళీ ఉపేక్షించకూడదు. ధర్మమునకు హాని చేస్తున్న ద్రోహులు అటువంటిప్పుడు మాత్రం వాళ్ళని సంహరించడం కూడా అది కూడా ధర్మంలో ఒక భాగమే. కాబట్టి క్రియ అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించి చెయ్యాలి. ఒకప్పుడు మంచి ఒక్కొక్కప్పుడు చెడ్డ అవుతుంది, ఒక్కొక్కప్పుడు చెడ్డ ఒక్కొక్కప్పుడు మంచి అవుతుంది. దానికి ఉదాహరణ చెప్పాడు, ఒక పరమ దుర్మార్గుడు కొన్ని వందల మంది భక్తుల్ని చంపడానికి వస్తే అటువంటిప్పుడు ఆ దుర్మార్గుడిని చంపితే లేక అటువంటిప్పుడు అబద్ధం ఆడితే అది గొప్ప వేద ధర్మం అవుతుంది. ఉదాహరణకు ఒక టెర్రరిస్ట్ వచ్చాడు అనుకోండి, ఇప్పుడే పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచో బాంబులు పెట్టే ఐసిస్ వాడు ఒకడు వచ్చాడు, వాడు వచ్చి మిమ్మల్ని అందరినీ చంపేస్తానన్నాడు. మీరంతా ఇంత పురాణం వింటున్న వాళ్ళు హడిలిపోయి ఆ వెనకాతలున్న ఎక్కడో దొడ్లో గోశాలలో దాక్కున్నారు. వాడు నా దగ్గరకు వచ్చి, ఏమయ్య నువ్వు అబద్ధం ఆడవట, ఈ పాపాత్ములంతా ఏమయ్యారు, మీరు పాపాత్ములు వాడి దృష్టిలో ఏమయ్యారు, వాళ్ళని చంపేస్తానని అడిగితే నేను నిజమే చెబుతానండి గోశాలలో దాక్కున్నారండి అని చెబితే వాడు మిమ్మల్ని అందరినీ వేసిపోతాడు, రేపటి నుంచి నాకు శ్రోతలుండరు, అది మహాపాపం కదా. అప్పుడు ఏం చేయాలట, ధర్మ సంస్థాపన కోసం అసత్యమాడి వాణ్ణి సంహరిస్తే, ఒకవేళ నేను వాడిని సంహరిస్తే అది మహాపుణ్యం అన్నాడు. ఎందుకంటే ఇంతమంది ధర్మమూర్తులకు ఒక అధర్మవర్తి వల్ల గండం వస్తున్నది గనక అటువంటి ధర్మ సూక్ష్మము తెలియాలి. సాధకుడు సకల ప్రాణుల్ని సమదృష్టితో చూడాలి. సమదృష్టి అన్నదే చాలా తేడా. సమదృష్టి అన్నాం కదానని కుక్కని నక్కని పందిని జీవిని సమానంగా చూడండి. చూడడం అంటే కుక్కని తీసుకొచ్చి మూతి మీద పెట్టి నాకించుకోమనే, పందిని పద్మాకర్ గారిని సమానంగా చూడమన్నారని నా పక్కన పందికి సీట్ వేసి నన్ను కింద కూర్చోబెట్టమనే, అది కాదు. అక్కడ ఆ ప్రాణిలో కూడా ప్రాణం ఉన్నది, హింసించొద్దు అనవసరంగా. అంతేగాని దేన్ని మళ్ళీ ఎక్కడ పెట్టాలో అది పెట్టాలట. ఎంత గొప్పగా చెప్పాడంటే, జగత్తులో వివిధ భేదాలని కల్పించే భగవంతుని దివ్యశక్తిని కాలం అంటారు. కాలం అని దేన్ని అంటారు, ఈ జగత్తులో రకరకాల భేదములతో ఉన్న పరమాత్మ. భేదములు లేకుండా పరమాత్మ ఉండడు. అనగా ఒకడు పొడుగు, ఒకడు పొట్టి, ఒకళ్ళు ఆడ, ఒకళ్ళు మగ, కొన్ని జంతువులు, కొన్ని రెండు కాళ్ళ జంతువులు, కొన్నేమో తిండి తింటాయి, కొన్ని తినకుండా బతుకుతాయి, కొన్ని నీళ్లలో ఉంటాయి, కొన్ని నేల మీద ఉంటాయి, కొన్ని నీళ్లలోనూ నేల మీద ఉంటాయి, కొన్ని కేవలం ఆకాశంలో తిరుగుతాయి. ఇవన్నీ పరమాత్ముని యొక్క దివ్య రూపాలు. ఈ భేదములకు కాలం అని పేరు. రూపభేదాస్పదం దివ్యం కాల ఇత్యభిధీయతే. రూపములతో శక్తులతో భేదముగా ఉన్నటువంటి ఈ ప్రాణులన్నిటికీ కలిపి కాలమని పేరు. ఈ కాలం మీద దేహాభిమానం కాకుండా పరమాత్మాభిమానం ఉంచాలి. కానీ దేనిచేత ఏ పని చేయించాలో మళ్ళీ ఆ పని మాత్రమే చేయించాలి. అన్నిటినీ సమానంగా చూడమన్నాం కదానని గాడిద చేత బరువులు మోయించకుండా గాడిదని పిలిచి ప్రొఫెసర్ గాడిద గారు ఉపన్యాసం చెబుతారు అనకూడదు. అలాగే పద్మాకర్ గారు గాడిద బరువు మోస్తారు అనకూడదు. దేని చేత ఏ పని చేయించడానికి పరమాత్మ సృష్టించాడో దాని చేత ఆ పనినే చేయించటమే సమదృష్టి. సమదృష్టి అంటే అది. కాలం అంటే ఈ భేదములే. ఇది తెలుసుకోవాలి. సోనంతోంతకర కాలః అనాదిః ఆదికృదవ్యయః జనం జనేన జనయన్ మారయన్ మృత్యునాంతకం. ఈ ప్రాణుల్ని పుట్టించటం, పెంచడం, వారి ప్రాణము తీయడం పరమాత్మ యొక్క లీల. అలాగని ప్రాణుల్ని ప్రాణాలు తీసే యమధర్మరాజు గారికి శాశ్వతమైన ఆయువు ఉంటుందంటే ఉండదట. అనాది అయిన ఈ కాలం అన్నిటినీ అంతం చేస్తుంది. అలా అంతం చేసే కాలానికి దేవత విష్ణువు అని పేరు. ఆ కాలానికి వృద్ధి లేదు. కాలానికి వృద్ధి ఎక్కడుంటుంది? నాశనము లేదు. కాలం అలా తిరుగుతుంటుంది, పగలు రాత్రి అలా జరుగుతూ ఉంటాయి, వాటికి నాశనం ఉండదు. వికారాలు లేవు. కొంతమంది జనుల్ని సృష్టించి ఆ జనుల్ని మళ్ళీ జనుల ద్వారా సంహరింపజేసి ఈ ప్రాణాలు తీయటానికి మృత్యుదేవతని సహాయం ఇచ్చి యముణ్ణి నిలబెట్టి మళ్ళీ యముణ్ణి కూడా యుగాంతంలో చంపడమే కాలము యొక్క లక్షణం. అంటే యముడు కూడా అంతమైపోతాడు, ఇప్పుడున్న మృత్యువు కూడా అంతమైపోతుంది. అవి కూడా అంతమయ్యేవే కానీ అనంతములు కావు. అంతం లేకుండా శాశ్వతంగా ఉండేవాడు ఒక్క పరమాత్మ మాత్రమే. మానవ జన్మ ఉత్పత్తి చాలా గొప్పది. ఇది గ్రహించి ప్రతి ప్రాణిని చాలా జాగ్రత్తగా ఏ విధముగా గౌరవించాలో ఆ విధంగానే గౌరవించు. అలాగని అనవసరంగా నెత్తినా పెట్టుకోకు, ఢామ్మని కింద పారయ్యకు. స్త్రీ పురుషుల యొక్క రేతస్సు వల్ల జీవి సూక్ష్మాతి సూక్ష్మమైన కలమై గర్భంలో ప్రవేశిస్తాడు. స్త్రీ గర్భంలో క్రమంగా అందులో అధోముఖంగా పెరుగుతాడు. తల్లి యొక్క గర్భకోశం పైకి కఠినంగా లోపల మెత్తగా ఉంటుంది. తల్లి తీసుకునే ఆహారాదులు లోపల ఉన్న శిశువుని తరచుగా పీడిస్తూ ఉంటాయి. తల్లి కారం ఎక్కువగా తిన్న రోజున కడుపులో ఉన్న శిశువు బాధపడతాడు. తల్లి వ్యసనాలకి గురైతే ఈ లోపలున్న పిల్లవాడు కూడా పరమ దుఃఖం పొందుతాడు. తల్లి తీసుకునే ప్రతి ఆహారము పిల్లవాడిని పీడిస్తుంది. గర్భవతులు మాంసం తింటే ఆ సమయంలో కడుపులో ఉన్న శిశువు, అయ్యో నా తల్లి ఎంత అపచారం చేస్తోంది, కడుపులో ఉన్న చిన్న పిండానికి మాంసంతో కూడిన కూడు పెట్టి ఈ మాంసం పెంచుతోందని తెగ ఏడుస్తట్ట భాగవతంలో చెప్పారు. అయినా ఆ తల్లికి తెలియదు. కడుపులో ఉన్న పిల్లవాడి కోసమని తీసుకోకూడని నిషిద్ధమైన ఆహారాలు తీసుకుంటుంది. ఆ సమయంలో పిల్లవాడు రోజు ఏడుస్తాడు. క్రమక్రమంగా కాళ్ళు కళ్ళు కీళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. ఆ సమయంలో కొన్ని సూక్ష్మక్రిములు తల్లి గర్భంలో ప్రవేశించి ఆ పిల్లవాడిని కుట్టేస్తూ ఉంటే వాడు పైకి ఏమి చెప్పలేక అల్లాడిపోయి కదులుతాట. వాసుదేవ, పరంధామ, ఎన్ని పాపాలు చేసి ఈ తల్లి గర్భంలో ప్రవేశించాను. ఈ గర్భం నుంచి బయటకు వచ్చాక మళ్ళీ ఇంకెప్పుడు నిన్ను మర్చిపోను, నిన్నే తలుచుకుంటాను, నీ కథలే వింటాను, నాకు జన్మ లేకుండా చెయ్యి బాబోయ్ అని ప్రార్థిస్తాడు. క్రమంగా 9 నెలలు గడుస్తాయి. ఈ కాలంలో తల్లులు గనక పురాణాదులు వింటే, భగవన్నామం కనుక వింటే, భగవన్నామం అంటే ఆ పిల్లలకు ఆ శక్తి కలిగి పుట్టినప్పుడు జ్ఞానులై పుడతారు. ఆ తల్లి అజ్ఞానంలో పడి చూడకూడనటువంటి దృశ్యాలు చూస్తే, వినకూడనివి వింటే, అనకూడని మాటలంటే పిల్లలు కూడా అలాంటి గోండాలై పుడతారు. అందుకే సీరియల్స్ చూడకూడదు. ఈ టైంలో పిచ్చి పిచ్చి సీరియల్స్, దెబ్బకటా దొంగల ముఠా సినిమాలు చూస్తే పుట్టేవాళ్ళు దొంగల ముఠాలే పుడతారు, బిల్లాడన్లు పుడతారు. హింసతో కూడిన ఆహారం తింటే పుట్టినవాడు హింసతో కూడినవాడు అయి పుడతాడు. అందుకని సాత్విక ఆహారం, పవిత్ర కథాశ్రవణం చెయ్యాలి. ప్రహ్లాదుడు కడుపులో ఉన్నప్పుడు లీలావతి నారదుని ద్వారా ఏకధాటిగా భాగవతం వింది, అందువల్లే ప్రహ్లాదుడు పుట్టాడు. తక్కిన పిల్లలు పుట్టినప్పుడు అలాంటివి వినలేదు, అందుకే ఎందుకు పనికి మళ్ళీ వాళ్ళు పుట్టారు. కాబట్టి ఇప్పుడు మనం పిల్లల్ని సత్సంతానాన్ని పొందాలంటే ముందు తల్లులు బాగుపడాలి. తల్లులు బాగుపడాలంటే వాళ్ళకి ఒక మంచి మార్గాన్ని ఉపదేశించే తల్లిదండ్రులు ఉండాలి, భర్త ఉండాలి, వాతావరణం ఉండాలి. అందువల్ల పిల్లలు పుట్టేటప్పుడు తల్లి యొక్క ప్రవర్తన మీద ఆధారపడి కడుపులో దుఃఖం పొందుతారు. చివరి అంత్యకాలంలో ప్రాజాపత్య వాయువు అని ఒక వాయువు ఉంటుంది. అంటే పిల్లల్ని పుట్టించే వాయువు. ఈ వాయువు శరీరంలో ప్రవేశించి తల్లి కడుపుని బాగా కదిలిస్తుంది. ఆ వాయువు వల్ల పిల్లవాడు తల్లకిందులుగా బయటకు వస్తాడు. ముందు తల బయటికి రావాలి. అలా వస్తే ఆ శిశువు ఉత్తమ జననం ఎత్తినట్టు. ఒక్కొక్కప్పుడు ఎదురుగాళ్లతో పుడితే మేనమామకి గండం చేయడానికో, లేక ఏవో కొన్ని మంచి పనులు చేయడానికో, లేక దుష్కర్మలు చేయడానికో పుడతారు. అంటే ఎదురుగాళ్లతో పుట్టేవాడు అయితే కృష్ణుడైనా పుట్టచ్చు, లేదా బిల్లాడనైనా పుట్టచ్చు, ఇందులో ఏదైనా అవ్వచ్చు. సహజంగా మాత్రం అధోముఖుడై ముందు ముఖంతో శీర్షోదయమై పుడతారు. పుట్టిన తర్వాత కూడా వాడు ఏమైపోతాడో చెప్పారు. అయ్యో, పుట్టాక వాడికి స్వతంత్రం ఉండదు, వాడికి కొంచెం కొంచెం తెలుస్తుంది, భగవద్ ధ్యానం పోతుంది. నేల మీద పడగానే, ఈ గాలి తగలగానే, ఈ భూవాతావరణం తగలగానే కడుపులో ఉన్నంతసేపు నేను ఇంక మీద విష్ణు స్మరణ చేస్తాను, పద్మాకర్ గారి పురాణాలు వింటానన్నవాడు అది మర్చిపోయి నేను ఎవణ్ణి ఎవణ్ణి అనుకుంటాడు. మళ్ళీ కొత్త ఇంట్లో పెత్తనబుదారు అవుతాడు. పాపం వాడికి బాల్యంలో నోట మాట రాదు, పిచ్చివాళ్లే ఉంటాడు. వాడు అప్పుడప్పుడు దోమలు గుట్టో చీమలు గుట్టో ఏడుస్తూ ఉంటేట వాడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక పాలే పోసేస్తూ ఉంటుంది తల్లి అస్తమాకు. ఏడ్చాడంటే ఆకలి, వాడికి ఆకలో ఆకలి కాదో చెప్పే నోరు లేదు, వాడు ఆకలి గురించి తెలియదు, బాధ గురించి తెలియదు. కందిపోతూ కుడుతున్నటువంటి జీవుల వల్ల కదల్లేక, తన బాధ చెప్పుకోలేక, అటు ఇటు కదల్లేక, నిజం చెప్పాలంటే గర్భనరకం తర్వాత మళ్ళీ వాడికి ఊహ వచ్చి తనంత తాను తన శరీరం స్వాధీనంలోకి తెచ్చుకునేదాకా అదొక నరకం పొందుతాడని చెప్పాడండి తల్లికి కపిలుడు. మనం అంతా పడినవాళ్ళమేగా చిన్నప్పుడు, చిన్నప్పుడు వీపు మీద ఏచ్చేమో కుడితే వాడు కయ్యో కయ్యో ఏడుస్తుంటే పాపం ఈ అమ్మకి ఏం తెలియక అయ్యో మా అబ్బాయికి ఆకలిస్తుందేమో అని పాలిస్తుంది, పాలిచ్చిన ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక మందులు వేసేస్తుంది పిచ్చి పిచ్చి మందులు. ఆ తర్వాత చెయ్యరాని పనులన్నీ చేస్తుంది, వీడికి వచ్చే బాధ తెలియదు. కాలు నొప్పి వచ్చినా, కన్ను నొప్పి వచ్చినా, ఇంకేమో నొప్పి వచ్చినా అవేమీ చెప్పలేడు, అనారోగ్యం చెప్పలేడు, తుమ్ముతాడు, దగ్గుతాడు, మహాబాధపడతాడు. ఎందుకు చూస్తున్నాడో తెలియదు. పిల్లాడు చూస్తూ ఉంటే ఈ పిల్లాడు నన్ను గుర్తించాడు అనుకుంటుంది తల్లి, గుర్తించడం కాదు దీనంగా ఏడుస్తున్నాడని తెలియదట. ఈ విధంగా బాల్య నరకం, ఆ తర్వాత విద్యాభ్యాస నరకం. ఆ సమయంలో గురువులు కొట్టినా తిట్టినా పడుతూ కష్టపడి చదవాలి, గురుకుల క్లిష్టత పొందాలి. ఇదయ్యాక తద్వారా మళ్ళీ సంపాదన మీద పడతాడు, అంటే ఆనాడే సంపాదన ఉందని చెప్పాడు కపిలుడు. ఇదయ్యాక నవయౌవనంలో మళ్ళీ స్త్రీ పురుషుల మధ్యలో లోలత్వం బయలుదేరుతుంది, మళ్ళీ సంతానం, మళ్ళీ నరకం. ఈ చేస్తున్న సంసారమే చేసి పునరపి జననం పునరపి మరణం అవుతూనే జీవి ఎన్నో జన్మలు వ్యర్థం చేసుకుంటున్నాడు. ఇందులోంచి బయటపడడానికి, దీనివల్ల మనకి ఏ సుఖము లేదని గ్రహించడానికి హరిస్మరణ తప్ప మరొకటి గతి లేదు. హరికథా పరాయణత్వం ధర్మాచార మార్గంలో నడుచుకోవడమే మనకి కర్తవ్యం. నా మాట విను, ఈ మానవ జన్మ ఉత్పత్తి గురించి తెలుసుకో, ఆహారాదులను నియంత్రణలో పెట్టుకో, పవిత్రంగా గడుపు, ఉన్నంతకాలం ఇతరులను ప్రేమించు, వారికి కూడా దాన ధర్మాదులు చెయ్యి, భగవత్ కథలు విను, ప్రశాంతంగా గడుపు. నీవు ప్రేమించే ఈ కొడుకు కూతురు కోడలు అల్లుడు మనుమడు మనుమరాలు ఈ బంధువులు ఇవేవీ నీ వెంటరావు, అంత్యకాలంలో వీళ్ళు నీ కూడా రారు. వీళ్ళు వస్తారనే భ్రమతో వీళ్ల కోసం నువ్వు బతుకుతున్నావు, కానీ వీళ్ళు నీ కోసం రారు, అది గ్రహించు. ఎంత అద్భుతమైనటువంటి మార్గమో చెప్పాడు ఆయన. మాట వరసకు కూడా ఇప్పుడు భార్యమో గడప దగ్గరే ఉంటుంది, చూశారుగా అమ్మ ఆయన లేకపోతే నేను బతకలేను అని ఏడ్చే ఈ భార్యమని ఆయన చచ్చిన గంటకే 12 ఇడ్లీ తింటుంది చట్నీ వేసుకుని. మరి ఏం చేస్తుంది, మరి బతకాలి కదా శరీరం కదా, మరి ఏం చేస్తుంది. నిజంగా దుఃఖం ఉంటుంది కానీ ఎంతసేపు ఉంటుంది, కాసేపు పోయాక హాయిగా పోతారు. నిజంగా ఒక ఆవిడ ఏముందో తెలుసునా, ఆయన పోయాడని పలకరించడానికి నేను వెళ్ళా, నాకు మతి పోయింది ఆ దెబ్బకి. ఆవిడ అన్న మాటకి చాలా కాలం క్రితం 1992 అనుకుంటాను నేను, ఒక ఆవిడకి భర్త పోతే పెడితే ఏమమ్మా ఎలా ఉన్నారో ఏమిటో కొంచెం కష్టంలో ఉన్నారు అనబోతున్నాను, మీరు నాకేం చెప్పొద్దండి, మా ఆయన పోయి నాకు ఎంత ఉపకారం చేశాడో తెలుసా, 50 లక్షలు వచ్చాయట ఆయన చచ్చిపోవడం వల్ల. ఆ 50 లక్షలు అవే ఉద్యోగం చేశాడు ఆయన, అవి వచ్చి పడ్డాయి. ఆయన బతికొన్న రోజులు ఒక్క సినిమాకి వెళ్ళవలేదండి, ఒక్కపొడి అంటే ఇష్టం అది వేసుకునేవలేదు, ఒక్కపొడి కాదు ఇప్పుడు కసికింద ఆయన పటం పెట్టుకుతింటున్నానండి ఆవిడ. జరిగింది, నేను ఇందులో అబద్ధం ఆడటంలో యథార్థం. ఆ పోతే పోయాడు కానండి, డబ్బు వచ్చింది, సుఖంగా సినిమాలు చూసుకుంటూ ఒక్కత్తి ఏం ఆనందంగా గడిపిందండి. కొంతమంది అలాగే గడుపుతారు. ఏది ఏమైనా ఎవరితో ఎవరూ రారు. ఈ బంధములన్నీ ఆ శరీరంతో శాశ్వతంగా తొలగిపోతాయి. శరీరం ఉన్నంత వరకే పశ్చాత్ జీవతి జర్జర దేహే వార్తాం కోపిన పృచ్ఛతిగేహే అన్నారు శంకరాచార్యులు వారు. వార్ధక్యంలో ముసలితనంలో జీర్ణమైన శరీరంలో గడుపుతున్నప్పుడు ఒక్కడు కూడా నువ్వు బాగున్నావని పలకరించలేడు, సేవ చేయలేడు, విసుక్కుంటాడు. ఎందుకని, అసలు వీడికున్న పనులు సరిపోక అవి ఎక్కడ చేస్తారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఒక ఆయన అమెరికాలో కూర్చున్నాడు, కనీసం తల్లికి కొరివి పెట్టడానికి రాలేదు. తెలుసిన మీకు ఇదే పరిస్థితి. అది తెలుసుకుని ఈ భవబంధాలు విడిచిపెట్టి ఎవరికి ఎవరూ కాదు, కేవలం తనను తానే ఉద్ధరించుకోవాలని గ్రహించు. పరిపరి విధాలుగా భగవద్ధ్యానం చెయ్యి. అమ్మా, రాగం ద్వేషం వీటి వల్లే జన్మలు వస్తాయి, రాగద్వేషానికి అతీతంగా ఉండు, అప్పుడు నీకు ఈ సృష్టిలో శత్రువు అన్నవాడు లేడు అనగానే ఆవిడ బ్రహ్మానందం పొందింది. ఇప్పుడు నీకు ఒక మంత్రోపదేశం చేస్తున్నాను, నాన్నగారి లాగే నువ్వు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్ర జపం చేసుకో, నేను తపస్సుకు వెళ్ళిపోతున్నానని తల్లికి ఉపదేశం చేసి ఆ క్షణమే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి పశ్చిమ సముద్ర తీరానికి వెళ్ళిపోయాడు. ఉత్తరం దిక్కుగా ప్రయాణమై పశ్చిమ సముద్ర తీరానికి వెళ్ళిపోయాడు. అదే ఇప్పుడు పసిఫిక్ సముద్రం అన్నమాట, అదే కాలిఫోర్నియా. ఆయన తపస్సు చేసిన అరణ్యం కపిల అరణ్యం కాలిఫోర్నియా అయిపోయింది. అక్కడికి వెళ్ళి తద్వారా పాతాళానికి వెళ్ళిపోయాడు. పాతాళంలో ఉంటున్నాడు ఇప్పుడు ఆయన. ఆ తర్వాత తల్లి అన్నీ విడిచిపెట్టి బిందు సరోవరం దగ్గరికే వెళ్ళి ఎంతో పూర్వం తన భర్త తపస్సు చేసిన చోట హరిని ధ్యానం చేసింది. ఆవిడ శరీరం జడలు కట్టేసిందట, తలంతా జడలు కట్టేసి శరీరం కృశించిపోయింది. ముఖంలో మాత్రం కాంతి పెరిగింది. ఆహారాన్ని త్యజించి కోరికలని విడిచిపెట్టి మనస్సుని ఇంద్రియాలని అన్నిటినీ వాసుదేవునిలో లగ్నం చేసి ఊర్ధ్వముఖంగా తల పైకెత్తి ధ్యానం చేసింది. దాంతో ఆవి శరీరంలో ఉన్న ప్రాణం దివ్య జ్యోతిగా మారిపోయి అందరూ చూస్తూ ఉండగానే వైకుంఠానికి వెళ్ళి శాశ్వతంగా శ్రీ మహావిష్ణువు దగ్గర పరంధామ స్వరూపిణి అయి మోక్షం పొంది అక్కడికి చేరిపోయింది. తల్లికి మోక్షం ఇచ్చిన మహానుభావుడు కపిలుడంటే. ఆ కపిలుడి చరిత్ర చాలా గొప్పది. ఈ శ్రద్ధతోటి కనుక ఈ కథ వింటే అటువంటి వారికి అంత్యకాలంలో దుర్మరణం రాదని, భగవంతుని నామం గుర్తుకొస్తుందని, అటువంటి వారు విముక్తి ఈ జన్మలో కాకపోతే ఏదో ఒక జన్మలో పొందుతారని శాస్త్రం. ఆ తర్వాత దేవహూతి ముక్తి పొందిన స్థలానికి కపిలుడు సిద్ధపదము అని పేరు పెట్టాడు. నామ్నా సిద్ధపదం యత్ర సా సంసిద్ధిముపేయుషి. మా అమ్మ తపస్సు చేసి మోక్షం పొందిన స్థలం సిద్ధపదం. జీవితంలో అక్కడికి వెళ్ళి ఒక్కసారైనా ఆ సిద్ధపదాన్ని దర్శించండి, మీకు సిద్ధి కలుగుతుంది అని చెప్పి కపిలుడు అక్కడ కొంతకాలం ఆశ్రమం కూడా నిర్మాణం చేశాడు. ఆ సిద్ధపదం ఎప్పటికీ ఉన్నది. నేను చెప్పాక శంకరులు అడుగుపెట్టిన స్థలముగా అక్కడ ఒక గుర్తు కూడా ఉంటుంది. ఆదిశంకరాచార్యులు వారు అడుగుపెట్టిన దివ్యస్థలం కూడా అది. ఆ సిద్ధపదాన్ని మనం గంగోత్రికి వెడుతున్నప్పుడు చూడొచ్చన్నమాట. ఆ తర్వాత మళ్లీ భూలోకంలో ఉత్తానపోదునికి ఇద్దరు కొడుకులు పుట్టారు. ప్రియవ్రతుడికి కూడా ఇద్దరు కొడుకులు పుట్టారు. ఈ ఉత్తానపోదుడి కాలంలోనే క్రమంగా ప్రజాపతుల ద్వారా సృష్టి పెరిగింది. అందులో ముఖ్యంగా దక్ష ప్రజాపతికి చాలామంది పిల్లలు పుట్టుకొచ్చారు. దక్షుడి ద్వారా ఎక్కువగా భూమండలంలో జనాలు పెరిగారు. ముందు దక్షుడికి 10 మంది కొడుకులు పుట్టారు. ఆ 10 మంది కొడుకులు పుట్టి పుట్టగానే ఆయన వీళ్ళని పెళ్లిళ్ళు చేసి సంసారంలో ప్రవేశపెడదాం అనుకుంటూ ఉంటే నారదుడు వచ్చి, మీ మొహాల్లో ఉంది, ఈ సంసారంలో పెడితే భ్రష్టులైపోతారు, నారాయణ స్మరణ చేసుకుంటానగానే వాళ్ళు సంసారం విడిచిపెట్టి సన్యాసం పుచ్చుకుని అడవికి పోయారు. ఆ తర్వాత మళ్లీ 10 మంది పుట్టారు దక్షుడికి. వాళ్ళ దగ్గర కూడా వచ్చి నారదుడు నారాయణ నారాయణ అనుకోండి అన్నాడు. వాళ్ళు కూడా తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మళ్లీ 3వ సారి 10 మంది పుట్టారు. ఈ 10 మంది దగ్గరికి నారదుడు వస్తూ ఉంటే ఒళ్ళు మండిపోయి దక్షుడికి, నాకు పిల్లలు పుట్టడం, నువ్వు వచ్చి నారాయణ అని వాళ్ళని అడవికి పంపడం, ఇదేం వేళకోళంగా ఉందా, పరిపాటి అయిపోయింది నీకు, అంటే నా పిల్లలు వివాహం చేసుకుని సంతానం పొందడం తరించడం నీకు ఇష్టం లేదా, ఇదిగో నువ్వు నా కొడుకుల్ని భ్రష్టుల్ని చేసి ఇప్పటి వరకు 20 మందిని సంసార బంధం నుంచి విముక్తుల్ని చేసి సన్యాసుల్ని చేసావు, నీకు నేను శాపం ఇస్తున్నాను, ఈ రోజు నుంచి నువ్వు ఎక్కడ స్థిరంగా ఉండకుండా ఓ చోట కాలు ఉండకుండా నిమిషానికి ఓ చోట తిరుగుదువుగాక అని చెప్పించాడు. అప్పటి నుంచి నారదునికి కాలు స్థిరంగా ఉండకుండా అయిపోయిందిట. దక్షుడి శాపం వల్ల నారదుడు నిమిషానికి ఒకసారి వైకుంఠానికి లేకపోతే బ్రహ్మలోకానికి భూలోకానికి తిరుగుతున్నట్ట. ఆయన నవ్వి, నేనేదో నీ పిల్లల్ని తరింపజేద్దాం అనుకుంటే నువ్వేమో నన్నేమో చెప్పించావు, అది కూడా నాకు ఉపయోగమే, నేను తిరిగేవాడినైనా నా తిరుగుడు వల్ల లోకానికి ఉపకారం జరుగుగాక, ఎవరైనా నన్ను కథ అడిగితే కథ చెప్పే వరకు మాత్రం నేను కదలకుండా ఉందునుగాక, కానీ అన్యాయంగా నన్ను చెప్పించావు గనక దాని ఫలితం కొద్ది రోజుల్లో నువ్వు అనుభవిద్దువుగాక అన్నాడు. ఇది జరిగాక ఆయనకి చాలా మంది కూతుళ్ళు పుట్టారు. అందులో మొదటి 27 అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పొబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వ భద్ర ఉత్తర భద్ర రేవతి అని పిలువబడే 27 చంద్రుడికిచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత పుట్టిన 13 కశ్యప ప్రజాపతికి ఇచ్చాడు. ఇలా అందరినీ అందరికీ ఇచ్చాడు. ఆఖరి కూతురు సతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకుంది. సతీదేవికి మాత్రం పిల్లలు పుట్టలేదు. శివుణ్ణి ఎంత ప్రేమతో చూసినా పిల్లలు పుట్టకుండానే దక్షయాగంలో తన శరీరాన్ని విడిచిపెట్టిందనగానే మళ్లీ విదురుడు మైత్రేయుణ్ణి, అంతటి జగన్మాత కూడా ఎందుకు దక్షయాగంలో తన శరీరం విడిచిపెట్టిందో చెప్పన్నాడు. అప్పుడు ఆయన చెప్పి, ఒకప్పుడు మహానుభావులైన వేద పండితులంతా కలిసి ఒక వేద సభని ఏర్పాటు చేసుకున్నారు. వేదముల యొక్క ప్రాశస్త్యం, వేదముల యొక్క మహిమ, వీటి గురించి ఒకరితో ఒకరు చర్చించుకోవడం కోసం ఏర్పాటు చేయబడిన సభ. ఆ సభకి అధ్యక్షుడు బ్రహ్మదేవుడు. బ్రహ్మలోకంలో ఈ సభ జరిగింది. బ్రహ్మగారు అధ్యక్షుడిగా కూర్చునున్నాడు తామరపువ్వు మీద. ఆ సభలో న్యాయ నిర్ణేత ఈశ్వరుడు. విష్ణువు మాత్రం ఆ సభకి ఆ రోజు రాలేదు కొన్ని కారణాల చేత, భవిష్యత్తు తెలుసు కనుక. శివుడు బ్రహ్మ కూర్చుని ఉన్న సభలో మహానుభావులైన భృగువు లాంటి ఋషులు ఉన్నారు. అత్యద్భుత వేదసభది. ఆ కర్ణ వేదసభ ప్రారంభమైన తర్వాత చిట్ట చివర దక్ష ప్రజాపతి వచ్చాడు. బ్రహ్మ యొక్క మానసపుత్రుడైన దక్షుడు, ఆయన బొటనవేలు నుంచి పుట్టిన దక్షుడు అక్కడికి వచ్చి రాగానే ప్రజలకేసి ఇలా చూశాట. అందరూ లేచి నిలబడి నమస్కరించారు. ఈ దక్షుడికి తెక్కు ఉంది, అందుకని అందరూ ఎందుకు వచ్చిన గొడవ అని టక్కన లేచి నిలబడి నమస్కరించారు. ఒక్క శివుడు, బ్రహ్మ ఈ ఇద్దరు మాత్రం లేచి నిలబడి నమస్కరించలేదు. ఆ ఇద్దరు తప్ప అందరూ లేచి నిలబడి నమస్కరించగానే ఈయన మళ్ళీ శివుడికే చూశాడు, లేస్తాడా లేదా అని. అబ్బే, శివుడు అలా కూర్చున్నాడట, చలనం లేకుండా, జంకు గొంకు లేకుండా, చెక్కు చెదరకుండా కూర్చున్నాడు ఆయన. మళ్ళీ చూశాడు, అబ్బే ఆయన కదలలేదు, పళ్ళు పటపట కొరుక్కుంటూ తండ్రి గనక ముందు బ్రహ్మ దగ్గరకు వచ్చి ఆయనకి నమస్కరించాడు. ఆ తర్వాత శివుడికే చూశాడు, తర్వాత వచ్చి తన ఆసనం మీద కూర్చున్నాడు. కూర్చున్న ఆయనకి మనశ్శాంతి లేదుగా, టక్కన లేచి నిలబడ్డాడు. చూచారా సభాసదులారా, ఇంతమంది మహానుభావులు, వేదమూర్తులు, మహామహిమ కలిగిన మీరంతా నేను రాగానే లేచి నిలబడి నమస్కరించారు. నేను కూడా సంస్కారం కలిగిన వాడి గనక మా నాన్నగారికి, బ్రహ్మదేవుడికి నమస్కరించాను. ఇంతటి పవిత్ర సభలో ఒక అనాచారం జరిగింది, అది మీకు ఈపాటికే తెలిసి ఉండాలి. చూచారా ఈ శివుణ్ణి, ఈతడు నాకు అల్లుడు, నా కూతుర్నిచ్చి పెళ్లి చేశాను, కాళ్ళు కడిగి కన్యాదానం చేశాను, మామగారు కన్న తండ్రితో సమానుడు, తండ్రితో సమానుడైన నేను, కన్యాదాతనైన నేను ఇక్కడికి రాగానే లేచి నిలబడి నమస్కరించి నా ఆశీర్వచనం పొందాలి. అలా పొందాడా? పొందలేదు, సరికదా? నోరెత్తి పలకరించడే, మామయ్యా బావున్నావా అని కూడా అనడం లేదు. ఏ నోరి మాటకు తనకేమి కొరతయ్యే గొరువోయే, నోటి మాటకు కూడా నేను నోచుకోలేదా? నోటితో మాట్లాడితే తన సొమ్యమైనా పోతుందా? నోట్లో ముత్యాలు రాలి కింద పడిపోతాయా? అసలు ఆ ముఖం చూచారా, కోతి కళ్ళు వీడివి అన్నాడు ఆయన. మర్కటలోచనుడు అన్నట్ట. నిజంగా ఈ ఘట్టం చదివినప్పుడు ఓరే ఎంత దుర్మార్గుడు రా, నీ కర్మ ఎంత కాలిందిరా అనిపించింది అనమాట నాకు. వెంటనే నేను ఈ పురాణం చెప్పేటప్పుడు వచ్చే ముందు స్వామివారికి, ఈశ్వరుడికి నమస్కరించి, సాధారణంగా రోజు వచ్చే ముందు ఒకసారి దండం పెట్టుకొస్తాను కదా, స్వామి ఏ జన్మైనా ఈ గాని, ఏ జన్మలో అయినా నిన్ను స్మరించే జన్మ ప్రసాదించు, నిన్ను తిట్టే జన్మ మాత్రమే ఒకన్నాను, ఈ దక్షుడి లాంటి జన్మ అవ్వద్దు ఎంత పండితుడైనా. అత్యద్భుతమైన భావన అండిది. నీలకంఠుడి యొక్క పాదసేవ కావాలి, చంద్రశేఖర గుణానుకీర్తనం కావాలి, ఎన్ని జన్మలెత్తినా అవి కావాలి అని మహానుభావుడు ఎప్పుడో ఆదిశంకరాచార్యుల వారు మనకి చెప్పారు. ఆయన మనం జన్మలెత్తామంటే ఆ జన్మలలో ఈశ్వరుణ్ణి నిందించకుండా పూజించే యోగం కావాలి. శివుణ్ణి తిట్టే నోరు దరిద్రపు నోరు కదా అది. అందుకని చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాద సేవనం సంభవంతు మమ జన్మ జన్మని. నీలకంఠ నీ పాదసేవ చేసుకునే భాగ్యం ప్రసాదించు. చంద్రశేఖర నీ గుణములను రోజు వర్ణించేటటువంటి నాలుకను ప్రసాదించు. ఈ జన్మలో కాదు, సంభవంతు మమ జన్మ జన్మని, ప్రతి జన్మలోనూ కూడా వచ్చుగాక, ఈ జన్మ ఆ జన్మ కాదనమాట. సర్వకాల సర్వావస్థలలో శివుడి యొక్క గుణములను కీర్తించేటటువంటి భాగ్యం కావాలని మనం కోరుకోవాలి. ఆయన తిట్టే బతుకు బతుకు కాదు, దురదృష్ట జాతకం అంటారు. అందుకని రోజు ఆయనకి మీరు దండం పెట్టుకోండి, మేము ఏ జన్మలోనూ కూడా శివనింద మాత్రం చేయకూడదు, శివనింద మహాపాపం. వీడికి ఆ విషయం తెలియక కాదు, చెప్పాక వాడికి పోయే కాలం కర్మయోగం వల్ల ఏమన్నాడు, లుప్తక్రియాయ అశుచయే మానినే భిన్నసేతవే అనిచ్ఛన్నప్యదాం బాలం శూద్రాయేవోసతీం గిరం. సంస్కారం లేని వాడికి వేదాన్ని ఇవ్వడం ఎంత తప్పో, అలాగే ఇటువంటి పనికి మాలిన వాడికి కూతుర్నివ్వడం కూడా నా తప్పు. ఇతడు ఎటువంటి వాడు, లుప్త క్రియాకలాపుడు, అనగా వేదములలో చెప్పిన క్రియలు చేయడు. తెలుగులో పోతర గారు చాలా అందంగా రాశాడు, అన్నయంబు లుప్త క్రియాకలాపుడు నష్ట శౌచుడు మానధనుడు మానహీనుడు మర్యాద లేనివాడు అని. ఇతనికి వేద మర్యాదలు తెలియవు, అభిమానం లేదు. ఎప్పుడు చూసినా వేదాలకి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటాడు, అందులో ఉన్న క్రియలు చేయడు, కళ్ళు మూసుకు కూర్చుంటాడు, అశుచిగా ఉంటాడు, శ్మశానంలో తిరుగుతాడు, బూడిద పూసుకుంటాడు, విషం కంఠంలో పెట్టుకుంటాడు, పాములు మెడలో హారాలుగా వేసుకుంటాడు, ఎముకలు మెడలో వేసుకుంటాడు, కపాల మాలిక ధరిస్తాడు, పుర్రెలు మెడలో దండగా గుచ్చుకుని వేసుకుంటాడు. ఒక్క బంగారపు గొలుసు లేని దౌర్భాగ్యుడికి ఎవరైనా పిల్లనిస్తారా? నేనిచ్చాను. ఈ బ్రహ్మగారి మాట విని, మా నాన్నగారి మాట విని, పాపం శివుడికి బంగారం గొలుసు లేదని ఇప్పుడు గుర్తొచ్చింది టైంకి. అంటే అల్లుడిని చేసుకునే ముందు మెళ్ళో ఒక్క గొలుసైనా ఉండద్దా, చేతికి ఒక్క కంకణమైనా ఉండద్దా, ఒక్క ఉంగరమైనా ఉండద్దా, ఏమున్నాయి వీడి దగ్గర? ఒక సొంత ఇల్లుందా? శ్మశానంలో తిరుగుతాడు. నష్ట శుచియిన ప్రేతావాసేషు ఘోరేషు ప్రేతైహి భూతగణైర్వృత. ఎప్పుడు చూసినా పిశాచాలతో తిరుగుతాడు, శవాల మధ్యలో తిరుగుతాడు. అందరూ ఇళ్లల్లో రాత్రిపూట అగరత్తులు వెలుచుకుని సువాసన పీలుస్తూ ఉంటే, సహజంగా ఇళ్లలో సువాసన ఉండేటట్టు చూసుకుంటాం కదా, పెర్ఫ్యూములు కొట్టుకుంటాం. ఈ మధ్యన గది అంతా కూడా ఒక స్ప్రే కొట్టడం మొదలెట్టారు. పూర్వం ఏం చేసేవారంటే సాంబ్రాణి పొగో అగరత్తుల ధూపమో పెట్టుకునేవారు. ఇళ్లల్లో సుగంధ ద్రవ్యాలు వెలిగించి ఆ వాసన వచ్చేటట్టు చేసుకుంటారు అందరూ. వీడేం చేస్తాడు? శవాలు తగలబెట్టగా వచ్చే గాలి పీలుస్తూ ఉంటాడు, ప్రేతాలతో తిరుగుతాడు, భూతగణములతో తిరుగుతాడు. ఇవన్నీ ఒక ఎత్తండి. అసలు నేను కళ్ళు మూసుకుపోయి పిల్లనిచ్చాను గాని గొడ్డిప్పుకున్నవాడు నగ్నుడు దిగంబరుడికి ఎవరైనా పిల్లనిస్తారా? ఇటువంటి మత్తుణ్ణి, పిశాచముఖుణ్ణి, మర్కటముఖుణ్ణి, ఏదో దురదృష్టం వల్ల నా కూతురు పెళ్లి చేసుకున్నది, చూడండి ఎలా ఉన్నాడో, ఇప్పుడు ఇన్ని తిడుతుంటే ఉలకడు పలకడు అంటూ ఉంటే శివుడు అన్ని విని ఏం ఎరగనట్టు అలాగే ఉన్నాడు. అసలు ఆయనకి ఏం తిట్టినా తిట్లు కూడా పొగడత కిందే ఉంటాయి. ఎందుకని? లుప్త క్రియాకలాప అనగా అన్ని కర్మలకి క్రియలకి అతీతుడు. భగవంతుడు కర్మకాండలకు అతీతుడు అని అర్థం. మనకంటే కర్మకాండలు కావాలి ఆయనకి ఎందుకు? ఇప్పుడు మనం పుట్టాం కాబట్టి ఒక గోత్రం ఉంది కనుక, మళ్ళీ చస్తున్నాం కనుక, మనని తగలబెట్టడమో ఇల్లు కట్టడమో మనకి ఏవో పూజలో ఇంకొకటో కావాలి. ఆయనకి పరమాత్మునికి ఈ క్రియలు ఉండవు. నష్ట శౌచుడు అంటే శౌచము నష్టమైన వాడు అనగా సంస్కారాదులు స్నానాదులు అతీతం. ఏ స్నానము లేకపోతే ఇవేమీ ఆయనకు అవసరం. భగవత్ శరీరానికి అది దివ్యమంగళ విగ్రహం గనక ఆయన నెత్తిమీదే గంగు ఉంది గనక మళ్ళీ స్నానం చెయ్యాలా? మానహీనుడు, మనకు మళ్ళీ అభిమానం ఎందుకుంటుంది? మనందరికీ అయితే ఎవరైనా పొగిడితే ఆనందం కలుగుతుంది, తిడితే బాధ కలుగుతుంది, మనం రాగానే లేచి దండం పెట్టకపోతే కోపం వస్తుంది, దండం పెడితే ఓ ఎగిరి గంతులేస్తాం. ఆయన వీటికి అతీతుడు. నువ్వు తిట్టు ఒకటే, పొగుడు ఒకటే, అంటే నిందా స్తుతులకు అతీతుడు అని తిట్టకుండానే ఆయన పొగిడాడు, తిట్టుతూ పొగిడాడు, పొగుడుతూ తిట్టాడు. పరమాత్ముడు దిగంబరుడు అన్నాడు. దిగంబరుడు అంటే ఏమిటి? దిక్కులు వస్త్రముగా కలవాడు. ఒక వ్యక్తికి దిక్కులు ఎప్పుడు వస్త్రమవుతాయి అంటే అంతటా వ్యాపించి ఉంటే. ఈ గదియే బట్ట అవ్వాలంటే ఈ గదంత శరీరం ఉండాలి నాకు. మొత్తం ప్రపంచమంతా వ్యాపించి ఉన్నవాడు గనక ఈశ్వరుడికి ఈ ఎనిమిది దిక్కులు వస్త్రం అయ్యాయి అనగా సర్వవ్యాపకుడు అని అర్థం. ఇంకా అన్నిటికంటే గొప్పది ఏమిటో తెలిసిన, శవాల మధ్యలో ఎందుకుంటాడు? వారి పిచ్చివాళ్ళలారా, ఈ శరీరం విడిచిపెడితేకే వాడు మంచివాడురా, వాడు నా దగ్గరకు వస్తున్నాడు, నువ్వు బతికొండగా అందరూ దగ్గరికి తీస్తారు, చచ్చాక ఒక్కడి దగ్గరికి రానిస్తాడా? చచ్చిన గంట తర్వాత బాబోయ్ శవం కుళ్ళిపోతుంది తీసుకుపోండి అంటారు. ఇన్ని కబుర్లు చెబుతావా? మా ఆయన లేక మా ఆవిడ అన్నవాళ్ళు కూడా ఈ ఆవిడ పోగానే కావిడ ఎత్తేయండి అంటారు. ఎందుకంటే కుళ్ళు వాసన వస్తుంది కనుక. నిజంగా చూస్తున్నాం కదండి, శ్మశానంలో దగ్గరికి వెళ్ళి చితికి నిప్పు పెట్టేటప్పుడు ఎంతో మంది ముక్కు మూసుకుంటున్నారన్నమాట. ఎంత పూర్వం మూసుకున్నారా? మూసుకోలేదు, ఇప్పుడు మూసుకుంటున్నారు. అసహ్యం కలుగుతోంది గనక. కానీ ఆయన సహిస్తాడు ప్రేమ వల్ల. శవం కాదురా, అది నా దగ్గరకు వచ్చే శవం రా, దానిని ఆదరిస్తానంటాడు ఆయన. అంత మక్కువ చూపిస్తాడు. కాష్టం మీద నుంచి వచ్చేటటువంటి గాలిని పీల్చడానికి ఒక్కడిష్టపడడు, ఆయన మాత్రమే ప్రేమతో తీసుకుంటాడు. అంటే అందరినీ సమానముగా బతికున్నా చచ్చినా చూసేవాడు ఒక్క శివుడే. అందుకే శివుడు అన్నారు ఆయన్ని. అందువల్ల వీడు తిట్టుతున్నవన్నీ ఆయనకి పొగడ్తలు అవుతున్నాయి. ఆ పొగడ్తల వల్ల ఆయన నిర్వికారంగా ఉన్నాడు. కానీ ఆయనకి ఇంకా కోపం పెరిగిపోయినట్టు దక్షుడికి. ఎందుకు కోపం పెరిగింది? ఇన్ని తిడుతున్నాను, ఇప్పుడైనా మావయ్యా అని దగ్గరికి రాడే, అపరాధం అని లెంపలు వేసుకోడే, ఇంకెప్పుడు ఇలా పొరపాటు చేయను అని కాళ్ళకి దండం పెట్టడే, మళ్ళీ మీ ఇంటికి పిలవకుండా నన్ను అవమానపరచకే, నేను మళ్ళీ జాగ్రత్తగా మీ ఇంటికి వస్తాను అనడే, మావయ్య నువ్వు ఇచ్చే కట్నాలతో బతుకుతాను, నాకు శ్మశానమే దిక్కు, ఓ ఇల్లు కట్టిపెట్టంటే కడతానుగా అని అండే. అంటే వీడు ఉలకట్లేదు పలకట్లేదు. ఎన్ని తిట్టినా కిక్కురుమంటల. ఇదేంటండి, రాతిలాగా స్థాణువులో ఉండిపోయాడు అన్నట్ట. స్థాణువే నిజంగా శివుడికి, స్థాణువు అని పేరు, కదలకుండా అలా పడుంటాడు లింగంలాగా. వీడు తిట్టి అలిసిపోయి పళ్ళు పటపట కొరికి ఇక వీడిని క్షమించకూడదు. అయంతు దేవయజనే ఇంద్రోపేంద్రాధివిర్భవ సహభాగం నలభతాం దేవై దేవగణాధమః. ఇదిగో ఈ రోజు నుంచి ఈ అల్లుడు, ఇక వీడు గిల్లుడు, వీడికి నాకు సంబంధం లేదు. మా అమ్మాయి నా మాట వింటే ఈపాటికే విడాకులు ఇప్పించేవాడిని. ఆ అమ్మాయి వినడం లేదు కాబట్టి, కానీ ఇతనికి నాకు సంబంధం లేదు, ఇతనికి నేను శాపం పెడుతున్నాను. భవిష్యత్తులో యజ్ఞములు జరిగితే ఆ యజ్ఞములలో ఇంద్రుడితో ఉపేంద్రుడితో కలిసి కూర్చునే అర్హత కోల్పోగాక, ఇతనికి యజ్ఞములో భాగము లేకుండా పోగాక అన్నాడు. యజ్ఞంలో నెయ్యి వేసేటప్పుడు ఓం రుద్రాయ స్వాహ రుద్రాయ యదన్నమమా అనాలి. ఇంక మీదట ఆ మంత్రం చదవరు. ఇతనికి ఇంద్రుడి పక్కన, ఉపేంద్రుడు అంటే విష్ణువు పక్కన స్థానం లేదు, ఇతనికి యజ్ఞంలో భాగం లేకుండా చెప్పిస్తున్నాను. ఈ శివుడి పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా యజ్ఞంలో పూజలలో భాగాలుండవు అని చెప్పించాడు. ఇంత శాపం విని కూడా శివుడు ఏమి మాట్లాడటంలా, ఆయనకి యజ్ఞం ఎందుకండి? అసలు ఆయనకి మనం ఏమైనా నైవేద్యం పెడితే ఆ నైవేద్యంతో బ్రతికే కర్మయోగం ఉన్నదా, లేక నివేదన పెట్టకపోతే ఆయనకి ఏమైనా కడుపు మాడిపోతుందా? గట్టిగా ఒక గంట అయితే నాలాంటి వాడికి కాఫీ రాకపోతే కళ్ళు తిరుగుతాయి, కానీ ఆయనకేం కళ్ళు తిరుగుతాయి? ఆయన చూసేవాడికి తిరగాలి తప్ప. అందువల్ల ఆయన నిర్వికారంగా ఉన్నాడు. కానీ శివుణ్ణి తిడితే శివభక్తులకి కోపం వస్తుందిగా, నందీశ్వరుడికి కోపం వచ్చింది. ఆయన పళ్ళు పటపట కొరికి ఓరి మూర్ఖుడా, ఇంతమంది పండితులుండగా సభలో పరమ పూజ్యుడైన శివుణ్ణి తిడతావా? ఈ లోకంలో ఈశ్వరుడనే శబ్దం ఒక్క శివుడికి మాత్రమే ఉన్నది. ఈశ్వరుడు అంటే అధిపతి, అందరినీ పరిపాలించే అధిపతి ఆయన ఒక్కడే. అటువంటి పరమాత్మని నష్టశౌచుడంటావా? నీకేమి తెలుసు? నీవు రోజు చదువుకునే వేదములు నడుగు, ఈశ్వరుడు ఎవరో చెబుతారు. నీ పక్కన కూర్చుని ఉన్న మీ తండ్రి బ్రహ్మ నడుగు, ఆయనకి ఐదో తలకే నరికేసిన శివుడు ఎటువంటి వాడు. విష్ణువు నడుగు, ఆ శివుడు ఎంత గొప్పవాడో చెబుతాడు. నీవు మూర్ఖుడివై, అజ్ఞానివై, స్త్రీకాముకుడివై, నోటికొచ్చినట్లు ఈశ్వరుణ్ణి శపించావు, నిందించావు, దీనికి తగిన ఫలితం అనుభవిస్తావు. నీతో పాటు నీ పక్కనున్న వాళ్ళు కూడా అనుభవిస్తారు. ఎందుకంటే నువ్వు శివుణ్ణి తిడుతూ ఉంటే నీ పక్కన కూర్చున్నటువంటి ఋషులంతా ఇలా పళ్ళు కిలించి గడ్డాలూపి శివుడికేసి కళ్ళు గీటి నిన్ను శపించమని రెచ్చిపోయి ప్రోత్సాహపరుస్తున్నారు. మూర్ఖులైపోయారు వీళ్ళంతా. నిన్ను ప్రోత్సహించిన వాళ్లకి ఇదే నా శాపం. నీవు ఈ రోజు నుంచి స్త్రీలోనుడు అయిపోదువుగాక, కాముకుడి అయిపోదువుగాక. స్త్రీ కామః సోస్త్వతితరాం దక్షో బస్తముఖో అచిరాత్. తొందరలో నువ్వు స్త్రీ కాముకుడివై నీ కన్న కూతురికి దూరమై నీ తల పోగొట్టుకుంటావు. నీకు గొర్రెతల వచ్చుగాక. గొర్రెతల ఉండవాడే ఇలా తిడతాడు. గొర్రెముఖం ఉన్నవాడు, గొర్రె బుద్ధి ఉన్నవాడు శివుణ్ణి తిడతాడు. కాబట్టి ఓరి వెర్రి, నువ్వు గొర్రెవై కుయ్యో మొర్రో అంటూ నశించిపో అని చెప్పించి ఆ పక్కనున్న వాళ్ళని కూడా చెప్పించాడు. మీరంతా కలిసి శివుణ్ణి తిడుతూ ఉన్నవాడిని ప్రోత్సహించారు. కాబట్టి కలియుగంలో మిమ్మల్ని, మీ వంశస్థుల్ని దరిద్రం పట్టుకొనుగాక. కేవలం దక్షిణలు దానములు పుచ్చుకోవడం కోసమే వేదాలు పౌరోహిత్యం అనేటటువంటి మార్గమును పట్టుకుందురుగాక. అందరూ మిమ్మల్ని కలియుగంలో అవమానించదురుగాక. కలియుగంలో నిరంతరం మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు పెరుగుదురుగాక. మీకు దారిద్ర్యం పట్టుకొనుగాక అని చెప్పించి ఈశ్వరనింద చెయ్యని వాళ్ళకి ఈ శాపం వర్తించదు అన్నాడు ఆయన. దాంతో భృగు మహర్షికి కోపం వచ్చింది. గడ్డమిలా దువ్వుకుని, ఏమాయ నంది, వాడిని ఎవడో చెప్పించావంటే చెప్పించావు, ఆయనకి వత్తాసు పలికినందుకు ఆ పార్టీలో ఉన్న వాళ్ళని కూడా శాపం పెడతావా? కాబట్టి నీకిదే నా శాపం. ఈ రోజు నుంచి శివభక్తులంతా బూడిద పూసుకుందురుగాక, శ్మశానాల్లో తిరుగుదురుగాక, శివభక్తులకి ఎక్కువ ఆదాయం లేకుండా పోగాక, విష్ణు ఆలయాల్లో ఉన్నంత భోగం డబ్బు శివాలయంలో ఉండకుండా ఉండుగాక, శివ పూజ చేసే వాళ్ళ ఇళ్లలో పిచ్చివాళ్ళో లేకపోతే పామరులో దౌర్భాగ్యులో పుట్టుదురుగాక. భవ వ్రతధరాయేచ ఏచ తాన్ సమనువ్రత పాషండినస్తే భవంతు సత్యాస్త్ర పరిపంతిన. శివవ్రతం చేసిన వాళ్ళు పాషండులై అప్పుడప్పుడు మద్యపానం వంటి వాటికి అలవాటైపోయి ఎక్కువగా దారిద్ర్యం అనుభవిస్తూ ఉందిరుగాక, శాస్త్రాలకి వ్యతిరేకంగా ఉందిరుగాక అని ఆయన శపించేశాడు. ఈ విధంగా ఒకళ్ళొకళ్ళు శాపం పెట్టుకున్నారు. ఆ శాపం పరమ పూజ్యులకైతే వెళ్ళదు, ఓ మాదిరి వాళ్ళని మాత్రం పట్టుకుంటుంది. ఇంత చేపలు పెట్టుకున్న విష్ణువు యొక్క అనుగ్రహం ఉండడం వల్ల ఇటు కాని అటు కాని ఎవరు చచ్చిపోలేదు, సుఖంగానే ఉన్నారు. కానీ శివుడు చిరునవ్వు నవ్వుతూ విమనస్కుడై అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. నందీశ్వరుడు వెళ్ళిపోయాడు, ప్రమథగణాలు వెళ్ళిపోయాయి, ఋషులు వెళ్ళిపోయారు. బ్రహ్మ ఇదేమిట్రా వేదసభ అని పెట్టుకుంటే ఈ కొట్లాట వచ్చింది కర్మ, ముహూర్తం బాలేదేమో, అసలు నా సృష్టి మొదలైనప్పటి నుంచి ఏవో తగాదాలు అవుతున్నాయి, ఇది ఎలా దేనికి దారితీస్తుందో అనుకుని వాసుదేవ ఈ తగాదాలో నుంచి ఎలా బయటపారేస్తావు అన్నాడు ఆయన. ఆయన జ్ఞాని గనక ఎక్కువ మాట్లాడకుండా అటు ఇటు ఎవరిని ఏం మాట్లాడలా, ఎందుకంటే అన్నిటినీ కాలమే సర్దుతుందండి. ఛానల్స్ కొట్టుకు తెస్తున్నాయి అనుకోండి, ఏ మహాత్ముడి మీదో దాడెత్తుతుంటే మనం మాట్లాడక్కర్లా, భగవంతుడు సమయం చూసుకుని పిచ్చివేషాలు వేసినాడు నెత్తి మీద మొట్టిగా ముడతాడు. అందువల్ల ప్రతి పనికి క్రియకి తగిన ఫలితం అనుభవిస్తారనుకుని ఊరుకున్నట్ట. అప్పుడు దక్షుడు ఈశ్వర ద్వేషంతో అరుద్రం యాగం కరోమి, రుద్రుడు లేని యజ్ఞం చేస్తానని ఒక గొప్ప యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో శివుణ్ణి పిలవకుండా విష్ణువుని బ్రహ్మని తక్కిన దేవతల్ని పిలిచి వాళ్ళందరికీ కానుకలిచ్చి పూజించాడు. కానీ ఏం చేశారు, విష్ణువు బ్రహ్మ శివుడు లేకపోతే మేమే రామని వాళ్ళు ఊరుకున్నారు. దాంతో త్రిమూర్తులు లేని యజ్ఞం చేయవలసి వచ్చింది. అయినా త్రిమూర్తులు రాకపోయినా విష్ణువుకి బ్రహ్మకి ఉన్న చోటు నుంచే యజ్ఞభాగం పంపేశాడు. ఆయన పెళ్లికి రాకపోయినా ఈ పళ్ళ్యాలు పంపేస్తారు కొంతమంది, అలాగా నేను పెళ్లికి వెళ్ళకపోయినా నాకు పళ్ళెం పంపారు ఎవరు, అలాగా విష్ణువుకి బ్రహ్మకి పంపాడు, ఒక్క రుద్రుడికి మాత్రం పంపలేదు. అయినా శివుడేం మాట్లాడలేదు, మా అల్లుడికి చేమ కుట్టినట్లేదు, ఇంకో యజ్ఞం చేద్దాం అవమానిద్దాం అనుకుని ఈసారి ఏం చేశాడు, బృహస్పతి యాగం మొదలుపెట్టాడు. ఈ యాగం గోదావరి తీరంలో మొదలుపెట్టాడు. అదే ఇప్పుడు దక్షారామం, దానికి ద్రాక్షారామంగా అంటున్నాం. నిజానికి మన వాళ్ళకి తిండి అంటే ఇష్టం గనక దక్షారామం ద్రాక్షగా మార్చారు. ద్రాక్షారామం సీతాఫలారామం కాదు, దక్షుని యొక్క ఆరామం తోట. అక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడి పండితుల్ని, భృగువు మొదలైన వాళ్ళందరినీ పిలిచి మళ్లీ యజ్ఞం మొదలెట్టాడు. చాలా గొప్ప వైభవంతో చేశాడు. తన తపశ్శక్తితో సంపదలు సృష్టించాడు, పిండి వంటలు సృష్టించాడు, కానుకలు సృష్టించాడు, వస్త్రాలు సృష్టించాడు, విమానాలు సృష్టించాడు. సృష్టించి సకల దేవతల్ని అందరినీ పిలిచాడు. ఒక్క బ్రహ్మ విష్ణువు మాత్రం పిలిచినా వెళ్ళలేదు. ఈసారి ఏం జరుగుతుందో తెలుసు గనక. రుద్రుణ్ణి పిలవలేదు. ఈ రెండోసారి యజ్ఞానికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఆకాశంలో విమానాల్లో కబుర్లు చెప్పుకుంటున్నారట. అందుకని కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళలో కొంతమంది ఏమంటున్నారంటే, కైలాసం మీద నుంచి వెడుతూ వెడుతూ పక్క నుంచి, ఆహా భూలోకంలో దక్ష ప్రజాపతి చేస్తున్న యజ్ఞం లాంటి యజ్ఞం ఎవరైనా చేయగలరా, ఏమి అద్భుతమైన యాగం, అటువంటి పాయసం తినేరగం, జీడిపప్పులు వేసి కిసిమిసులు వేసి చిక్కని పాలతో తయారు చేసిన పాయసం వడ్డిస్తుంటే బురద రాలినట్టు రేల మీదకి రాలిపోయిందిట. పాయస కర్దమం అన్నారు, అంటే పాయసం కూడా బురదైపోయింది, అంత పాయసం వడ్డించారు. పాయసాన్ని గరిటితో వడ్డిస్తుంటే ఆ గరిట నుంచి కారుతున్న పాయసం నేల మీద పెద్ద బురదయ్యిందనమాట. అలాంటి భోజనాలు వడ్డించే ఏర్పాట్లు ఎప్పుడు దొరుకుతాయి ఒకసారి మళ్ళీ చూద్దాం, కాకపోతే అందులోకి శివుణ్ణి పిలుద్దాం, లేకపోతే బురద బురద అయిపోతుంది. ఇప్పుడు అక్కడ పిండి వంటల గురించి, భోజనాల గురించి కొందరు చెప్పుకుంటున్నారు. కొందరికి తిండి మీద లోకం కదా, అందుకని ఎంతసేపు పెళ్లిళ్ళకి వెళ్ళొచ్చాక భోజనమే బాగుందనేవాళ్ళే ఉంటారు కొందరు. అందువల్ల ఎక్కువ మంది విమానంలో వెళ్ళేవాళ్ళు అప్పాలు చేశారు, పులిహార చేశారు, దద్యోజనం చేశారు, పాయసం చేశారు, జీడిపప్పు వేశారు, సాంబారు చేశారు అని కొందరు పొగిడారు. మరికొంతమంది అన్నారు, ఆ భోజనాలు ఒకటేనేమిటి, ఏదో భోజనాలు బాగానే ఉన్నాయనుకో, కానీ ఎలాంటి బట్టలు పెట్టాడో, పట్టు వస్త్రాలు పెట్టాడు అని బట్టలు చూపించారు కొంతమంది. ఈలోపు లేడీస్ ఉంటారుగా వాళ్ళు చూశారు, బోడి బట్టలకే ఉందండి, ఎటువంటి గాజులండి, బంగారం కొనలేక చచ్చిపోతున్నావు, అటువంటిది ఇక్కడ దాకా ఎవరికి ఎన్ని గాజులు కావాలంటే అన్ని గాజులు వేసుకోమన్నాడు దక్షుడు పుణ్యాత్ముడు అన్నారట. దక్షుడి కాలంలో ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు బంగారపు నగలు అలా రాసులు పోసేసి ఎవరికి కావలిస్తే వాళ్ళు వేసుకుపడన్నాడు. ఆయన ఇవ్వడం కాదట, అందరూ వెళ్ళడం ఓపిక లేక, కానీ లేకపోతే మొత్తం పట్టుకుపోయేవారు. ఇంకా మెడ మీద బాగుండదని మెడ వంగిపోయి అలా వేసుకుపోతుంది ఒక ఆవిడ. మీరు బాధపడకండి, మీకు వస్తాయి రోజులు మంచివి. ఈ చేతులు గాజులు వేసుకుని ఇంకా పట్టక నడుముకి వడ్డాణాలు పెట్టుకుని మూసినంత మోసి విమానాల్లో పట్టుకుపోయారు అంతా. అయ్యో ఎన్ని నగలో, ఎన్ని గొలుసులో, ఎన్ని ఉంగరాలో అని టింగురంగా అని పొగుడుతున్నారు కొందరు. మరికొంతమంది అన్నారు, ఏమండి ఎంత బంగారం ఉంటేనే, ఎన్ని భోజనాలు ఉంటేనే, ఎన్ని బట్టలు ఉంటేనే గౌరవం ఉండాలి, అందరినీ మంగళహారతి ఇచ్చి మరీ పిలిచాడా, అసలు గౌరవం గొప్పండి, డబ్బులు కంటే మర్యాద గొప్పదండి అన్నారు కొందరు. వాళ్ళకి మర్యాద చాలు, కొంతమందికి డబ్బులు అక్కర్లా, వేళకి గౌరవంగా పిలిస్తే వాళ్ళు వచ్చి ఉపన్యాసం చెప్పిపోతారు. అలాంటి వాళ్ళు వాళ్ళు గౌరవాలను పొగిడారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి పొగుడుతూ ఉంటే ఈ స్తోత్రములు అన్నీ విని సతీదేవి కుతూహలంతో ఆకాశంకే చూసింది. అందులో వెడుతున్న ఒక విమానంలో ఉన్న గంధర్వుల్ని పిలిచింది. ఎవర్రా మీరు తెగ పొగుడుతున్నారు, ఎక్కడో యజ్ఞం అంటున్నారు, అందులో మా నాన్నగారి పేరు కూడా చూచాయిగా నా చెవుల్లో పడింది, ఇంతకీ ఏమిటంటే? వాళ్ళు ఆశ్చర్యపోయి, నీకు తెలియదుటమ్మా, మీ నాన్నగారే దక్ష ప్రజాపతే, ఆయన గోదావరి తీరంలో అపూర్వంగా బృహస్పతి సవనం చేస్తున్నాడు. ఆ యాగానికి వెళ్ళి ఇన్ని కానుకలు పెట్టుకెడుతున్నాం, ఏమి భోజనాల్లే తల్లి, అసలు మీ డాడీ ఉన్నాడే ఆయన పట్టుకుంటే జీడే, ఇంత బాగా తయారు చేస్తాడు అని పొగిడారు. ఆవిడికి ఆశ్చర్యం కలిగి వాళ్ళని పంపి తన భర్త దగ్గరకు వస్తే ఆయన చిరునవ్వుతో అప్పుడే సమాధిలోంచి బయటకు వస్తున్నాడు. ఆయనకు నమస్కరించి, స్వామి ఏమిటండి అన్యాయం అంది. ఆయన ఏమి జరిగిందన్నాడు. ఏమి జరగడం ఏమిటండి, ఏమీ ఎరగనట్టు నటిస్తున్నారు, మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నారట కదా, ఆయన మీకు ఈమెయిల్ అయినా చేసుంటారు కదా, ఆయన కనీసం నన్ను అక్కడికి తీసుకెళ్ళకపోతే తీసుకెళ్ళకపోయారు, ఆహ్వానం వచ్చిందని ఎందుకు చెప్పలేదు అంటే, అప్పుడు చెప్పాడు ఆయన, మనకి ఆహ్వానము లేదు. ఇప్పుడు ఆవిడ కొంచెం ఆశ్చర్యపోయింది, లోకలీల కోసం ఆశ్చర్యపోయింది కానీ లేకపోతే తల్లికి తెలియదుటండి. ఆవిడ ఏమంది, ఏమండి నిజం చెప్పండి, మా తండ్రి గారు పరమధర్మాత్ముడు, ఆయన అల్లుడికి, అందులో చిన్నల్లుడికి నేనంటే చాలా ఇష్టం, చిన్న కూతుర్ని, అందువల్ల మీరంటే మరీ ఇష్టం. సహజంగా లోకంలో తండ్రికి ఆఖరి కూతురు అంటే ఇష్టం అని పెద్దలు అంటారు. అందువల్ల చిన్న కూతురునైన నన్ను, చిన్నల్లుడైన మిమ్మల్ని పిలవకుండా యజ్ఞం చేస్తున్నాడా అంటే, నిజం సతీ, నేను చెప్పినది నిజం, నా మీద ఈ మధ్యన మీ తండ్రి ధ్వజమెత్తాడు, అందుకే ఈ యజ్ఞం కేవలం నా మీద ద్వేషంతో నాకు వ్యతిరేకంగా ఉండడం కోసమే చేస్తున్నాడు తప్ప యజ్ఞం మీద భక్తితో చేయటం లేదు అనగానే, ఆవిడ నిజంగా మా తండ్రి గారు విరోధిస్తున్నాడా, మా తండ్రి దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత విద్య ఉంది, ఎంత తపశ్శక్తి ఉంది, ఆ తపశ్శక్తితో ఎప్పుడూ యవ్వనంతో ఉంటాడే, అంతటి గొప్పవాడికి మీరంటే ఈ ఋషి ఏమిటి అంటే, అప్పుడు ఆయన ఒక గొప్ప మాట చెప్పాడండి, ఈ శ్లోకం రోజు చదువుకోవలసిన శ్లోకం అన్నమాట. విద్య తపో విత్తవపుః వయఃకులైహి సతాం గుణైహి షడ్భిరసత్తమేతరైహి స్మృతౌ హతాయాం భృతమాన దుర్దృశః స్తబ్ధాన పశ్యంతి హి ధామ భూయసాం. వసతి, ఆరు గుణములు కొంతమందికి ప్రమాదం తెచ్చి పెడతాయి, కొంతమందికి ఉపకారం చేస్తాయి. విద్య, తపస్సు, ధనము, అందమైన శరీరము, వయస్సు, మంచి కులము, ఈ ఆరు దుర్మార్గులకి అహంకారాన్ని తెచ్చి పెడతాయి. ఒక దుర్మార్గుడికి బాగా చదువు వచ్చిందంటే వాడేం చేస్తాడు, దుర్మార్గుడికి చదువు రావడం చాలా ప్రమాదం. దుర్జనుడికి విద్య వస్తే ఆ దుర్జనుడు ఆ విద్యని దుర్వినియోగం చేసి విద్య వచ్చిన పండితుల మీద ధ్వజమెత్తుతాడు. ఎవరైనా మట్టి వేసి గోదావరిలో స్నానం చేయండి అని చెప్పారనుకోండి శాస్త్రాన్ని, గోదావరిలో స్నానం వద్దు, మట్టి వేయడం తప్పు అని యుద్ధం చేస్తాడు. దుర్జనుడికి విద్య వస్తే వచ్చే నష్టం, ఇలాంటి పిచ్చివాదాలు చేస్తాడు. శాస్త్రాన్ని శాస్త్రం కాదని వాదిస్తాడు. అందుకే నీచులకి విద్య రాకూడదు. అంటే విద్య నీచులకి అహంకారాన్ని, మదాన్ని తెచ్చి లోక నాశనానికి ఉపయోగపడుతుంది. రెండోది తపస్సు. తపశ్శక్తి ఉన్నవాడు దుర్మార్గుడైతే ఆ తపస్సుని లోకాన్ని నాశనం చేయడానికి, పాడు చేయడానికి, శాపాలు పెట్టడానికి వాడతాడు. ఇంకా మూడోది డబ్బు. పాపాత్ముడి దగ్గర డబ్బు ఉందో, వాడు ఆ డబ్బుతో పుణ్యాత్ముల్ని నాశనం చేస్తాడు, ఘోరమైన అపకారాలు చేస్తాడు. అందుకని దుర్మార్గుడి దగ్గర డబ్బు ఉండడం చాలా ప్రమాదం, పిచ్చాడి చేతిలో రాయి లాంటిది దుర్మార్గుడి దగ్గర ధనం. ఇంకా నాలుగోది వపుహు, అందం కూడా ఉంటే. నీచుడు, వ్యసనపరుడు, పాపాత్ముడికి అందం ఉందా, ఈ అందంతో ఆకర్షించి లోకాన్ని పడగొడతాడు. ఐదవది వయస్సు కూడా ఉందంటే, విద్య ఉండి, తపస్సు ఉండి, డబ్బు ఉండి, అందం ఉండి, వయస్సు కూడా ఉందా, ఆ నవయౌవనంలో మదంతో ఇతరులను పాడు చేస్తాడు. వార్ధక్యంలో కొంత మార్పు వస్తుంది కానీ వయస్సులో ఉన్నప్పుడు ఏం తెలియదుగా, అందుకని వయస్సు కూడా వాడికి ప్రమాదమే. ఇంకా మంచి కులంలో పుట్టాడంటే, మా కులం ఎంత గొప్పది, మాట్లాడితే బోడి కులం. ఏమిటి కులం, నిమ్మకాయలు తీసుకొచ్చి మీసాల మీద పెట్టిన కులం అంటే, ఇప్పుడు ఆ నిమ్మకాయలతో దిమ్మ తిరుగుతుంది కానీ మనకేం ఉపయోగం లేదు. కాబట్టి కులము కూడా మూర్ఖుడికి హాని చేస్తుంది, అహంకారం తెచ్చిపెడుతుంది. అందుకే ఏమన్నాడు, నీచులకి ఈ ఆరు ప్రమాదం. అదే జ్ఞానులకి యారు చాలా ఉపకారం చేస్తాయి. రామచంద్రుడి లాంటి వాడి దగ్గర యారు ఉంటే ఉపకారం తప్ప రావణాసురుడి లాంటి వాడి దగ్గర యారు ఉంటే ప్రమాదము. మీ నాన్న ప్రస్తుతం దక్షుడు ఈ ఆరు గుణములతో ఉన్న నీచుడైపోయాడు, అందుకే అతడు నాకు వ్యతిరేకంగా ఉన్నాడు, వాడితోటి చాలా ప్రమాదం. అతడు ఇప్పుడు నన్ను పిలవకుండా అవమానం చేయటానికి యజ్ఞం చేశాడు. ఒకవేళ పిలవకపోయినా నువ్వు వెళ్ళావనుకో, నా మీద ద్వేషంతో నిన్ను తిరస్కరిస్తాడు. అనగానే మా నాన్నగారు అనవసరంగా ఎందుకు తిరస్కరిస్తాడంటే, పోనీ మీరంటే కోపం అనుకోండి, నేను వెడితే కూతుర్ని కదా, ఆదరించడా అంటే ఆదరించడు అని చెప్పాడు ఆయన. నా మీద ఉన్న కోపం నీ మీద చూపిస్తాడు. ఇప్పుడు ఆవిడ మళ్ళీ ఏమంది, అసలు మీ మీద ఎందుకు అండి కోపం ఆయనకి, మీరు మంచివారు కదండి, మీ మీద ఎందుకు కోపం అంది. ఇప్పుడు నేను చెప్పబోయే అత్యద్భుతమైన పద్యం కంఠస్థం చెయ్యండి, ఇది చాలా గొప్ప అపూర్వమైన పద్యం. ఈ పద్యం వింటే ఎవడైనా మనల్ని తిట్టినా మనకి బాధ రాదు. నిరహంకార నిరస్త పాప సుజనా అనింద్యోల్ల సత్కీర్తి కొందరు కామించి అశక్తులై మనముల దందహ్యమానేంద్రియాతురులై ఊరక మచ్చగింతురు మహాత్ముండీశ్వరుండైన ఆ హరితో బద్ధ విరోధముందొడరు దైత్యశ్రేణి చందంబునన్. కొందరుంటారు వారికి అహంకారం ఉండదు, అందుకని వారిని ఏమంటాం, నిరహంకారులు. అహంకారము లేకపోవటం వల్ల జనం ఏం చేస్తారు, ఆయన చాలా మంచివాడండి, ఎవరు వెళ్ళినా ప్రేమగా పలకరిస్తాడండి, ఎవరి దగ్గర పోదులు పెట్టడండి అని గౌరవిస్తారు. కాబట్టి నిరహంకారముగా ఉన్నవాడికి కీర్తి వస్తుంది. రెండోది ఏమిటి, నిరస్త పాప. కొంతమంది దగ్గర పాపం ఉండదు, పాపము లేని పుణ్యాత్ముడిని చూస్తే వాడి జీవితంలో ఎప్పుడూ పాపం చేయలేదు. అసలు ఇతరులు వేలు పెట్టి చూపించే పని చెయ్యని పుణ్యాత్ముడు ఆయన ఏనాడు పాపమెరగని వాడని జనం పొగుడుతారు. అహంకారం లేనివాడు, పాపములు లేనివాడు. మూడోదేంటి, సుజనుడు. ఆయన పుట్టుకే సజ్జనత్వంతో పుట్టుక ప్రారంభం అయ్యింది. అతడు సుజనుడు, ఎవరి జోలికి వెళ్ళడు, అపకారం చెయ్యడు, దుర్జనుడు కాడు, మంచివాడు. కాబట్టి ఇప్పుడు జనమంతా ఏం చేస్తారు, అతడు నిరహంకారి, పాపం లేనివాడు, సజ్జనుడు, కాబట్టి ఇటువంటి వాడి దగ్గరికి వెడితే మనకి లాభమని అతన్ని తెగ పొగుడుతారు, అతని దగ్గరికే వెడతారు. అప్పుడు అతనికి వచ్చే కీర్తికి అనింద్య కీర్తి అని పేరు. సహజంగా లోకంలో చూస్తున్నాంగా, మంచివాడు అనుకున్నవాడికి, జ్ఞానం ఉన్నవాడికి, పాపం లేనివాడికి కీర్తి వస్తుంది. ఈ కీర్తి ఎంత స్థాయికి ఎడుతుంది, ఎక్కడికెళ్ళినా వీడు పొగడటం మొదలెడతారు, ఇంకా ఎక్కడికెళ్ళినా వాడే గొప్పవాడు, వాడే గొప్పవాడు అని పొగుడతారు. ఈ కీర్తి కొందరు కామించి, మరికొంతమంది పక్కనున్న వాళ్ళు ఉంటారే, వాళ్ళు చూస్తారట, ఎక్కడికెళ్ళినా వాడే పొగుడుతున్నారు, ఏ ఛానల్లో చూసినా వాడే, ఏ మూలకెళ్ళినా వాడే, వీడికి ఇంత కీర్తి వస్తోంది, మాకెందుకు కీర్తి రావడం లేదు అని ఆ కీర్తి తమకి రావాలని కోరుకుంటారట. కోరుకుంటే ఆ కీర్తి రాదు కదా, కోరుకున్నంత మాత్రం చేతనే కీర్తి వస్తుందా, ఆ కీర్తికి శక్తి కూడా కావాలి. అందుకే పక్కన ఏమన్నాడు మళ్ళీ, కొందరు కామించి అశక్తులై, శక్తి లేక ఆ కీర్తి పొందలేక మనములం దందహ్యమానేంద్రియాతురులై, మనస్సులో కొత్త కొత్త ఉడికిపోతారట, వాడికి పేరు వస్తోంది నాకు రావడంలా, వాడికి పేరు వస్తోంది నాకు రావడంలా, నేను మాత్రం తక్కువ వాడినా, అందరూ వాణ్ణే పొగుడుతున్నారేమిటి అని కొత్త కొత్త ఉడికిపోతారు. ఆ ఉడికిపోయి ఏం చేస్తారట, ఊరక మత్సగింతురు, అనవసరంగా వాడితో ద్వేషం పెట్టుకుంటారు. ఆ ద్వేషం పెట్టుకోవడానికి కారణం ఏం లేదు, అవతల వాడికి పేరు వస్తోంది అంతే. పైగా దానికి ఉదాహరణ చెప్పారు, మహాత్ముండీశ్వరుండైన ఆ హరితో బద్ధ విరోధముందొడరు దైత్యశ్రేణి చందంబునన్. విష్ణువుని రాక్షసులు ఎందుకు ద్వేషిస్తున్నారు, ఆయన విష్ణువు, ఆయనకి కీర్తి ఉంది గనక. విష్ణువుని అనవసరంగా ద్వేషించే రాక్షసుల్లాగే మంచి పేరు తెచ్చుకుంటున్న మహానుభావుల్ని కొంతమంది ఆ కీర్తి కోసమని, ఆ కీర్తి కావాలని కోరుకుని ద్వేషిస్తారు. అలా ద్వేషించి నశించిపోతారు, అవతల వాడికి నష్టం లేదు, కానీ తాత్కాలికంగా ద్వేషం వల్ల కొంత బాధ కలుగుతుంది. అలాగే మీ నాన్న నన్ను ద్వేషిస్తున్నాడు, ఎంత గొప్ప మాట చెప్పాడు, ఇప్పుడు కళ్ళెదురుగుండా జరుగుతుందో లేదో మీకే తెలుసు. ఈ పాటికి ఈ లోకములో కొందరికి మహాత్ములనే కీర్తి వస్తే ఆ కీర్తిని తట్టుకోలేక వాళ్ళని పడగొట్టడానికి ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేస్తారు, శివుణ్ణి పడగొట్టడానికి దక్షుడు లేగా. కానీ శివుడికి నష్టం లేదా రాలేదు అది గుర్తుపెట్టుకోండి, తాత్కాలికంగా శివుడికి యజ్ఞంలో పేరు రాకపోతే, ఆయనకి వాటా కలగకపోతే శివుడికి వచ్చే నష్టం లేదు. కాబట్టి మాబోటి వాళ్ళని ఎవడన్నా పొగిడిన ఓటే, తెగడిన ఓటే, అందరూ బహిష్కరించిన ఓటే, అందరూ పిలిచి సత్కరించినా ఒకటే, అంతటి ఆత్మబలం మాత్రం కావాలి మనకి. అందుకని ఈయనేమన్నాడు, నన్ను అనవసరంగా మీ తండ్రి అలాగా ద్వేషిస్తున్నాడు, ఇప్పుడు నువ్వు వెడితే నీకు ప్రమాదం, నా మాట విని వెళ్ళకంటే. ఎన్ని చెప్పినా ఆవిడ వినలేదట. చెప్పాను కదా, ఎంత కాదనుకున్నా పుట్టింటి వారి మీద ఉన్న ప్రేమ అమ్మవారికి కూడా ఎక్కువే. అమ్మైనా ఆ కాసేపు ఒక కొమ్మే అయిపోయిందిట, ఆవిడ స్త్రీ అయిపోయింది. మీరు అన్ని అలాగే అంటారు, మా నాన్న మంచివాడే, నేను వెళ్ళొచ్చాక కావాలంటే మీకు చెబుతాను, నేను వెళ్ళొచ్చి మీకు కూడా వచ్చేటప్పుడు మంచి పట్టుబట్టలు తెస్తాను, ఎంతసేపు మీరు గొడ్డలు లేకుండాను చర్మాలు ధరిస్తున్నారు, నేను గ్యారంటీగా పొన్నూరు ఖద్దరం ఇంకోటో పట్టుకొస్తాను, మీకు ఎందుకు ఇప్పుడే బయలుదేరుతున్నాను అంది. ఆయన చెప్పిన మాట వినలేదు, బయలుదేరింది. ఆహా, అమ్మాయిన స్త్రీగా పుట్టాక పుట్టింటి మీద ఎంత ప్రేమ, పుట్టింటి మీద ప్రేమ ఆడవాళ్ళకి పోదు అంటాడు ఇక్కడ వ్యాసుడు. నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు సుమండి, మళ్ళీ నా మీద పడకండి. భర్త గారు కోటి రూపాయలు పెట్టి మంచి చీర తెచ్చినా పుట్టింటి వారు ఏడాదికి ఒక్కసారి ఒక జాకెట్ పీస్ పెడితే, మా పుట్టింటి వారు పెట్టారు జాకెట్ పీస్ అని చెప్పుకోకపోతే పీస్ ఉండదు స్త్రీలకి అన్నారు వ్యాసుల వారు. అందుకని ఈవిడ బయలుదేరి వెళ్ళిపోయిందిట. ఆవిడ నడిచి వెళ్ళిపోతుంటే ఆ సమయంలో పాపం మణిమంత్రుడు మణిభద్రుడు మొదలైనటువంటి గణాలు, ఏమిటి స్వామి అమ్మవారిని ఒంటరిగా పంపుతావు వాహనం లేకుండా, మేము నీ పార్టీ కాదు అమ్మ పార్టీయే అని అయ్యవారిని వదిలి అటు వెళ్ళిపోయారట. ఎందుకంటే అమ్మ మీద ఆ ప్రేమ ఉండాలి, తల్లి కదా మరి. అందుకని అబ్బే, మా ఈశ్వరుడు అమ్మవారిని ఒంటరిగా పంపుతున్నాడు, మేము చూస్తూ చూస్తూ అమ్మవారిని ఎలా పంపుతామా అని అప్పటికప్పుడు నందిని పిలిచి నందీశ్వరుని అలంకరించి మెత్తని పరుపు వేసి దాని మీద అమ్మని ఎక్కి కూర్చోబెట్టి, మేమున్నాం తల్లి, కొడుకులం మేమున్నాం, నాన్నగారు రాకపోయినా పర్వాలా, మేము నీ సేవ చేస్తాం అని వెళ్ళిపోయారట. అందుకని సహజంగా మనందరం కూడా అయ్యవారు అమ్మవారు ఉన్న గుళ్ళోకి వెళ్ళాక ముందు అమ్మకే నమస్కరించాలి, తర్వాతే అయ్యవారి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే శివుడికి ఆనందం కలిగిందిట, పార్వతీదేవిని వాళ్ళు తీసుకెడుతూ ఉంటే అక్కడ ఏం జరుగుతుందో తెలుసు. అయినా నా అంతట నేను వెళ్ళకూడదు, పోనీ నేను వెళ్ళడం లేదు కదా అని మా పిల్లలైనా ఉపేక్షించారో, ఉపేక్షించలేదు. అమ్మయ్య పార్వతీమాతని సతీమాతని భక్తితో తీసుకెడుతున్నారు. ఇలాంటి పరివారం కావాలి. మేము కూడా అలాగే సంతోషిస్తాం. మా పీఠానికి వచ్చిన భక్తులు నాకంటే అమ్మగారికి దండం పెడితేనే నాకు ఎక్కువ ఆనందం కలుగుతుంది. ఆవిడే లోకాలకు అంతో ఎంతో అన్నం పెట్టే తల్లి గనక. ఇప్పుడు అమ్మవారు బయలుదేరి వెళ్ళింది, దక్షారామానికి వెళ్ళింది, యజ్ఞం జరుగుతోంది. యజ్ఞవాటికకి వెళ్ళగానే ఒక్క తండ్రి దక్షుడు ఇలా చూసి అన్నట్టుగా తిరస్కారంగా మళ్ళీ తల తిప్పుకున్నాడు. తల్లి తక్కినటువంటి వాళ్ళు పరుగు పరుగున వచ్చారు, తోబుట్టువులంతా వచ్చారు, సోదరులు వచ్చారు, సోదరీమణులు వచ్చారు, బంధువులు వచ్చారు, పెద్దమ్మలు వచ్చారు, దద్దమ్మలు వచ్చారు, తల్లి వచ్చింది, అందరూ కౌగిలించుకుని కూర్చోబెట్టారట. ఎవరు పలకరించినా తండ్రి తనని తిరస్కారంతో కోపంతో చూడడంతో తట్టుకోలేకపోయింది పాపం సతీదేవి. వెంటనే ఏం చేసింది, తండ్రి దగ్గరికి వెళ్ళింది. నాన్న, మా ఆయన చెప్పినట్టే జరిగింది, నువ్వు మహాత్ముడు అనుకున్నావు అనుకుని మా తండ్రి చాలా ఉత్తముడండి, తాత్కాలికంగా మీద మీద కోపం వచ్చినా ఆ కోపం శాశ్వతం కాదు, మనల్ని గౌరవిస్తాడు అని నా భర్త చెబుతుంటే వారిస్తుంటే వినకుండా వచ్చాను, దానికి తగిన శాస్తి జరిగింది. చి, నీ కూతుర్నని చెప్పుకోవడమే నాకు చికాగ్గా ఉంది. గోత్రం త్వదీయం భగవాన్ వృషధ్వజ దాక్షాయణీత్యాహ యదా సుదుర్మనాహ వ్యపేత నర్మస్మితమాసు తధ్యహం వ్యుత్స్రక్ష ఏతత్ కుణపం త్వదంగజం. రేపు పొద్దున్న ఎప్పుడైనా నీ గోత్రం ఒకప్పుడు ఇది కదా అని ఎవరైనా అంటే, నా పుట్టింటి వారి గోత్రం తలుచుకుని నాకు దుఃఖం కలుగుతుంది. వేళాకోళానికి నా భర్త ఇంటికి వెళ్ళగానే ఓ దాక్షాయణి అంటే దక్షుడి కూతురా అని పిలిచాడనుకో, అప్పుడు నా శరీరం మీదే నాకు అసహ్యం కలుగుతుంది. ఛీ, నీ ద్వారా ఈ శరీరం వచ్చింది అనిపించుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. నా శరీరం మీద నాకు అసహ్యం కలుగుతోంది, ఎందుకంటే ఈ శరీరం నీ వల్ల వచ్చింది గనక. ఏతత్తు కుణపం అందండి ఆవిడ, ఇప్పుడు నేను బతికున్న శవం, కుణపము అంటే శవం, నా శరీరం ప్రస్తుతం శవం అయిపోయింది. నీళ్ళ గళాపరాధి వగు నీకు తను భవనౌట చాలదా చాలుపురే. నీలగళ్ళుడికి అపరాధం చేసిన దౌర్భాగ్యుడు వినువు, నీకు కూతుర్నవ్వడం నా దురదృష్టం, ఈ అపరాధం నాకు చాలు, ఇక ఈ శరీరంతో నేనుండలేను. ఒక్క నువ్వు తప్ప శివుణ్ణి అమంగళుడు అని ఎవరన్నా అంటారా? శివుడు అమంగళుడా కాదు, సర్వమంగళాకారుడు, నేను సర్వమంగళని. ఆయన ప్రాణం పోయిన వాడిలో కూడా ప్రాణం ఉందని శవాన్ని కూడా అక్కున చేర్చుకునే ఉత్తముడు. ఈ శరీరంలో ఉన్న ఎముకలు, ఇందులో ఉన్న రక్తం, మాంసం, చర్మం ఉన్నంత వరకు అందరూ ఆదరిస్తారు. కానీ ఆ చర్మమే పోయాక, ఈ శరీరం కుళ్ళిపోయాక దానిని కూడా దగ్గరికి తీసి విభూతిగా ఒంటికి పూసుకుని ప్రాణులకి సుఖాన్నిచ్చే పరమ పుణ్యాత్ముడు ఈశ్వరుడు అంటే ఆయనకి లౌకిక సంపదలక్కరల. మీ అందరికీ సంపదలిచ్చి దారుణ వైరాగ్యంతో ఉన్న సిద్ధ పురుషుడు ఆయన, సర్వవ్యాపకుడు, అనంతుడు. ఆయన మాత్రమే ఈశ్వరుడు. యజ్ఞంలో ఉన్న ప్రతి మంత్రాన్ని అడుగు, ఈశ్వరుడు యొక్క గొప్పతనం అంటే ఏమిటో చెబుతుంది. అందుకే జ్ఞానులు అనయంబు శివయను అక్షరద్వయమును అర్థితో తలతురు. జ్ఞానులు ఎప్పుడూ కూడా శివ 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 అంటారు. నమశివాయ అనే పంచాక్షరీ మంత్ర జపం చేస్తే పంచమహాపాపాలు కూడా తొలగిపోతాయి. అలా పంచమహాపాతకాలు తొలగించే పంచాక్షర మంత్రస్వరూపుడైన పంచభూతాత్మకుణ్ణి, పంచశురుణ్ణి వంచి ఇక్కడ యజ్ఞం చేస్తే ఈ యజ్ఞంలో కొంచెం కూడా సుఖముండదు, ఈ యజ్ఞం నశిస్తుంది, మీ అందరికీ శీఘ్రకాలంలో నరకం ప్రాప్తించబోతున్నది. నాకు మాత్రం ఇక ఈ శరీరం ఉండకూడదు అనిపిస్తున్నది, ఇక నేను ఉండలేను, పరమ పవిత్రమైన శరీరంతో ఉన్న నేను అపవిత్రనైపోయాను. మా ఆయన చెప్పనే చెప్పారు, వెళ్ళొద్దు బాబోయ్, నీకు అవమానం జరుగుతుందంటే వినకుండా వచ్చినందుకు ఈ శరీరంతో ఆయన దగ్గరికి వెళ్ళి ఇక కాపరం చెయ్యలేను. ఇలా పలికి ఆమె ఆ క్షణమే కాళ్లతో నేల మీద రాసి తన శరీరాన్ని యోగంతో ప్రజ్వరలజేసి యోగాగ్నిని సృష్టించుకుని యోగాగ్నితో శరీరమంతా కాల్ చేసుకుంది. క్షణంలో ఆవిడ శరీరం నుంచి యోగము వల్ల అగ్ని పుట్టిందిట. ఆ యోగాగ్నితో శరీరం తగలబెట్టుకుంది. ఒక్క క్షణకాలంలో ఆవిడ శరీరం చుర్ర 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 కాలిపోయి బూడిది కూడా మిగలకుండా అదృశ్యమైపోయింది. చచ్చిపోతే కాలిపోతే బూడిది ఉండాలిగా, కానీ అమ్మవారిది యోగాగ్ని వల్ల కాలిపోయిన శరీరం, జగన్మాత శరీరం కాబట్టి బూడిది లేదు, ఎముకలు లేవు, అసలు ఏమీ లేదు. అయినా దక్షుడు కదలకుండా ఉండిపోయాడు. అందరూ హాహాకారం చేశారు, అయ్యో మంగళస్వరూపిణి అయిన జగన్మాత కాలిపోతుంటే పట్టించుకొని తండ్రి ఎంత దౌర్భాగ్యుడు, వీడికి ఏదో పోయే కాలం వచ్చింది, మనం ఇక్కడికి వచ్చి యజ్ఞం చూసాం, మనం ఈ దురదృష్ట సంఘటన చూసాం, మనకే దురదృష్టం వస్తుందో అని ఏడ్చారు కొంతమంది. తల్లి ఏడ్చింది, సోదరీమణులు ఏడ్చారు, కానీ తక్కిన ఈ దక్షుడు కానీ దక్షుడి పక్కన యజ్ఞములు చేస్తున్నటువంటి యజ్ఞానికి సాయం చేస్తున్న ఋషులు కానీ కిక్కురు మనలేదట. ఇక్కడ అమ్మవారు శరీరం కాల్చుకోగానే మణిభద్రుడు, నందీశ్వరుడి వంటి ప్రమదగణములు ఆగ్రహోదగ్గురులై, ఓరి దౌర్భాగ్యుడ, మా అమ్మని కాల్చేస్తావా, స్వామివారి మాట కాదని అమ్మని ఇక్కడికి మోసుకొచ్చాం, ఇప్పుడు అమ్మ లేదు, కాలిపోయిందని మా స్వామికి ఏం చెబుతాం అని ఏడుస్తూ ఈ ప్రమదగణాలు కొమ్ములు ఎత్తి ముందుకొచ్చారు యుద్ధం చేయడానికి. దాంతో యజ్ఞమునకు అధ్వర్యవం వహిస్తున్న భృగు మహర్షి లేచి యజ్ఞగుండంలో నుంచి రుభులు అనే దేవతల్ని సృష్టించి, ఒరే మీరెళ్ళి యజ్ఞాన్ని పాడు చేయడానికి వస్తున్న ప్రమదగణాలని తన్నండనగానే కోటి మంది దేవతలు పుట్టి యజ్ఞగుండం నుంచి భృగు మహర్షి యొక్క తపశ్శక్తితో పుట్టిన వాళ్ళు అవడం వల్ల ఈ ప్రమదగణాలు చితక్కుటి అవతల పారేశారు. దాంతో ప్రమదగణాలు పారిపోయి వెనక్కి వచ్చారు. ఈలోపు నారద మహర్షి వెళ్ళి, ఈశ్వర ఎంత అన్యాయం జరిగిపోయింది, ఆదిమాత జగన్మాత నశించిపోయింది, ప్రమదగణాల్ని భృగు మహర్షి తన తపశ్శక్తితో ఋషుల్ని సృష్టించి దేవతల్ని సృష్టించి తన్నాడు, ప్రమదగణాలు ఓడిపోయారు, అమ్మవారు నశించింది, ఎంతో పాపం జరిగిపోయిందన్నాడు. కళ్ళని కన్నీరు పెట్టుకుని నారదుడు కన్నీరు పెట్టుకోడు, ఆయన కూడా కన్నీరు పెట్టుకున్నట్ట. ఎందుకంటే అమ్మవారు సర్వ వ్యాపక శక్తే, కానీ అమ్మ ఇప్పుడు కనబడకుండా పోయింది, అమ్మ అదృశ్యమైపోయింది, అపచారం వల్ల కోపగించి నాశనమైపోయింది. అందుకే ఏడుస్తూ చెప్పగానే ఆ క్షణం వరకు తపోనిష్టలో కళ్ళు మూసుకుని అమ్మ వెళ్ళి మళ్ళీ వస్తుందా రాదా అని ఎదురు చూస్తున్న ఈశ్వరుడు, అన్నీ ఎరిగినా ఎరగనట్టే నటించే ఈశ్వరుడు నారదుని ద్వారా వార్త తెలుసుకున్నట్టుగా గ్రహించాడు. నిజానికి నారదుడు చెప్పకపోతే మాత్రం ఆయన తెలియదా, అయినా లోకలీల కోసం నారదుని ద్వారా వార్త విన్న వెంటనే స్పందించినట్టుగా నటించాడు. అలా నటించి అమాంతంగా లేచి నిలబడ్డాడు, ఒక్క తాండవం వాడాడు. ప్రపంచ ప్రళయ కాలంలో సోలముతో అష్టదిగ్గజాలని పొడిచి లోకాలన్నిటినీ, గోళాలన్నిటినీ ముద్ద చేసి సప్త సముద్రాలని ఏకం చేసి సంహారం చేసే రుద్రుడాయన. అటువంటి రుద్రుడు ఒక్కసారి వికటాట్టహాసం చేశాడు, తన జటాచూటాలలో ఉన్న ఒక జడనిలా పీకాడు, పీకి డామ్ అని నేల మీద కొట్టాడు. ఆ క్షణమే అభ్రం లిహాదభ్ర విభ్రమభ్రభ్రమ కురుణీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జాలికాజాల జాజ్వల్యమాన కేశములు మెరయ చండ దిగ్వేదండ శుండాభ దోర్ధండ సాహస్ర ధృతి హేతి సంఘముప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణతతి దుర్నిరీక్షముగను క్రకచకటిన కరాళ దమష్ట్రలు వెలుంగ ఘన కపాలాస్థివ నమాలికలును ధనర అఖిల లోక భయంకరుడగుచు వేర భద్రుడదయించే మారట రుద్రుడగుచు. ఆ క్షణమే ఆకాశమంత ఎత్తున్నటువంటి భయంకర శరీరంతో భూమ్యాకాశములు నిండిపోతున్న మహాకళేబరముతో నల్లని శరీరముతో ధగ 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 వెలిగిపోతున్నటువంటి జుట్టుతో తల వెంట్రుకలన్నీ కూడా అగ్నిగుండాలలో నుంచి పైకి లేస్తున్న అగ్నిజ్వాలల వలె ఉన్నాయి. అలాంటి అగ్నిజ్వాలల వంటి జుట్టుతో 1000 చేతులతో ప్రత్యక్షమయ్యాడు. ఈ 1000 చేతులు ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్క దిగ్గజము యొక్క తొండము వలె ఉన్నాయట. ఐరావతము తొండములాగా లేక సుప్రతీకము యొక్క తొండమా అన్నట్టుగా ఉన్నాయి. అంతటి ఏనుగు తొండముల వంటి భయంకరమైన 1000 చేతులతో 3 కళ్ళతో పుట్టుకొచ్చాడు. 1000 తలలు, ఒక్కొక్క తలకి 3 కళ్ళు, కుడికన్ను సూర్యుడు, ఎడమకన్ను చంద్రుడు, 3వ కన్ను అగ్నిహోత్రుడు. ఈ 3 కళ్ళతో గిర్రుమని తల తిప్పుతూ చూస్తూ ఉంటే ఆయన కళ్ళల్లో నుంచి వచ్చే కాంతితో లోకాలన్నీ తగలబడిపోతున్నాయా అన్నట్టుగా ఉందట. అంత కాంతి ఉన్నది. ఆయన చూపులకి భయంకరంగా ఉన్నాడు. భయంకరమైన కోరలు నోట్లోంచి పొడుచుకొచ్చాయి. ఆ కోరలతో లోకాలన్నిటినీ నవిలి మింగేసేటట్లుగా ఉన్నాడు ఆయన. మెడ నిండా కపాల మాల, ఎముకల మాలలు ధరించాడు. ఇంతెందుకు ఆ వీరభద్రుడు భయంకర కళేబరంతో నల్లని వాడై ఎర్రని జుట్టుతో అఖిల లోకము భయంకరుడయ్యాట. ఒక లోకం కాదు, చూచేవారందరికీ భయంకరంగా ఉన్నాడు. పళ్ళు పటపట కొరికాడు, ఎగిరాడు, దూకాడు, ఒక్కసారి చేతులలా చరుచుకున్నాడు. 1000 చేతులలోనూ కత్తులు, శూలాలు, మంచం కోళ్ళు, గదలు వంటి ఆయుధములున్నాయి. ఈ భేకరాకారాలతో ఆయుధాలతో ప్రత్యక్షమై వీరభద్రుడు, తండ్రి ఏమిటి నా కర్తవ్యం అంటూ ఉండగా ఆయన పక్కనే మరొక స్త్రీ పుట్టింది. ఆవిడే భద్రకాళి. ఆవిడ కూడా నల్లని శరీరంతో ఉంది, పెద్ద జుట్టుతో ఉంది, కపాల మాల వేసుకుంది, చేతిలో శూలం కత్తులు ధరించింది. భద్రకాళి సమేతుడైన వీరభద్రుడు ఈ విధంగా ఉదయించి ఏమిటి కర్తవ్యం అనగానే శివుడు వికటాట్టహాసం చేస్తూ, నాయన వీరభద్ర, నిన్ను ఏ బ్రహ్మ తేజస్సు ఏమీ చెయ్యలేదు. అతి భయంకరమైన శక్తితో నిన్ను సృష్టించాను. దక్షుడు మీ అమ్మని జగన్మాతని అన్యాయంగా చంపేశాడు. ఆ జగన్మాత మరణమునకు మూల కారణమైన వాడి యజ్ఞశాల. ఆ యజ్ఞంలో పాల్గొన్నవాళ్ళు ఆ యజ్ఞము అన్ని విధ్వంసమైపోయి నాశనమైపోయేలాగా చెయ్యి. పో, నిన్నెవరూ ఏమీ చెయ్యలేరు. ఈ ప్రమదగణాలలో నీలో నా ప్రళయకాల రౌద్రశక్తి నింపుతున్నాను అని తన శక్తి నింపి వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి పంపగానే వాళ్ళంతా ప్రమదగణాలు, ఈ వీరభద్రుడు, భద్రకాళి అనుచరులు ఎర్రగా, తెల్లగా, పసుపచ్చగా, పెద్ద కడుపులతో, లోపలికి పోయిన కడుపులతో, పెద్ద పెద్ద చేతులతో, డొక్కు ముక్కులతో, భీకరమైనటువంటి అగ్నిహోత్రాల్లా మెరిసిపోతున్న కళ్ళతో, వికారాకారమైన జుట్టుతో బయలుదేరారట. అంటే వాళ్ళని చూడడం కూడా చాలా భయంకరంగా ఉన్నది. వాళ్ళ ఆకారాలు కూడా భీకరంగా ఉన్నాయి. కత్తులు పుచ్చుకుని నరికేయండి, పొడి చెయ్యండి, చంపేయండి, అరవండి, కొట్టండి, తిట్టండి, గెల్లండి అని అరుచుకుంటూ పోతున్నారు. వాళ్ళల్లో వాళ్ళు హరోంహర అంటున్నారు కొంతమంది, ఆకాశం అంత ఎత్తి ఎగిరి గంతులేస్తున్నారు కొంతమంది, నాలికలు బయట పెట్టి నేలంతా నాకేస్తున్నారు కొంతమంది, సముద్ర జలం తాగుతున్నారు కొంతమంది. అంటే ప్రళయకాలం వచ్చినట్టుగా విజృంభించి వాళ్ళంతా కూడా భేకరాకారంతో అరుచుకుంటూ పోతున్నారు. వీళ్ళంతా ఉత్తరం దిక్కు నుంచి వస్తూ ఉంటే దక్షిణం దిక్కుకి ద్రాక్షారామానికి ఆ దారిలో ఉన్న భూమండలం గజగజ వణికి దుమ్ము పైకి లేచిపోయింది. ఆ దుమ్ము ఆకాశం అంత ఎత్తు లేచింది. ఆ దుమ్ముకి సూర్యుడు అస్తమించినట్టు అయ్యిందిట. అంటే ఎంత దుమ్ము లేచిందంటే ఆ దుమ్ముకి సూర్యుడి యొక్క కిరణములు నేలకి రావడంలా. సూర్యుడికి కిరణాలకి ఈ భూమికి మధ్యలో ఈ దుమ్ము ఒక మేఘంలా అడ్డం వచ్చేసింది. దాంతో మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు కూడా కటిక చీకటి అయిపోయింది. ఇప్పుడు యజ్ఞగుండం దగ్గర ఉన్న వాళ్ళు ఏమనుకున్నారు, ఇదేమిట్రా మధ్యాహ్నం పూట కటిక చీకటి వచ్చింది, ఏదో తెలియని దుమ్ము వస్తోంది ఉత్తరం దిక్కు నుంచి, కొంపతీసి బందిపోటు దొంగలు రావడం లేదు కదా, ప్రాచీన బర్హి అని పేరు కలిగిన ఒక మహారాజు ప్రస్తుతం భూమిని పరిపాలిస్తున్నాడు. ప్రాచీన బర్హి పరిపాలనా కాలములో దొంగలు లేరే కాబట్టి ఇది దొంగల నుంచి వస్తున్నటువంటి దుమ్ము కాదు. దొంగలు గుంపులు గుంపులుగా వస్తే వాళ్ళ గుర్రాల నుంచో కాళ్ల నుంచో లేచే దుమ్మైతే ఇంత లేస్తుంది అనుకోవడానికి ఇప్పుడు దొంగలు లేరు. మరి ఎవరొస్తున్నారు? రాక్షసులు ప్రస్తుతం లేరే? ఓ, సందేహం లేదు. ఇది బహుశ రుద్రగణముల యొక్క తాండవం. ఈ దక్షుడు అపచారం చేశాడు, అమ్మవారు ప్రాణం విడిచిపెట్టింది. అందుకే బహుశా రుద్రుడు ప్రమదగణాలను పంపుతున్నాడేమో, ఆ గణములు భయంకరాకారంతో వస్తున్నాయేమో, అవి వస్తూ ఉండడం వల్ల వచ్చిన దుమ్ముతోటి ఆకాశమంతా నిండిందేమో, దానివల్ల సూర్యకిరణములు రావడం లేదేమో, దాంతో ఈ యజ్ఞవాటిక చీకటితో నిండిందేమో, ఏమో ఎందుకు వచ్చిందని కొంతమంది భయపడి చల్లగా జారుకున్నారు. కొంతమంది ఎవడొస్తే ఏమిటి, ఈ దక్షుడు మనందరం ఋత్విక్కులం కలిసి వాళ్ళని చీల్చి చెండాడదాం అని దక్షుడు, పూషుడు, కాళింగుడు, భృగువు ఇలాంటి వాళ్ళు మాత్రం అక్కడే ఉండిపోయారు, సూర్యుడు చంద్రుడు మొదలైన వాళ్ళంతా. కానీ ప్రసూతికి అనుమానం వచ్చింది, మా ఆయన మహాప్రమాదకరమైన పని చేశాడు, దీనివల్ల ఏదో మూడుతుంది, బంగారం లాంటి కూతురు, జగన్మాత వంశతో పుట్టిన కూతురు పోయిందని ఆవిడ దుఃఖించింది. చిత్రం ఓ పక్కన సతీదేవి చచ్చిపోయింది, అయినా యజ్ఞవాటికలో యజ్ఞగొండంలో అగ్ని మండుతూనే ఉన్నట్ట. అమ్మాయి చచ్చిపోతే తండ్రికి మైలు రావాలిగా, కానీ యజ్ఞ కంకణ ధారణ చేయటం వల్ల మైలు వాడిని అంటలేదు. లేకపోతే కూతురు పోతే పక్షిణి అని ఉంటుంది, కానీ దీక్షా కంకణధారికి మైలు ఉండదు గనక అగ్నిహోత్రుడు చల్లారకుండా వాడికి సాయం చేస్తున్నట్ట. ఆ సమయంలో భేకరాకారంతో పెడబొబ్బలు పెడుతూ యజ్ఞవాటికలోకి వచ్చి పడిపోయారు ఈ వీరభద్రాదులంతా. రావడంతో కొంతమంది వచ్చారు యజమాన శాల విరగ్గొట్టారు, కొంతమంది అగ్నిశాల విరగ్గొట్టారు, కొంతమంది పత్తిని శాల పడగొట్టారు, కొంతమంది తాటాకు పందిళ్లు పీకి అవతల పారేశారు, కొంతమంది నగలున్నటువంటి వాటికి వెళ్ళి ఆ నగలన్నీ పొడి పొడి చేసేశారు, కొంతమంది ఆడవాళ్ళు అప్పుడే వడ్డాణాలు గొలుసులు వేసుకుంటుంటే వాళ్ళ మెడలు బట్టి లాగి, ఓ పక్కన అమ్మవారు చచ్చిపోతే మీకు నగలు కావాల్సి వచ్చాయితే నగలు వగలును అని ఆ మొత్తం నగలన్నీ విరగ్గొట్టి వాళ్ళ ముఖాల్లోకి ఆ రజను కొట్టి కళ్ళు పోగొట్టేశారు కొంతమంది. కొంతమంది ఆడవాళ్ళ చీరలు తీసి అవతల పారేశారు, మరికొంతమంది ఈ యజ్ఞం చేయిస్తున్న ఋత్విక్కుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పంచెలు తెంచి అవతల పారేశారు, మరికొంతమంది అప్పుడే ప్రాణాయామం చేస్తుంటే ప్రాణాయామం చేస్తారా, అసలు ప్రాణం ఉంటే కదరా అని ముక్కు నోరు గట్టిగా పట్టుకుని పులిమి పీకి పిసిగి అవతల పారేశారు. మరికొంతమంది అక్కడ ఉన్నటువంటి పళ్ళాలు విసిరేశారు, అక్కడ యజ్ఞంలోకి ఉపయోగించే సుక్కు సురవలు విరగ్గొట్టేశారు కొంతమంది, ఆ యజ్ఞంలో వాడేటటువంటి నెయ్యి దెమ్మరించారు దక్షుడి నెత్తి మీద కొంతమంది. మరికొంతమంది వెళ్ళి అక్కడ కూర్చున్న దేవతల దగ్గరికి వెళ్ళి, ఓరి దేవతలారా, మీకు ఎప్పుడు కష్టములు వచ్చినా శివుడు సాయం చేస్తున్నాడా, అటువంటి శివుడికి వ్యతిరేకంగా యజ్ఞం జరుగుతుంటే ఆ యజ్ఞంలో చేతులు ఇలా చాచి పాయసం తిందామని వచ్చారా, మీకు శాశ్వతంగా ఆయాసం రా అని ఆ దేవతల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పీకి కళ్ళు పీకి తన్ని పళ్ళు ఓడగొట్టి కాళ్ళు విరిచి అవతల బారేశారు. కొంతమందికి ముక్కులు తీసేశారు, కొందరికి కళ్ళు పీకేశారు, కొందరికి చెవులు లాగేశారు, కొందరు జుట్టు జుట్టు కింద పీకేశారు, విగ్గొచ్చినట్టుగా జుట్టు మొత్తం ఊడొచ్చేసింది మొత్తం పైన నుంచి. ఇక జీవితంలో ఎప్పుడు క్షవరం ఖర్చు లేకుండా అయిపోయింది. మరి కొంతమందికి పొట్ట పొడి చేశారు, కొందరికి కాలి గోళ్లు పీకేశారు, ఈ విధంగా విధ్వంసం సృష్టించారు. ఆ సమయంలో భృగు మహర్షి, ఎంతో పూర్వం దక్షుడు శివుణ్ణి శాపం పెడుతున్నప్పుడు గడ్డాలు ఇలా ఊపేట, అందుకని మణిమంతుడు అన్నవాడు భృగువు దగ్గరికి వెళ్ళి, ఎరా భృగు మహర్షి గడ్డాలు ఊపావా, ఏది ఇప్పుడు ఊపు అనే గడ్డం మొత్తం పీకేసేట. అమ్మ బాబోయ్ అన్నాడు, చర్మంతో సైతంగా ఊడొచ్చేసింది గడ్డం. ఇంకా మళ్ళీ జీవితంలో ఆయనకి గడ్డమే లేదు, అడ్డం లేదు. ఈ విధంగా గడ్డం పీకాడు. సూర్యుడు పళ్ళు ఇలా ఇకిలించేట్లండి, పూర్వం దక్షుడు శివుణ్ణి చెప్పించినప్పుడు పళ్ళు ఇలా ఇకిలించేట. అందుకని అక్కడికి వెళ్ళి మణిభద్రుడు అన్నవాడు డామ్మని మూతి మీద ఒక్క గుద్దు గుద్దాడు, మొత్తం పళ్ళన్నీ ఊడి కడుపులో గడిపోయాయి. ఇంకా కడుపులోంచి ఆ పళ్ళు బయటికి రాకుండా మొత్తం దంతములు 32 లోపల గడిపోయాయట. ఈ విధంగా పళ్ళన్నీ డులిచి అవతల బారేశాడు. మరొకడు ఏం చేశాడు, కడుపుబ్బ నవ్వేట, శివుణ్ణి తిడుతూ ఉంటే ఒక ఆయన పకపక నవ్వేట, ఆ నవ్వినందుకు కడుపు మీద ఒక గుద్దు గుద్దాడు, దెబ్బకి కడుపులో ఉన్న ఎముకలు పేగులు బయటకు వచ్చి వాడు కింద పడి గుడ్లు వేళ్లాడేశాడు. భగుడు అన్నవాడికి కళ్ళు బీకేశారు. చంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఏం మిస్టర్ చంద్ర, నిన్ను పూర్వం దక్షుడు శాపం పెట్టాడా, ఆ శాపం పెట్టినప్పుడు ఏడుస్తూ శివుడి దగ్గరికి వెడితే శివుడేమో నీకు క్షయరోగం తొలగించి నెత్తి మీద పెట్టుకుని చంద్రశేఖరుడు అనిపించుకున్నాడా, అటువంటిది శివుడికి వ్యతిరేకంగా జరుగుతున్న యజ్ఞం దగ్గరకు వచ్చి ఆ యజ్ఞములో ఆయనకి వ్యతిరేకంగా జరుగుతున్న చోట పాయసం తింటావట్రా అని వెంటనే ఇలా వంచి బండికల్లు విరిచినట్టు విరిచి అవతల పారేశారు. చంద్రుడికి వెన్నుపోసి విరిగిపోయింది. సూర్యభగవానుడి తన్ని అవతల పారేశారు. అగ్నిహోత్రుణ్ణి, ఏ శివుడికి మూడవ కన్నుగా ఉండవలసి కావలసిన వాడు యజ్ఞగుండంలో వెలుగుతావా అని మలమూత్రాలు పోసి యజ్ఞగుండాన్ని అర్పేశారు. ఈ విధంగా విధ్వంసం సృష్టించి వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరినీ తన్నారు. చిట్ట చివరిగా మన వీరభద్రుడు దక్షుడి దగ్గరికి వెళ్ళాడు. దక్షుడి దగ్గరికి వెళ్ళి, ఎరా దక్ష, శివుణ్ణి శాపం పెడతావా, పెట్టరా పెట్టు అని నాలికి గట్టిగా బయటికి పీకి పట్టకారతో లాగి బయటికి, ఆ తర్వాత పెద్ద కత్తోటి తీసి మెడని పట 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 అని ఎంత నరికినా చావట్లా. ఎందుకంటే యజ్ఞములు చేసి చేసి వాడి శరీరం మంచి వజ్రంలా కఠినమైపోయిందిట. వీడు చావడం లేదేమిటి అనుకుంటూ ఉంటే ఆకాశవాణి అన్నది, వీడి శరీరం యజ్ఞం వల్ల దృఢంగా ఉంది, వీడిని యజ్ఞ పశువుని చంపినట్టు చంపాలి తప్ప కత్తులతో వీడు చావడంది. ఓహో అని వెంటనే ఏం చేశాడు, ముక్కు నోరు కళ్ళు నవరంధ్రాలు మూసేసి పశువుకి ఊపిరాడకుండా చేసినట్టుగా చేసి చంపేసి, ఆ తర్వాత తలకాయి నేల మీద, అప్పుడప్పుడు పల్లెటూళ్ళలో చేపల్ని అరగదీస్తారు చూసారా మీరు, ఎప్పుడన్నా వీలుంటే వెళ్ళి చూడండి, చేపల్ని బండరాయి మీద బర్ర బర్ర అని నీళ్లు పోసి బూడిది పోసి అరగదీస్తారు. అలా చేప అరగదీసినట్టుగా వీడి తలకాయని బండరాయి మీద అరగదీసి ఆ తల ఇలా చేత్తో విరిచి ఆ తలని యజ్ఞగుండంలో కాల్చి బూడిది చేసి మొండాన్ని కాలుతో తన్నేసి ఇంకెక్కడ ఎవరున్నారని చూస్తే ఒక్కడుంటే ఒట్టు, కొందరికి కాళ్ళు కొందరికి చేతులు కొందరికి మూతులు ఇలా అవయవాలన్నీ విరిగి ఎవరు ఏం చేయలేక కుంటుకుంటూ పడున్నారట. చచ్చిపోయినట్టు నటించారు కొంతమంది, అలా నటిస్తే కనీసం తన్నకుండా ఉంటారని. ఎక్కడికి కూడా ఇలా మూతులు బయటెట్టి నాలికలు బయట పెట్టి శవాల వేషం వేశారు. కానీ అందులో ఒకడు దొరికేట. ఆ మధ్యన ఒక ఆయన నా దగ్గరకు వచ్చి, గురువుగారు మీకు నేను మహాభారత్ సీరియల్లో నటించానన్నాడు. ఏం వేషం వేశామన్నాను, అర్జునుడి చేతిలో చచ్చిపోయిన కదులుతున్న శవం నేనేనన్నట్ట. శవం కూడా అంటే కదులుతున్న శవం పాత్ర కూడా వేలేడు వాడు. అలాగా మహాభారతంలో ఎన్ని శవాలు ఉన్నాయి, అందులో ఓ శవం వేషం వేసేట. అది కూడా వీడేం చేశాడంటే, అందరికీ నేనంటే ఏమిటో తెలియాలని ఇలా చెయ్యి ఊపేట. ఆ కదులుతున్న చెయ్యి ఊపిన శవం నేనండి అన్నాడు. అలాగా ఈ పడుకున్న వాళ్ళలో ఒకడు ఎందుకైనా మంచిదని కదలకుండా పడుకున్నవాడు మధ్య మధ్యలో వీడు బతుకున్నాడా లేదా అన్నట్టుగా చూసేవాడు. ఒరే నువ్వు కదులుతున్నావురా అని రాగానే మళ్ళీ చచ్చిపోయినట్టు నటించేవాట. ఈ విధంగా ప్రమథగణాల చేతిలో భయపడి ఎవడికి వాడు తలో నాటకం ఆడి మొత్తం మీద బతికి బట్టగట్టారు. వీరభద్రుడు విజృంభణ చేసి వికటాట్టహాసం చేసి జాయి పరమేశ్వర అంటూ తన ప్రమథగణాలను వెంట పెట్టుకుని తిరిగి కైలాసానికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోగానే యజ్ఞంలో కొంచెం కొంచెం దెబ్బలు తగిన వాళ్ళు, కొంచెం కదలగలిగిన వాళ్ళు, కదలలేనటువంటి వాళ్ళని మోసుకుని అంతా స్వర్గానికి వెళ్ళారు. నిజం చెప్పాలంటే ఇంద్రుడి పరిస్థితి మరీ దుర్భరంగా ఉంది. ఇంద్రుడికి అసలు ఏమీ పనిచేయట్లేదు ఒంట్లో అవయవాలు. ఆయన పుత్తూరు వెళ్లి 10 ఏళ్ల పాటు చికిత్స చేయించుకున్నా శరీరానికి ఏమి ఉపకారం లేదట. అశ్విని దేవతలు వైద్యం చేస్తారంటే వాళ్ళని ముందే తన్నాడు ఆయన. అసలు అశ్విని దేవతల చేతులలో వంగిపోయి వైద్యం చేయలేనట్టుగా ఉన్నారు. అందుకని వీళ్ళందరూ ఏడుస్తూ, ఇక మనం జీవితంలో కోలుకోలేం, ఎందుకంటే కోలుకోని దెబ్బలు కొట్టాడు వీరభద్రుడు. అక్కడ ఇక్కడ తేడా లేకుండా అసలు అబ్బా అబ్బా ఏ అవయవం ఉందో ఏది లేదో తెలియటం లేదని అందరూ కలిసికట్టుగా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవ రక్షించమన్నారు. నమస్కారం చేయటానికి కూడా చేతులు సహకరించటం లేదు, పొగుడుదామ అంటే నాలుకలు సహకరించటం లేదు, ఇంద్రియాలు విచిత్రంగా మారిపోయాయి అని బ్రహ్మని ప్రార్థిస్తే, ఎంత జరుగుతుందని తెలుసు కనుకే ఆ యజ్ఞానికి నేను రాలేదుగా అన్నాడు బ్రహ్మ. నువ్వంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడివి అంటే మరేం, విష్ణుమూర్తి ఎందుకు వచ్చాడు, ఆయన రాలేదు కదా. ఇప్పుడు మనందరం బోళాశంకరుడు అమాయకుడు ఈశ్వరుడు ప్రార్థన చేస్తే కరుణించేవాడు, ఎన్ని అపచారాలు చేసినా ఒక్కసారి శివా అంటే కరిగిపోతాడు. ఈ కష్టాల్లోంచి బయటపడాలంటే మళ్ళీ ఆయన పాదాల మీదే పడదాం, నడవండి అనగా మేము వెడితే చంపేస్తాడేమో అన్నారు వీళ్ళు. ఆయన చంపడు, మీకు హామీ నేను, నేను ముందు నడుస్తానన్నట్ట. అమ్మయ్య నువ్వు ఉంటే మేము వస్తాం కానీ నడవలేకపోతున్నాం అనగానే, అయితే ఓ పని చెయ్యండి, నేను ఒక మంచి వాహనం ఇస్తాను అందులో కూర్చోండి, ఆ వాహనాన్ని ఈడ్చుకుపోతానని అందరిని అందులో బారేసి ఈ కుక్కలు ఈడ్చుకుపోయినట్టుగా ఈడ్చుకుపోయేట చివరికైనా. అంటే భగవంతుడికి అపచారం చేస్తే అలా అవుతారు. ఇప్పుడు అందరూ కలిసి కైలాసానికి వెళ్ళారు. ఆ కైలాస వర్ణన అపూర్వ ఘట్టాలతో మళ్ళీ యథాప్రకారంగా రేపు కలుసుకుందాం 6:25 కల్లా. కాబట్టి అందరూ కూడా 6:25 వచ్చి గురు ప్రార్థన చేసుకుని తక్కిన కథ, రేపు ధ్రువోపాఖ్యానం, ధ్రువుడి చరిత్ర వస్తుంది, చాలా గొప్పది, ఆ కథను కూడా విందురు గాని. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.